ఇప్పుడు మన శిరములు వంచెదను. మా పరలోకపు తండ్రి, నీ మంచితనము మరియు కనికరము కొరకై ఈ ఉదయము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆ గొప్ప నిత్యత్వమునకు ఈవల వైపు ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించుటకు ఒక దినమును మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఒక పాపపు జీవితము నుండి మమ్మల్ని విమోచించుటకును మరియు ఆయన యొక్క నీతి మూలంగా మేము కలిగి ఉన్న ఈ గొప్ప స్వాస్థ్యమును మాకిచ్చుట కొరకు ఆయన భూమి మీదికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. మరియు ఈ ఉదయమున వేచి ఉన్న ఈ సంగమునకు, ఈ జీవపు రొట్టెను విరుచుటకు ఆయన యొక్క ప్రతినిధులుగా మేమిచ్చట ఉండగా, పరిశుద్ధాత్మ ప్రతి వాక్యమును ప్రేరేపించి మరియు సరిగ్గా మా అవసరత కొలది ప్రజల యొక్క హృదయాలలో దానిని ఉంచునుగాక. దీనిని యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. కూర్చునండి. నిశ్చయంగా ఈ ఉదయమున మరల ఇక్కడ మీతో నిలబడి ఉండుట ఒక గొప్ప భాగ్యమని ఎంచుకొనుచున్నాను. ప్రజలను గురించి జాగ్రత్త వహించుటకు మేము కలిగిన దానికంటే ఎక్కువ స్థలము లేనందున మమ్మల్ని మన్నించండి. మా ఆలయము సరిపడేంత పెద్దదిగా లేదు. అయితే టూసాన్లోని మా గృహము వద్ద నుండి ఈ సెలవులలో ఇక్కడ ఉండుటకు మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. మరియు వాతావరణము కరుకుగా ఉన్నది, కానీ ఇక్కడ ఉండి మరియు ఈ కూడికను కలిగి ఉండుటకు మేము సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఈ రాత్రి ఒక స్వస్థత కూడిక ఉండునని లేదా ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థించుట కలదని నేను ప్రకటించగోరుచున్నాను. మరియు ఇప్పుడే నేను బిల్లీకి చెప్పాను. అందుకతడు ఇట్లన్నాడు, మంచిది, నీవేమి చేస్తావు? నేనిట్లన్నాను, సరే, ఈ రాత్రి దాదాపు 6:30 నీవు ప్రార్థనా కార్డులను పంచడం మంచిది. తద్వారా ప్రజలు, మరియు చూడండి, ఇక్కడ చాలా క్రికెట్సిపోయి ఉన్నది, వారిని ఒకరి తర్వాత ఒకరిని ఎట్లు తీసుకురావాలనో మనము తెలుసుకొనగలం. కావున మీరు మీ కార్డు యొక్క సంఖ్య చేత పిలువబడుదురు. తద్వారా ఎటువంటి రద్దీ ఉండదు. మరియు కేవలం వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచి మనము వారి కొరకు ప్రార్థించుచుండగా వారిని ఆ వరుసలో నుండి వెళ్లనీయవచ్చును. కావున మీరు అనారోగ్యంతో ఉన్నాయరా లేదా ప్రియులు ఎవరైనా అనారోగ్యంతో ఉండి మరియు వారిని లోపలికి తీసుకురాగోరినయ్యారా, దాదాపు 6:30 లేదా 7:00 వచ్చి మరియు ఒక ప్రార్థనా కార్డును తీసుకొనండి. అతడు ద్వారం వద్ద ఉంటాడు, లేదా మీరు లోపలికి వచ్చిచుండగా ఆయన ఎలాగైనను వాటిని మీకిస్తాడు. మరియు పిదప, కొంతకాలం వరకు నేను తిరిగి రావటం బహుశా ఇదే చివరిసారి కావచ్చు, ఎందుకనగా నేను ఈ వసంతకాలం ముగింపు వరకు ఆ దిగువన మరియు ఇంకా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇప్పుడు నేను వరుసగా కూటములను కలిగి ఉన్నాను. కావున మేము బహుశా ఈ వేసవి కాలంలో కొంచెం ఆలస్యంగా మేము తిరిగి వస్తాము. ప్రభు చిత్తమైతే అది ఎయిర్ కండిషన్ అయినచో ఇక్కడున్న ఈ స్థలము మనకు దొరకవలనని నేను కోరుచున్నాను. నేను బిల్లీని అడగబోచున్నాను. నేను ఆ 7 బూరలపై మాట్లాడగోరుచున్నాను. ఆ 7 బూరల కొరకు ఇక్కడ ఒక కూటమును పెట్టగోరుచున్నాను. మరది ప్రభు చిత్తమైతేనే ఆ 7 సంఘకాలములు మరియు 7 ముద్రలు మరియు ఇప్పుడు 7 బూరల కొరకు మరియు ప్రజలు రాగలుగునట్టు వారికి కొంత సమయం ఇచ్చుటకు ఎప్పుడైతే వారు సెలవులను కలిగి ఉంటారో అట్టి జూన్ మాసములో మనం కొంత సమయాన్ని కలిగి ఉండెదము. మరియు ఆసుపత్రి నుండి వచ్చిన సహోదరుడు షెపర్డ్ ను ఈ ఉదయం ఇక్కడ చూడటం నాకు ఆనందంగా ఉంది. గడిచిన దినమున నేను అతన్ని చూచుటకు వెళ్లాను. మరియు సహోదరి షెపర్డ్, నిన్నటి దినమున నేను మీకు ఫోన్ చేయలేకపోయాను. నీవు నాకు పంపిన ఆ కళ చాలా చాలా బాగుంది. నీవు ఉన్నది ఉన్నట్లే చూశావు. క్రీస్తు ఒక దాంట్లో ఒక దానిపై ఆకాశంలో ఈ తెల్లని గుర్రంపై ఉండుట, మరి అయినను బంధించబడి ఉండుటను నీవు చూశావు. అయినా గాని అది తొలగిపోవటకు ముందే మీ కుటుంబమంతా దానిని చూశారు. ఆ కళకు అనువాదం ఏమిటనగా, అది దాటిపోవటకు ముందే మీ కుటుంబము ఈ అంత్యదినములలో ఆయన యొక్క కదలికను చూసియున్నారు. అది అదే అయి ఉన్నది. కావున అది చాలా ఆత్మ సంబంధమైనదే. నీకు మరియు నీ కుటుంబస్తులకు చాలా ఆశీర్వాదకరమై ఉన్నది. ఆ కుటుంబము ఒక గొప్ప శ్రమ నుండి తప్పించబడి ఈనాడు వారున్న స్థితికి వచ్చియున్నారు. మరియు ఇప్పుడు ఈ ఉదయం కొద్దిగా విషాదకరమైన దానిని మనం కలిగి ఉన్నాము. నేనిక్కడ కలిసినప్పటి నుండి ఈ ఆలయమునకు వచ్చువారైంది మరియు మన ప్రశస్త స్నేహితులలో ఒకరైన ఓట్స్ కుటుంబం, మనమందరము వారిని ప్రేమిస్తున్నాము. వారు తూర్పు నుండి లేదా చికాగో చుట్టుపక్కల నుండి వస్తారు. మరియు సహోదరి బిల్లీ హబీ మరియు ఆమె సహోదరి ఆమ్స్టాంగ్ మరియు ఆ అమ్మాయిలందరూ వారు ప్రారంభంలో నాజరీన్లయ్యుండి మరియు ప్రభు వద్దకు వచ్చారని నేను అనుకుంటున్నాను. మరియు వారు మన ప్రశస్తమైన స్నేహితులై ఉన్నారు. మరియు ఒక దినమున సహోదరుడు మరియు సహోదరి కోట్స్ వారి తల్లి మరియు తండ్రి పశ్చిమం వైపు నుండి గృహమునకు వెళ్ళుచుండిరి. మరియు ఎవరో ఆ రోడ్డు మీద అదుపు తప్పి మరియు సహోదరి కోట్స్ ను అక్కడికక్కడే చంపేశాడు. మరియు టూసాన్లో వారు నాకు కబురు పెట్టగా నేను దాని గురించి విన్నాను. సరిగ్గా అప్పుడు ఆమె కేవలం నా కొరకే తయారు చేసిన క్యాండీ బాక్స్ ను బల్ల మీద పెట్టుకుని నేను అక్కడ కూర్చుని ఉన్నాను. మరియు అది నన్ను ఎటువంటి బాధకు గురి చేసినదో మీకు తెలియదు. అయితే నేను దాని గురించి ఆలోచించి ఆమె ఇక బాధపడనక్కర్లేనందున ఈ ఉదయం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఆమె వృద్ధురాలు అగుచున్నది మరియు ఆమె ఇక బాధపడనక్కర్లేదు. మరియు దేవునితో ఉండుటకు ఆమె గృహమునకు వెళ్లిపోయినది. సరిగ్గా ఇప్పుడే అచ్చట ఆ గదిలో దాని గూర్చే ఆలోచిస్తూ మరియు తన ఇద్దరు కుమార్తెలతో నేను మాట్లాడుచుంటిని ఈ ఉదయమున సహోదరుడు కోట్స్ ఇచ్చట ఉండి ఉన్నాడు. అతడికి కొన్ని ప్రక్కటెముకలు విరిగినవి. మరియు ఎక్కడైతే అతడు చికిత్స పొందాడో ఆ మిజోరాలోని ఆసుపత్రిలో ఉన్న అతనికి నేను ఫోన్ చేశాను. మరియు అతని ఎముకలు విరిగినవి మరియు అట్టి సంగతులు జరిగినవి. కానీ అతడు మాత్రం తన రాణి చనిపోలేదని, ఆమె ఇక ఎప్పటికీ క్రీస్తుతో సజీవముగా ఉన్నదని మరియు ఐక్యమయ్యే సమయము ఒకటున్నదని ఎరిగిన వాడయుండి నిశ్చయంగా ఒక నిజమైన ధైర్యముతో ఒక నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. ఒకసారి యోబు ఇట్లన్నాడు, ఓ నీ ఉగ్రత చల్లారు వరకు నీవు సమాధిలో నన్ను దాచి మరియు రహస్య స్థలములో నన్నుంచుము. దేవుడు ప్రకృతిలో అదే కార్యమును చేయుటను మీరెన్నడైనా గమనించారా? ఇక్కడున్న చెట్లలో ఆకులను పట్టుకుని ఉన్న ఆ గుజ్జువలె అది ఉన్నది. భూమిపై ఉగ్రత కుమ్మరించబడే ఆ శీతాకాలం రావడానికి ముందు చూడండి, ఒకప్పుడు భూమిపై శీతాకాలం లేదు మరియు 1000 పాలనలో ఇక ఎన్నడూ శీతాకాలములు ఉండవు. మీరు చూడండి, కావున అది భూమిపైన ఉగ్రతయై ఉన్నది. పిదప అది జరిగినప్పుడు చూడండి, ఉగ్రత రావడానికి ముందు దేవుడు తన కృపచేత ఆ గుజ్జును నేరుగా క్రిందకు భూమి లోపలికి అనగా ఆ చెట్టు యొక్క వేర్లలోనికి పంపించును. మరియు ఆ శీతాకాలపు ఉగ్రత దాటిపో వరకు దానిని అక్కడే ఉంచి పిదప వసంతకాలములో మరలా దానిని పైకి లేపును. చూడండి, ఓ నీ ఉగ్రత చల్లారు వరకు నీవు సమాధిలో నన్ను దాచియుంచి మరియు రహస్య స్థలములో నన్నుంచుము. ఆయన మన సహోదరికి చేసినది అదే, ఆయన క్రైస్తవులందరికీ చేయునది అదే అయి ఉన్నది. సహోదరుడా కోట్స్, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆపత్కాల ఘడియలో దేవుని యొక్క ముద్ర పట్టుకుని ఉంటుందని తెలుసుకున్నట్టు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అతను ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళుచున్నాడో నేను ఎరుగుదును. ఎందుకనగా సంవత్సరాల క్రితం నేను కూడా అటువంటి దాని గుండానే వెళ్లాను. అయితే నేను మనం ఒకరి తర్వాత ఒకరం గొప్ప నదిని దాటవలసి ఉన్నది. మరియు ఈ దినములలో ఏదో ఒకరోజు అది నా సమయం కావచ్చును మరియు ఏదో ఒకరోజు అది మీ సమయం కావచ్చును. అయితే దావీదు చెప్పినట్లు నీవు నాకు తోడయున్నావు గనక ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇప్పుడు దేవుని యొద్దకు వెళ్లిన మన ప్రశస్త సహోదరి అయిన కోట్స్ సహోదరి యొక్క జ్ఞాపకార్థమై నేను ఈ ఉదయం ఆమెకు ఒక చిన్న జ్ఞాపకార్థంగా కేవలం ఒక క్షణము సంగము లేచి నిలబడవల్లని నేను కోరుచున్నాను. మన శిరములు వంచి మరియు ఎవరైతే ఒక ప్రియమైన క్రైస్తవురాలయ్యండి ఒకప్పుడు అనగా కొన్ని రోజుల క్రితం మన మధ్యన వస్తూ వెళ్ళుచు మరియు మనతో ఈ ఆలయములో నడిచి మనతో కరచాలనము చేసి ఈ మధ్యనే ప్రభువు నాకు చూడటానికి అనుమతించిన ఆ స్థలములో ఇప్పుడు తన కుటుంబం కొరకు వేచి చూస్తూ మరలా ఒక యవనస్తురాలుగా ఉన్న ఆమె గురించి ఆలోచించదము. మా పరలోకపు తండ్రి, సహోదరి కోట్స్ యొక్క జ్ఞాపకాలకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఎటువంటి ఒక ప్రశస్తమైన ప్రియమైన సహోదరి. మరియు ఇప్పుడు జీవితంలో మాకు నియమించబడిన కాలము మేము జీవించిన తర్వాత మేము ఆ నదిని దాటవలసిన సమయం వచ్చును. ఆమె బాధపడనక్కర్లేనందున మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమె బాధపడునట్లుగా ఆమెకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ ఉండి ఉండకపోవచ్చును. కేవలం ఒక్క క్షణములోని ఆమె నేరుగా దేవుని యొక్క హస్తములలోనికి వెళ్లిపోయినది. ప్రభువా, ఆమె భర్త, ఆమె పిల్లలు తిరిగి నేరుగా వారి యొక్క విధి నిర్వహణలో ఈ ఉదయం ఇక్కడ ఉన్నారు. అటువంటి ఘనమైన విశ్వాసములకై మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. చెరసాల అగ్ని జ్వాలలు మరియు ఖడ్గమునకు ప్రతిగా మన పితరుల యొక్క విశ్వాసము ఇంకనూ సజీవముగా ఉన్నది. ఈ కార్యములన్నిటి కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఆమె యొక్క ప్రశస్తమైన ఆత్మకు విశ్రాంతి కలగజేయము. ఆమె మా సహోదరి అయి ఉన్నది. ఆమె లేనందువలన వేదనతో కన్నీటితో మా హృదయం నిండి ఉన్నది. కానీ ఆ కన్నీటి నుండి ఆనందము పైకి పెళ్లుబుకుచున్నది. ఇక ఎన్నడూ మరణించనటువంటి ఒక అమర్త్యమైన జీవములో ఆమె జీవిస్తుందని నీ వాక్యం యొక్క నిశ్చయతతో మాకు తెలియజేయము. మరియు ఇప్పుడు ఆమె ఉన్న చోట ఎన్నడూ ప్రమాదము జరగదు. కేవలం ఆమెతో చేరుటకు తర్వాత వచ్చు వారి కొరకు వేచి ఉండట మాత్రమే అయి ఉన్నది. ప్రభువా, సహోదరుడు కోట్స్ ను దీవించండి. మరియు ఆ అమ్మాయిలను మరియు ఆమె కుటుంబము మరియు ఆ ప్రియులను మరియు ఆమెను ప్రేమించు వారందరినీ దీవించండి. మరియు తండ్రి, ఏదో ఒక దినమున వ్యాధి, బాధ లేదా మరణము లేనటువంటి ఆ గొప్ప ఆవలివైపు మేము ఆమెను కలుసుకుంటామని నమ్ముచున్నాము. అప్పటి వరకు ఆ దినమునకై ఎదురు చూస్తూ మరియు నిన్ను సేవించినట్లు మా అందరినీ ఆరోగ్యముగాను మరియు బాగుగాను ఉంచండి. దీనిని మేము యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆయన వాక్యమును బయలుపరచుటలో ఇక్కడ ఈ ఆలయం వద్ద మనతో వ్యవహరించు ఆ గొప్ప పరిశుద్ధాత్మ, మనము ఆమెను కలుసుకుని వరకు ఆమె యొక్క ఘనమైన ఆత్మకు ఆయన నెమ్మది దయచేయునుగాక. ఇప్పుడు శరీరములను బట్టి మీకు తెలుసు కదా, మానవ శరీరం ఎంతో వేడిగా ఉండుట వలన ఈ ఉదయం ఇక్కడ వేడిగా ఉన్నది. ఇప్పుడు మేము ప్రకటన చేయగోరుచున్నాము. కొన్నిసార్లు ఇచ్చట మన ఉదయకాల కూటము అది ఎక్కువసేపు జరుగుచుండగా దానికి కారణం ఒక కూటమును అంత ఎక్కువసేపు ఉంచటం నిజంగా సరికాదు. ఎందుకంటే అది ఒక గంట, గంటన్నర లేదా కొన్నిసార్లు 2 గంటలగుచున్నది. అయితే నేనేమి చేయుచున్నానంటే ఇచ్చట వెనుక నేను టేపు చేయుచున్నాను చూడండి. మరియు ఈ టేపు ప్రపంచమంతటికీ వెళ్ళును. మరియు అందుచేతనే నేను ఉదయవేళలో మనం అంతసేపు కూడుకొనుచున్నాము. అదేమిటనగా ఈ టేపులను చేయుట కొరకు నేనిక్కడకు వచ్చేదను. అది నేను చూడండి, అక్కడ ఆ గదిలో ఆ టేపులు చేయబడుటను మీరు చూడవచ్చు. ఇప్పుడు మరియు అవి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకు వెళ్ళును. ఇప్పుడు త్వరలో ప్రభుచిత్తమైన ఎడల నేను ఇక్కడ నుండి వెళ్లిన వెంటనే ప్రభుచిత్తమైన ఎడల రేపు ఉదయం ఏదో ఒక సమయంలో నేను తిరిగి ఆరిజోనాకు బయలుదేరతాను. ఎందుకంటే జరగబోచున్న ఒక కూటమును నేను కలిగి ఉన్నాను. మరియు ఆపై అది దక్షిణమంతటా ఉంటుంది. మరియు జార్జియా నుండి మిసిసిపి మరియు టెక్సాస్ మరియు అలబామా నుండి వచ్చిన దక్షిణాది ప్రజలారా, మేము నేరుగా అక్కడికే వచ్చుచున్నాము. నేరుగా ఫ్లోరిడాకు వెంటనే వచ్చుచున్నాము. ఇక్కడ నుండి ఫినిక్స్నకు, పిదపా కాలిఫోర్నియాకు మరియు తిరిగి నేరుగా డల్లాస్కు. మరియు బహుశా సెయింట్ ఆంటోనియోలో ఆగుతామని నేను తలంచున్నాను. మరియు తిరిగి అలబామాకు మరియు ఫ్లోరిడాకు వెళ్లి మరియు తిరిగి అక్కడి నుండి వెలుచుందుము. కావున ప్రభు చిత్తమైతే వెంటనే మేము మిమ్మల్ని అక్కడ చూచెదము. మరియు పిదప, మీరు మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. ఒకవేళ మేము ఈ వచ్చే ఎండాకాలం కొన్ని రోజులు ఇక్కడ ఉండుటకు దేవుడు మా హృదయములో పెట్టిన ఎడల అది ఎప్పుడన్నది మేము మీకు తెలియజేస్తాము. నాకు కొన్ని కూటములు ముందే ఏర్పాటు చేయబడి ఉన్నవి. మరియు స్కాండినేవియా దేశంలో ఆ కూటములు గురించి తెలియజేస్తూ ఆ దర్శనము వచ్చినప్పుడు న్యూయార్కులో ఉన్న మీలో చాలా మందికి తెలియను. అక్కడ అవి ఏర్పాటు చేయబడ్డం మీకు జ్ఞాపకమున్నదా? మరియు పిదప, నేను న్యూయార్కులో ఉండగా ఏదో కారణం చేత ఆ కూటములన్నీ రద్దు చేయబడతాయని దర్శనం వచ్చినది. మరియు మేము న్యూయార్కులో ఉన్నప్పుడు ఇక్కడున్న మీలో కొందరికి నేను చెప్పినట్లు నాకు జ్ఞాపకమున్నది. జరిగినది సరిగ్గా అదే అయి ఉన్నది. ఎందుకనగా వారందరూ ఒకే రోజును కావాలనుకున్నారు మరియు ఆ భవనము దొరకలేదు. కావున పిదప జూన్ మాసంలో కొంత ఖాళీ సమయం అది ఉంచవచ్చును. ఇంకా ఆలస్యం కాకముందే బహుశా ఆ బూరల నిమిత్తం సరిగ్గా ఇక్కడికి రావడానికి అది ప్రభు యొక్క చిత్తమై ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. చూశారా, కావున ప్రతిదీ సరిగ్గా పనిచేయునని మనం ఎరిగియున్నాము. కావున అది నా హృదయంలో ఉండియున్నది. కాబట్టి దానిని మనం చేయవలనని ఆయన కోరుచుండవచ్చును. ఇప్పుడు బయట గదులలో మరియు అక్కడ మీరు ఒకరికొకరు కూర్చునే స్థలములను మార్చుకున్నట్లు నేను చూస్తున్నాను. కూర్చోడానికి మనకు స్థలం ఉంటే బాగుండునని మేము కోరుచున్నాము. మరియు ఇప్పుడు మనం ఆ బూరలను ప్రారంభించినప్పుడు అది మేము ఆ హైస్కూలు వ్యాయామశాలను తీసుకోవాలని కోరుచున్నాము. అందులో 5,500 మంది కూర్చొనవచ్చునని నేను అనుకుంటున్నాను. మరియు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కూర్చొనగలిగే అవకాశం మనం కలిగి ఉండవచ్చును. మరియు మేము ప్రసంగించుచుండగా నిశ్శబ్దంగా కూర్చొని వినవచ్చును. లేదా ఈ బూరలు అవి చాలా చాలా బాగుంటాయి. ఒకరోజు నేను వాటిని చూస్తున్నాను. చూడండి, ఆ ఆరవ ముద్రలో సరిగ్గా ఆ ఏడవ ముద్ర క్రీస్తు యొక్క రాకడను బయలుపరచడానికి ముందు ఆ బూరలన్నీ నేరుగా ఆ ఆరవ ముద్రలోనే మురుగును. చూడండి, మరియు ఈ రాత్రి స్వస్థత కూడికకు ముందు నేను మాట్లాడుకోరుచున్న చాలా ప్రాముఖ్యమైన ఒక వర్తమానమును నేను కలిగి ఉన్నాను. మరియు మీరిక్కడ ఉండి మరియు ఇక్కడే ఉండబోచున్న ఎడల మంచిది. సాధ్యమైతే కొంచెం ముందుగా ప్రారంభించుటకు మేము ప్రయత్నిస్తాము. ఎందుకనగా ప్రార్థనా వరుస ఉంటుంది. నేను ఎక్కువసేపు ప్రసంగించను, కాని కొద్ది సమయం నేను సంగమునకు చెప్పాలనుకుంటున్న ఒక విషయమున్నది. మరియు ఈ సమయంలో నాకు తెలిసినంత వరకు ఆ కార్యములు ఎలా జరుగుచున్నవనే దానిపై మరియు సరిగ్గా మనం ఎక్కడ నిలబడి ఉన్నామనే దానిపై లేఖనము ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. మనం ఎక్కడ నుండి చదువుచున్నామన్నది గుర్తు పెట్టుకోవాలని లేదా వ్రాసించుకోవాలని మీరు కోరినట్లయితే నాతో పాటు ఈ ఉదయం యెషయా గ్రంథమును మీరు తీయవలనని నేను కోరుచున్నాను. మరియు యెషయా గ్రంథము నుండి నేను చదవగోరుచున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఈ ఉదయం సహోదరుడు డాచ్ కూడా మనతో పాటు ఇక్కడ కూర్చున్నందుకు మనకు చాలా ఆనందంగా ఉంది. మీరు తిప్పుచుండగా ఒక రోజున ఇక్కడ శ్రీపోర్ట్ లో అతడికి బ్రతకడని వారు తలంచాలని మీకు తెలియను. మరియు నిశ్చయంగా అతడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అవునండి, అతడు నేరుగా దాని నుండి బయటపడ్డాడు. ప్రభు అతడిని ఇంకను ఆశీర్వదిస్తాడు. అవును, చూడండి, సహోదరుడు డాచ్ 91 ఏండ్లవాడు మరియు అతడికి గుండె పూర్తిగా చెడినది మరియు దానికి పైగా గుండెపోటు వచ్చినది. మరియు అతడు జీవించుటకు ఎటువంటి మార్గము వారికి కనిపించుట లేదని చెప్పిన అదే వైద్యుడు మరణించాడు. సహోదరుడు డాచ్ జీవించుచున్నాడు, కాని ఆ వైద్యుడు మరణించాడు. చూశారా? ఎందుకనగా అతడు, చూడండి, సహోదరుడు డాచ్ ఇక్కడ కూర్చుని ఉన్నాడు మరియు పిదప గుండె జబ్బుతో మరియు గుండెపోటుతో ఉన్న 91 సంవత్సరాల ఒక వ్యక్తి. మరియు అచ్చట నేను అక్కడికి వెళ్ళుచుండగా ఒక వీధిలో నుండి అతడు నడుచుకుంటూ రావడం నేను చూశాను. పిదప నేను అతన్ని ఆలయంలో చూశాను. మరియు నేను వెళ్లి ఒక ఆక్సిజన్ గుడారం కిందనున్న అతనితో ఇట్లు చెప్పాను, ప్రభు నామములో నేను నీతో కరచాలనం చేస్తున్నాను. నేను నిన్ను ఆలయములో మరలా చూస్తాను మరియు వీధిలో నీతో కరచాలనము చేస్తాను. ఆ మరుసటి ఆరాధనకే అతడిక్కడ ఉన్నాడు. సరిగ్గా ఆలయంలో ఆ వెనక కూర్చుని ఉన్నాడు. మరియు రూవీలీలో ఎక్కడైతే మేం భోజనం చేస్తామో అక్కడ ఆ బ్లూబోర్ వద్దకు నేను తినడానికి వెళ్లాను. మరియు నేను నా కారు నుండి బయటకు దిగి వీధిలోకి వెళ్తున్న వెంటనే సహోదరుడు డాచ్ ఆ వీధి గుండా నడుచుకుంటూ రావటం జరిగినది. అది సరిగ్గా అక్కడ పరిపూర్ణంగా నెరవేరినది. మరియు ప్రభువు అతన్ని ఎలా ఆశీర్వదించాడు గదా. ఇప్పుడు ఈ రాత్రి మనం స్వస్థత మరియు మొదలగు విషయాలను గురించి మాట్లాడుకునబోచున్నాము. మరియు ఈ రాత్రి మీకు చెప్పుటకు నిజంగా కొన్ని అసాధారణమైన సంగతులు కలవు. అయితే ఇప్పుడు నేను టేపులను పొందుకున్నటకు గాను ఇక వాటిని మొదలుపెట్టుటకు సిద్ధం కండి. నేను యెషయా గ్రంథము 42వ అధ్యాయములో 1 నుండి 7వ వచనం వరకు చదువుటను ప్రారంభించగోరుచున్నాను. మరియు మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభించేది 15 మరియు 16వ వచనం అని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు యెషయాలోని 42వ అధ్యాయంలోను మనం చదవబోచున్నాము. ఇదిగో, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనబరచును. అతడు కేకలు వేయడు, అరవడు, లేదా తన కంఠస్వరము వీధిలో వినబడనియడు. నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయమును కనబరుచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. మరియు దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఇలాగున ఆకాశములను సృజించి మరియు వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యెషయా ద్వారా చెప్పబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును నేను చదవగోరుచున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నేను చదవడం మొదలు పెడతాను. వీలైతే 15వ వచనమునకు బదులు 12వ వచనం నుండి మనం ప్రారంభించుదాం. యోహాను చెరపట్టబడినని యేసు విన్నప్పుడు ఆయన గలిలియకు తిరిగి వెళ్లి నజరేతును విడిచి జెబులును నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపర్నహూమునకు వచ్చి కాపురముండెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈలాగున పలకబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదిగో జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరియు మరణ ప్రదేశములోను మరణ ఛాయలోనూ కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. మరియు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. చదవబడిన ఆయన వాక్యమునకు దేవుడు తన దీవెనలు జతపరచునుగాక. మరియు ఇప్పుడు వింతైన ఒక చిన్న అంశమును ఎవరో మాటలాడుటను నేను వింటిని. అయితే నేను దీనిని ఒక పాఠ్యాంశముగా తీసుకొనగోరుచున్నాను. అది ఇట్లు చెప్పబడినది. వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. మరియు ఇప్పుడు మనము వెలుగు అను అంశంపై మాట్లాడబోచున్నాము. మనము ఈ మధ్యనే మాట్లాడుచున్న ఆ 3 అంశములను ఇది వెంబడించును. వాటిలో ఒకటి టూసాన్ లేదా ఫీనిక్స్ వద్ద ఎందుకని యేసు బెత్లెహేము గుండా వచ్చెనను దానిపై ఉండెను. అదేమనగా ఆయన రావలసినది. ఎందుకనగా ఆయనే ఆ బెత్లెహేము. బెత్లెహేము, బెత్ అనగా ఇల్లు, ఎల్ అంటే దేవుడు, హేము అనగా రొట్టె, రొట్టె దేవుని రొట్టెలా ఇల్లు. మరియు క్రీస్తులో జన్మించిన ప్రతి క్రైస్తవుడు దేవుని రొట్టెల ఇల్లైన బెత్లెహేములో జన్మించి ఉన్నాడు. పిదప తన ప్రజల నుండి వెలివేయబడిన ఆ సమయంలో ఒక తృణీకరించబడిన వాడిగా ఉన్న దావీదుకు సాదృశ్యం కూడా అక్కడ ఉండియున్నది. అతడు త్రోసివేయబడినాడు. మరియు బెత్లెహేము ముట్టడి చేయబడినది. మరియు ఫిలిస్తీన్ల సైనిక దళం బెత్లెహేమును చుట్టుముట్టారు. మరియు దావీదు ఒక వెలివేయబడిన వాడిగా క్రీస్తు యొక్క ఈనాటి సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. చూడండి, ఈనాడు క్రీస్తు తన స్వంత సంఘమునకు ఒక వెలివేయబడిన వాడిగా ఉన్నాడు. వెలివేయబడుట అనగా ఏదైనా తృణీకరించబడినదై ఉన్నది. మరియు అతడు రాజుగా ఉండుటకు అభిషేకించబడినప్పటికీ దావీదు తృణీకరించబడినాడు. అయితే ప్రవక్త మాత్రం అతడిని అభిషేకించాడు. మరియు ఈ సమయంలో తన ప్రజల నుండి ఒక త్రోసివేయబడిన వాడిగా ఉండియు అతడు చాలా మంది పరాక్రమము గల అన్యజనులను ఎన్నుకున్నాడు. వారిలో ఒకడు ఒక దినమందే ఒక ఈటతోనో లేదా ఒక ఖడ్గముతోనో 800 మందిని చంపెను. మరియు మరొకడు మంచు పడుతున్న దినమున ఒక గోతిలోనికి దూకి మరియు ఒక సింహమును చంపెను. మరియు ఒకసారి వారు పెసర్లో లేదా చిక్కుడుకాయలో అయినటువంటి పప్పులనో లేదా వేటినో పోగు చేయుచుండిరి. మరియు వారందరూ పరిగెత్తారు. కాని అతడు నిలబడి తన చేతులు అలిసిపోవు వరకు మనుష్యులను చంపాడు. వారు ఉన్నత దేహులైన ఆ గొల్యాతు యొక్క సహోదరులను కూడా చంపారు. అతడు అధికారములోనికి వస్తాడని వారు ఎరిగియున్నారు గనక ఆ పరాక్రమం గల వ్యక్తులు దావీదును అంటిపెట్టుకుని ఉన్నారు. ఎవ్వరేమి చెప్పినా గాని వారు మాత్రం ఎరిగియున్నారు. దేవుడు తన అభిషేకమును దావీదుపై ఉంచున్నాడు. మరియు వారు దానిని ఎరిగియున్నారు. వారు అన్యజనులై ఉన్నారు. వారతన్ని ఎంతగా తృణీకరించినప్పటికీ అతడు అధికారములోనికి వచ్చునని వారు ఎరిగియున్నారు. మరియు ఒక దినమున అక్కడ ఈనాడు అది క్రీస్తుకు ఎటువంటి ఒక సాదృశ్యంగా ఉన్నది కదా, ఒక త్రోసివేయబడినవాడు. క్రీస్తు ఒక త్రోసివేయబడినవాడా అని మీరు అనవచ్చును. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా దేవుడు ఘనంగా మనలను ఆ 7 సంఘకాలము నుండి తీసుకుని వచ్చాడు. ఈ లవదికయా సంఘములో తృణీకరించబడి తిరిగి మరలా లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచు క్రీస్తు ఒక వెలివేయబడిన వాడిగా తన సంఘమునకు వెలుపల ఉన్నాడు. చూశారా, తన స్వంత సంఘమునకు ఆయన ఒక వెలివేయబడిన వాడిగా ఉన్నాడు. మరియు ఆయన తృణీకరించబడుటకు కారణం ఏదనగా ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు వారు వాక్యమును లోపలికి రానివ్వరు. దానికి బదులు వారు మతాచారములను స్వీకరించారు. మరియు పిదప ఈ గొప్ప పోరాటంలో అన్యజనులైన ఆ పరాక్రమం గల మనుషులు దావీదుతో ఉండుటను మనం కనుగొంటాము. బెత్లహేము ఎట్లు రూపించబడినదో మీరు గమనించిన ఎడల ఆ పాఠంలోనికి వెళ్లగొరటం లేదు. కాని బెత్లహేము వాస్తవానికి వేశ్య అయిన ఆ రాహాబు మరి బెత్లహేమును కనుగొన్నది ఆమె కుమారుడే. అది గోధుమలకు కేంద్రముగా ఉన్నది మరియు అక్కడ చక్కని నీరు ఎక్కువగా ఉండును. మరియు అతడు ఆ చిన్న పట్టణమును కనుగొన్నాడు. మరియు ఆ పట్టణాలన్నిటిలో అది చాలా చిన్నదై ఉన్నది. ఎందుకనగా ప్రవక్త ఇట్లు చెప్పెను, యూదయలోని బెత్లహేమ, యెరూషలేము లేదా యూదయ పట్టణాలన్నిటిలో నీవు స్వల్ప గ్రామము కాదా? కాని నా ప్రజలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, ఆ చిన్నదానిలో నుండి వచ్చును. దావీదు అతడు అక్కడ ఎన్నుకోబడినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించుట కొరకు అక్కడికి వెళ్లిండగా ఆ గొప్ప చక్కని సహోదరులు వారంతా అచ్చట నిలబడి ఉన్నారు. గొప్ప పరాక్రమం గల వ్యక్తులు, చూడటానికి చక్కని రాజులగుదులన్నట్లు కనబడిరి. అయితే తనపై తైలం పోయబడిన ఆ దావీదే అత్యంత తిరస్కరించబడిన వాడై ఉండెను. ఆ త్రోసివేయబడిన పట్టణమునే క్రీస్తు, ఆ త్రోసివేయబడిన వారిని క్రీస్తు ఎన్నుకుంటాడు. చూడండి, త్రోసివేయబడిన వారినే. పిదప అతని తరువాత ఓబేదు వచ్చుటను మనం కనుగొంటాము. మరియు అతని తరువాత బోయాజు వచ్చెను. మరియు అక్కడ మరొక అన్యుడు వచ్చెను. రూతు ద్వారా అతడు వచ్చెను. మరియు అక్కడ నుండి యెష్షయి వచ్చెను. మరియు యెష్షయి నుండి దావీదు వచ్చెను. మరియు అక్కడ ఆ కొండ ప్రక్కనున్న ఒక చిన్న పశువుల పాక రాజులకు రాజును తీసుకువచ్చెను. ఆయనే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, అతని యొక్క ఆత్మీయ కుమారుడు. ఇప్పుడు పిదప దావీదు తానే ఈ పట్టణములో జన్మించుటను బట్టి అతడు ఈ చిన్న ప్రదేశమునకు రావలసి వచ్చెను. మరియు అది బెత్లహేము అని పిలువబడెను, అనగా అది దేవుని రొట్టెల ఇల్లు అని అర్థము. మరియు ఆయనే దేవుని రొట్టెల ఇల్లై ఉన్నాడు. ఆ దినమున దావీదు ఆ కొండ మీద నుండెను. మరియు అతడు క్రిందకు చూసి మరియు ఫిలిస్తీయులు ఆ విధంగా చుట్టుముట్టుటను చూశాడు. బాగా ఎండగా నుండుట వలన దాహము కలిగి ఉండవచ్చును. అతడిట్లన్నాడు, ఓ నేనా బావి నుండి మరొకసారి నీళ్లు తాగగలిగితే చాలును. అంతే, అతని యొక్క స్వల్పమైన ఆలోచనలు అతనిని ప్రేమించిన వారికి ఒక ఆజ్ఞగా ఉండెను. ఈనాడు కూడా అది అంతే. యేసు యొక్క స్వల్ప ఆలోచనలు లేదా ఆయన యొక్క వాక్య విషయమైనా గాని ఆయనను ప్రేమించుచున్న అన్యజనులమైన మనకు ఒక ఆజ్ఞగా ఉండవలసి ఉన్నది. ఏలయనగా ఆయన ఎంతగా తృణీకరించబడినప్పటికీ ఆయన అధికారములోనికి వచ్చుచున్నాడని మనం ఎరిగి ఉన్నాము. భూమి ఆకాశములు గతించును, అయితే సమస్త భూమి మరియు ఆకాశము గతించిపోయినను ఇది మాత్రం అదే విధంగా పరిపాలించును. మరియు ఆయన అధికారములోనికి వచ్చుచున్నాడని మనం ఎరిగి ఉన్నాము. ఎందుకనగా అది జరగకుండా ఏదియూ ఆపలేదు. ఇది క్రీస్తే, ఆయనను గూర్చిన ప్రత్యక్షతయే ఉన్నది. మరియు సరిగ్గా వాక్యము దాని గూర్చి చెప్పినట్లే అది జరగనై ఉన్నది. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు ఆయన యొక్క ఆజ్ఞలలో అతి స్వల్పమైనవి, అది ఎంత చిన్నదైనా గాని అది తిరిగి బాప్తిస్మం పొందవలను అనేది కావచ్చును, లేదా అది ఏమైనప్పటికీ ఎట్లయినా మనము దానిని చేసెదము. అది ఆయన యొక్క ఆజ్ఞయై ఉన్నది. మరియు దావీదు యొక్క స్వల్ప ఆలోచన ఆ అన్యులకు ఒక ఆజ్ఞగా ఉండెను. ఏలైనగా వారు ఈనాటి అన్య సంఘమునకు ఒక సాదృశ్యముగా ఉన్నారు, పరాక్రమము గల వ్యక్తులు. చూడండి, దావీదు పక్షమున నిలిచిన ఆ వ్యక్తులు అన్యజనులై ఉన్నారు. కాని వారు పరాక్రమము గల వ్యక్తులు. వారికి భయం లేదు. వారికి కనీసం భయమంటే ఏమిటో తెలియదు. మరియు వారంతా అతని చుట్టూ ఉండగా ఒక వ్యక్తి ఖడ్గము తీసుకుని మరియు 800 మందిని చంపెను. అతడెటువంటి వ్యక్తియో గదా? వారిలో ఒకడు ఇంకొక వ్యక్తి ఉండెను. ఐగుప్తు యోధుడొకడు ఒక పొడవైన ఈటతో పరిగెత్తుకుని వచ్చెను. అయితే ఇతని చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్నది. ఇతడు కర్రను తీసుకుని మరియు అతని చేతిలో నుండి ఆ ఈటను పడగొట్టెను. ఆ ఈటను తీసుకుని మరియు అతడినే చంపివేశెను. చూశారా, ఆ బలాఢ్యులలో ఒకనికి 14 అంగుళముల వ్రేళ్లుండెను. ఇప్పుడు 14 అంగుళములు అంటే మీ అరచెయ్యి ముడిచినప్పుడు మీ చెయ్యి ఎంత పొడవుండునో మీ వ్రేలు అంత పొడవుగా ఉండును. దానిని తెరిచినట్లయితే అది 28 అంగుళముల చెయ్యి అవుతుంది. మరియు పైగా ఒక ఈటను పట్టుకొనెను, కాని సరిగ్గా అక్కడికి దూకి అతడిని చంపివేశాడు. చూశారా, ఎందువలన? అతడొక పరాక్రమశాలి, ఒక అన్యుడై ఉండి ఆ అభిషేకించబడిన వారిని చూసి అతడు అధికారములోనికి వస్తాడని ఎరిగిండెను. ఆ యోధులు దావీదు పక్షమున ఉండిరి. చివరకు దావీదు అధికారములోనికి వచ్చినప్పుడు అతడు వారిని పట్టణములపై అధికారులుగా నియమించుటను మీరు గమనించారా? యేసు అదే విషయమును వాగ్దానము చేసి ఉండలేదా? అదే కార్యము వారిని అధికారులుగా చేయుట. అప్పుడు అక్కడ తాజా నీటిని త్రాగవలనన్నది దావీదు యొక్క కోరికయ్యి ఉండెను. బహుశా అతడు అక్కడ పైన త్రాగుచున్నటువంటి ఆ నిలువనున్న కొన్ని వేడి మురికి నీళ్లను అతడు కలిగి ఉండవచ్చును. కాని అతడు దేవుని రొట్టెల ఇల్లైన బెత్లహేములోని ఆ తాజా నీటిని గూర్చి ఆలోచించడం జరిగినది. మరియు అతడు ఇట్లా అన్నాడు, నేను కేవలం ఆ బావి నుండి నీళ్లు త్రాగితే చాలును. మరియు ఆ వ్యక్తులు తమ ఖడ్గము దూసి 15 మైళ్ల వరకు ఆ ఫిలిస్తీనులతో పోరాడినారు. అతడు వారిని అడిగాడని కాదుగాని అతడు దానిని కోరుకున్నాడని వారు ఎరిగి ఉండిరి. మరియు ఆ బావినొద్దకు పోవు వరకు వారు ఆ ఫిలిస్తీనులను హతమార్చిరి. వారిలో ఇద్దరు పోరాడుచుండగా మరొకడు తన బకెట్టు నిండా నీళ్లను తీసుకొనెను మరియు తిరిగి వారి మార్గమంతా పోరాడుచూ వచ్చి దానిని దావీదుకు ఇచ్చారు. పరాక్రమం గురించి మాట్లాడండి. దైవభక్తి గల ఆ దావీదు ఇట్లన్నాడు, ఈ స్నేహితులు తమ ప్రాణములకు తెగించి తెచ్చిన ఈ నీళ్లను నేను త్రాగను. మరియు అతడు పానార్పణముగా ఆ నీళ్లను ప్రభు సన్నిధిని పారబోసెను. దానిని ప్రభువునకు ఇయుడి, ఆయనే దానికి యోగ్యుడు, నేను కాదు. అది సాక్షాత్తు తనయందు తన స్వంత నిత్య జీవమును కలిగి ఉండి ఆ కొట్టబడిన బండయ్య ఈ వాక్యము జీవించున్నట్లు మన కొరకు ఒక పాప పరిహారార్థముగా తన ప్రాణమును నేలపై ఒలికించిన క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఓ అన్యజనులారా, నేను చెప్పినట్లు నాతో పాటు ఎవరు ఆ ఖడ్గమును దూసెదరు? ఈ ఉదయము మనము బుద్ధిహీనంగా పట్టుకుని వేలాడుచున్న ఈ మురికి సంఘ సిద్ధాంతములు మరియు అట్టి కార్యములు కాదుగాని ఆయనకు తాజా నీరు కావలను. తన ప్రతి మాటను నమ్మునట్టి తన వాక్యముందు నిజమైన విశ్వాసం గలవారు ఆయనకు కావలను. మనము బావినొద్దకు వెళ్లి మరియు ఒక ఉపశమనంకై నీటిని తీసుకువద్దాము. మత సిద్ధాంతములు మరియు సంఘశాఖపై కట్టబడిన ఒక ఆరాధనను కాదు, అయితే మన మధ్యన తన చిత్తానుసారంగా తన జీవితమును జీవించుచున్న క్రీస్తును మన మధ్య కలిగి ఉండి ఆ సిద్ధాంతములు మరియు ఇతర సంగతులతో కలవనటువంటి ఒక స్వచ్ఛమైన ఆత్మ ఆరాధనను తెచ్చెదము. మనము కేవలం ఆయనను ఆ విధంగానే కలిగి ఉందాము. ఇప్పుడు తర్వాత విషయం ఏదనగా, యోసేపు యొక్క దినములలో దేవుడు ప్రజలతో కలల ద్వారా ఎట్లు వ్యవహరించాడన్నదై ఉన్నది. మీరు గమనించారా, ఒక కల అనేది రెండవ విధానమై ఉన్నది. అది దేవుడు పనిచేయు రెండవ విధానమై ఉన్నది. కొంతమంది కలలు కంటారు, వాటికసలు అర్థం పర్థం ఉండదు. మీరు బాగా తిని మరియు పీడ కలలు కనవచ్చు. అయితే కల అన్నది రెండవ విధానమై ఉన్నది. చూశారా? అయితే దేవుడు ఎందుకని తన స్వంత కుమారుణ్ణి ఆ రెండవ విధానము ద్వారా కాపాడెను? ఆయన యోసేపుకు ప్రత్యక్షమాయను. తన స్వంత కుమారుని యొక్క సంక్షేమమును గూర్చి ఆయన ఆ రెండవ విధానములో పంపెను. మీరెన్నడైనా దాని గూర్చి ఆలోచించారా? ఎందుకనగా అప్పుడు దేశములో ప్రవక్త లేడు, కావున ఆయన కలల ద్వారా పనిచేయవలసి వచ్చెను. మరియు అది అనువాదం చేయబడవలసినటువంటి కళ కాదు. ప్రభు యొక్క దూత ఇట్లు చెప్పెను, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఏలయనగా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనై ఉన్నది. అటువంటిది సంభవించడం అనేది ఒక అసాధారణమైన విషయమై ఉన్నది. యోసేపు నీతిమంతుడగట వలన అది అసాధారణమైన విషయం. దేవుడు అసాధారణమైన వాడు, మరియు అసాధారణమైన వాటిని అర్థం చేసుకోవడం కష్టం. అందువలననే ఈనాడు సత్యమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ఎంతో అసాధారణమై ఉన్నది. ఒక స్త్రీ పురుషుని ఎరగకుండా ఒక బిడ్డను కనడం అనేది అది చాలా అసాధారణమైన విషయం. అయితే మీరు నమ్మకముగా మరియు యథార్థముగా ఉన్నట్లయితే దేవుడు ఒక కల ద్వారానైనా మీకు ప్రత్యక్షమవ్వగలడు. అది మీరు కలిగి ఉన్నదేదైనా, మీ మనస్సునైనా, మీరు ఈలవేయగలిగిన, పాట పాడగలిగిన, సాక్ష్యము చెప్పగలిగిన, లేదా మీరు చేయగలిగినదేదైనా, మీ సమస్తము దేవునికి అప్పగించబడి కేవలం మీరు అనుమతించిన ఎడల మీరు కలిగి ఉన్న దేనినైనా గాని దేవుడు వాడుకొనగలడని అది చూపించుచున్నది. పిదప ఆ మరుసటి రాత్రి ఇక్కడ తప్పించుకునుట అనే అంశముపై ఆ మనుషుడెట్లు తప్పించుకొనెనన్న దానిపై సహోదరుడు నెవిల్ ప్రసంగించెను. మరియు అది ఆలోచింపదగిన విషయంగా ఉన్నదని నేను తలంచాను. మరియు వెంటనే ఈ ఉదయం వెలుగు అను అంశమును నేను వివరించాలని పరిశుద్ధాత్మ కోరుచున్నట్లు అనిపించుచున్నది. నేరుగా ఆదిలో ఆ పశువుల తొట్టి వద్ద క్రీస్తు యొక్క జీవితం ఎట్లు మొదలైనదన్న దాని వద్దకు వెళ్లెను. తిరిగి మరలా మనము మన అంశములో సరిగ్గా దానిగుండానే నడుచున్నాము. మరియు అది అతనికి తెలియదు, నాకునూ తెలియదు. మరియు ఇక్కడ సరిగ్గా అది అదే విషయం వద్ద ఉండి ఉన్నది. చూడండి, ఇంకా ఆ తర్వాత విషయం ఆయన తన పరిచర్యలోనికి ప్రవేశించడమై ఉన్నది. మరియు ఈ రాత్రి ప్రభు చిత్తమైతే ఇంకా కొనసాగిపోవుటకు సరిగ్గా దానితో కలిసిపోవునటువంటి దానిని ఈ రాత్రి మనము కలిగి ఉన్నాము. గొప్ప వెలుగు మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న అన్యజనులకు గొప్ప వెలుగు ఉదయించెను. జెబులును మరియు నఫ్తాలీములోను అన్యజనులు నివసించు గలిలేయలోను గొప్ప వెలుగును వారొక గొప్ప వెలుగును చూసిరి. ఇప్పుడు వెలుగు, మొదటిసారి వెలుగును మనము బైబిల్ గ్రంథములోని ఆదికాండము 1:3 కనుగొంటాము. ఆ వెలుగును కలగజేసినది దేవుని యొక్క పలకబడిన మాటయే అయి ఉన్నది. వెలుగు కలుగును గాక అని దేవుడు పలికెను. ఆదికాండము 1:3 మరియు వెలుగు కలిగెను. అట్లయినా ఇప్పుడు గుర్తించుకోనుడి, దేవుని యొక్క పలకబడిన మాట ద్వారా వెలుగు కలుగును మరియు వెలుగు అనున్నది నిర్ధారణయై ఉన్నది. లేదా ఆయన పలికిన మాట యొక్క ఆ పదార్థము వెలుగై ఉన్నది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికినని అది చూపిస్తుంది. అసలు వెలుగు లేకుండెను మరియు వెలుగు కలుగునుగాక అని ఆయన పలుకగా అప్పుడు వెలుగు కలిగెను. అది ఒక రుజువై ఉన్నది. ఆయన యొక్క పలకబడిన మాటకు ఆ వెలుగు ఒక నిర్ధారణయై ఉన్నది. ఈనాడు కూడా అంతే, ఆయన పలకబడిన మాట యొక్క నిర్ధారణయై ఉన్నది. ఇప్పుడు ఆయన యొక్క వాక్యము నిర్ధారించబడుటను మీరు చూసినప్పుడు, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే అది ఆయన పలకబడిన మాట యొక్క వెలుగని తెలియజేయబడటం నిరూపించబడటమై ఉన్నది. మరియు వెలుగు లేకుండా ఏదియూ జీవించలేదు. ఒక వృక్షశాస్త్ర జీవము మరియు మొదలగు వాటిలో ఆ సూర్యుని యొక్క వెలుగు ద్వారా వచ్చినది కాకుండా భూమి మీద ఈనాడు జీవమన్నదే లేదు. మరియు దేవుని కుమారునికి వెలుపల నిత్య జీవమనేదే లేదు. చూశారా, ఆయనే ఆ వెలుగు. నేను నమ్ముచున్నాను. ఇప్పుడు మనం అధ్యయనం చేయుచుండగా మరియు ఈ వెలుగు భూమి నిరాకారముగా ఉండెను అని మనం ఇప్పుడు కనుగొంటాము. ఇప్పుడు ప్రపంచము కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నది అనే విషయంపై ఈనాడు పాఠశాలలు మరియు అటువంటి వాటిలో కొందరు ప్రజలు వాదిస్తూ బైబిల్ గ్రంథమును ఖండించుటకు ప్రయత్నిస్తూ మరియు అది తప్పని చెప్తుంటారు. వారసులు ఎన్నడూ బైబిల్ గ్రంథమును చదవనే చదవరు. అంతే, ఎందుకనగా ప్రపంచము ఎంత కాలంగా ఉన్నదనేది బైబిలు మనకు చెప్పదు. బైబిలు ఇట్లు చెప్తుంది, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. విరామ చిహ్నము ఎప్పుడు ఏ విధంగా అన్నది మనకు తెలియదు. ఇప్పుడు అది మొదటిదై ఉన్నది మరియు అదొక విరామ చిహ్నము. అది ఆ వాక్యమునకు ముగింపు అయి ఉన్నది. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అది 100 లక్షలు లేదా 100 కోట్లు లేదా అది ఎన్ని సంవత్సరాలైనా అయ్యుండవచ్చును. మరియు ఆయన దానిని ఎట్లు చేశాడన్నది తెలుసుకున్నటకు నాకు కాదుగాని ఆయనకే చెల్లును. చూడండి, అయితే ప్రపంచము సరి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మరియు ఆ భూమి మీద జలములు ఉండెను. మరియు దేవుడు జలములపై అల్లాడుచుండెను అని చెప్పబడెను. మరియు ఇట్లు చెప్పెను, వెలుగు కలుగును గాక. ఇప్పుడు ఆ సూర్యుడు మరియు చంద్రుడు మరియు మొదలుగునవి ఇదివరకే ఉనికిలో ఉండెనని నేను నమ్ముచున్నాను. అది కొనసాగిన ప్రకారంగా ఆదికాండం 3 దానిని వివరించుటకు, అయితే ఇక్కడున్న ఈ లోకమును మనము దానిని వాడుకోబోచున్నామని నేను నమ్ముచున్నాను. మరియు కావున అది ఉనికిలోనికి వచ్చినది. పొగయు మంచుయు దానిని చీకటిపరచును, భూమి మీద వ్యాపించి ఉండెను. మరియు దేవుడిట్లు పలికెను, వెలుగు కలుగును గాక. మరియు ఆ చీకటి తొలగిపోయెను. మరప్పుడు ఆకాశం నిర్మలమయ్యను. మరియు దేవుడు కార్యములు చేసే విధానం అదేనని నేను నమ్ముచున్నాను. ఆయన బైబిల్ గ్రంథములో ఆ మరుసటి వచనం అనగా 4వ వచనం ఇట్లు చెప్పుచున్నది, మరియు ఆయన చీకటి నుండి వెలుగును వేరుపరిచెను, మరియు ఆయన వెలుగునకు పగలనియు మరియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. మరియు దేవుని వాక్యం ఎల్లప్పుడూ చీకటి నుండి వెలుగును వేరు చేస్తుంది. చూశారా, చీకటి నుండి వెలుగును వేర్పరచునది వాక్యమే అయి ఉన్నది. చూడండి, ఆయన దేనినైనా ఉపయోగించుటకు సిద్ధమైనప్పుడు దేవుడెప్పుడు అదే కార్యములు చేయను. ఈ పాత నక్షత్రమును లేదా అదేమైనా గాని ఈ ప్రపంచమును ఆయన వాడుకున్నటకు సిద్ధపడినప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేయవలసి ఉండెను. ఒక గుంపు ప్రజలను వాడుకున్నటకు వెళ్లడానికి ఆయన సిద్ధమైనప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేయవలసి ఉన్నది. ఆయన ఒక వ్యక్తిని వాడుకున్నటకు సిద్ధమైనప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేయను. చూశారా, వెలుగు దేవుని వలన కలుగుతుంది. మరియు గుర్తుంచుకోనండి, ఆయన యొక్క పలుకబడిన మాట వలన వెలుగు కలిగినది. వెలుగు అన్నది లేనప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుని వాక్యం పలికినది. మరియు చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు ఆయన ఆ వెలుగును పంపెను. ఈ ఆజ్ఞపూర్వకమైన మాట సూర్యుడు ప్రకాశించినట్లు ఆకాశమును తేటపరచెను. మరియు ఈనాడు అవిశ్వాసపు వాతావరణములన్నిటినీ తేటపరచునది ఆయన వాక్యమే అయి ఉన్నది. సరిగ్గా ఈ ఉదయం నేను ప్రసంగ వేదిక వద్దకు రావడానికి ముందు 11 ఇంటర్వ్యూలు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడుచుంటిని, చాలా విచారకరం. ఒక దినమున జిమ్ పూల్ అను నా చిన్న స్నేహితుడు తన చిన్న బారుడు అతనికి గుండెపోటు వచ్చిందని వారనుకొని అతన్ని ఆసుపత్రికి తరలించిరి. అది ఆయాసం అవస్థ అయి ఉండెను. అది ఆ చిన్నవాణ్ణి పడవేశెను. అతడి చిన్న గుండె అదురుచుండెను, శ్వాస పీలుస్తూ. మరియు అతడు కేకలు వేయిచుండెను, మరియు అతడికి ఊపిరి అందకుండెను. మరి వారతన్ని ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు ఆ చిన్నవాడు మరణించుచున్నట్లు అగుపించెను. మరియు నేను ఆసుపత్రికి వెలుటకు సిద్ధపడుచుండగా వారతన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. నేను అతడి చిన్న చెయ్యి పట్టుకుని నేనిట్లన్నాను, దీనికి కారణం ఈ పిల్లవాణ్ణి దద్దుర్లు తాకినది, మరియు ఆ దద్దుర్ల వలన ఈ చిన్న అబ్బాయికి జ్వరం వచ్చినది. మీరు అతన్ని గమనించండి. కొన్ని రోజుల్లో నేను అతన్ని మరలా చూడాలనుకుంటున్నాను. అతడు పూర్తిగా దద్దుర్లతో ఉంటాడు, మరియు మీరు చూడండి, పూర్తిగా దద్దుర్లతో అతడిక్కడ ఉన్నాడు. చూశారా? ఇప్పుడు ఏమిటి, దేవుడు వెలుగు నుండి చీకటిని లేదా చీకటి నుండి వెలుగును వేరుచేస్తాడు, మరియు ఆయన జీవము నుండి మరణమును వేరుచేస్తాడు, మరియు ఆయన తన వాక్యము ద్వారా దానిని చేస్తాడు. ఎల్లప్పుడూ దీనిని తీసుకువచ్చున్నది ఆయన వాక్యమే అయి ఉన్నది. ఇప్పుడు వెలుగు సరి. ఇప్పుడు భూమి మీద విత్తనము ఇదివరకే ఉండి ఉన్నది. దేవుడే ఆ విత్తనమును నాటాడని నేను నమ్ముచున్నాను. మరియు ఆ సూర్యుడు ఆ విత్తనమును తాకిన వెంటనే అది ఎదగటం మొదలవుతుంది. మరియు ఆ కారణము చేతనే వీటిని తీసుకువచ్చుటకు కొన్ని రోజులు మాత్రమే పట్టినది. ఎందుకనగా విత్తనము ఇదివరకే భూమిలో ఉండియున్నది, దానికి కావలసినదంతా వెలుగే. మరియు ఈనాడు కూడా దేవుడు ఆ విధానమునే కలిగి ఉన్నాడు. ఆయన యొక్క వాక్యమనే విత్తనము ఇదివరకే ఇక్కడ ఉండియున్నది, దానికి కావలసిన ఒకే ఒక్కటి ఆ వెలుగు దానిపై ప్రసరించడమే అయి ఉన్నది. మరియు ఆయన వాక్యమై ఉన్నాడు, గనుక ఆయనే ఆ వెలుగై ఉన్నాడు. వాక్యము మరియు వెలుగు ఒకటే అయి ఉన్నది, దానిలోని జీవము ఆ వాక్యం యొక్క వెలుగే అయి ఉన్నది. చూడండి, అది జీవమై ఉన్నది. ఆ జీవపు బీజము ఆ విత్తనములో ఉంటుంది, మరియు ఆ విత్తనము బ్రద్దలు చేసుకుని వచ్చి విత్తనములో నుండి జీవమును తీసుకుని వచ్చినది ఆ జీవమే. ఆ ప్రకారమే వాక్యములోనున్న ఆ క్రీస్తు ఆ వాక్యము ఏమి చేయవలసినదో దానిని అది చేయునట్లు చేస్తాడు. సరిగ్గా అది గోధుమ గింజలోని జీవం వలె, లేదా అదేమైనదో దాని వలె అది ఉన్నది. అది ఆ గోధుమ గింజ ఏమి చేయవలసినదో దానిని చేయిస్తుంది. ఎందుకనగా అది దాని లోపలనున్న జీవమై ఉన్నది. అంతయు జీవమే. కావున జీవము కేవలం దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుట వలనే అయి ఉన్నది. కేవలం దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుట వలన జీవము వస్తుంది. అది కేవలం ఇటువంటి ఒక పుస్తక రూపంలో ఉన్నంతకాలం అది ఇంకను ప్రశ్నించబడవచ్చును. అయితే అది ప్రత్యక్షపరచబడినప్పుడు అప్పుడది దేని గురించి మాట్లాడినదో ఆ ఉత్పత్తి ప్రత్యక్షపరచబడుటను మీరు చూస్తారు. అప్పుడు అది ఆ వాక్యం పైనున్న వెలుగై ఉన్నది. చూశారా? దానిని తీసుకువచ్చినది అదే వాక్యము ఆ విధంగా చెప్పారు. మరియు పిదప అది నెరవేరినప్పుడు అది వెలుగులోని జీవమై ఉన్నది. వెలుగు జీవమును తీసుకువచ్చుటయ్య ఉన్నది. వెలుగు జీవమును తీసుకుని వచ్చును. ఇక్కడ గోధుమను నాటండి, మరియు దానిని బేస్మెంటులో ఉంచి దానిని పూర్తిగా కప్పివేయండి, మరియు అది ఎప్పటికీ దేనిని తీసుకురాదు. ఎందుకనగా అది అట్లు చేయలేదు, అక్కడ వెలుగన్నదే లేదు. కాని వెలుగు దానిని తాకిన వెంటనే అది ఒక మొలకెత్తిన విత్తనమైన ఎడల అది జీవమును తీసుకువస్తుంది. వాక్యములో కూడా అదే కార్యమై ఉన్నది. చూడండి, వాక్యము దేవుడైనాడు, మరియు జీవము దానిని తాకినప్పుడు అది దానిని తీసుకువస్తుంది. వెలుగు దానిని తాకినప్పుడు అది ఆ వాక్యమును మరలా జీవములోనికి తీసుకువస్తుంది. ప్రతి కాలములో ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండియున్నది. ఓ నిరూపించబడుచున్న ఈ వాక్యమే ఆ పలకబడిన మాట యొక్క వెలుగయ్యున్నదనే ఈ గొప్ప సంగతులను మనము ఎంతగా అభినందించుచున్నాము గదా. చూశారా? వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికెను. ఇప్పుడు ఆయన దానిని పలుకగా మరి ఎటువంటి వెలుగు కలగని ఎడల ఏమగును? అప్పుడు అది సత్యమో కాదో అన్నది మనకు తెలియదు. ఆయన అసలు సత్యమో కాదో మనకు తెలియదు. ఆయన దేవుడో కాదో అన్నది మనకు తెలియదు. ఎందుకనగా ఆయన కేవలం కలుగునుగాక అని పలికెను, మరది కలగలేదు. చూశారా? కావున ఎప్పుడైతే దేవుడు పలికి మరియు అది జరగటం మనం చూస్తామో, అప్పుడు అది వాక్యం యొక్క సత్యమును ప్రకాశింపజేసే వెలుగుగా ఉంటుంది. చూశారా? అక్కడ వెలుగు మరియు జీవము ఉన్నది. ప్రకృతి సంబంధమైన జీవమంతయు ఆయన యొక్క పలకబడిన మాట ద్వారా కలుగుతుంది. మరియు సూర్యుడు ఆయన యొక్క పలకబడిన మాటయ్యి ఉన్నాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, మరియు రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆయన ఆకాశమందు కలగజేశాడని ఆయన చెప్పెను. చూశారా? మరియు ప్రకృతి సంబంధమైన జీవమంతయు దేవుని యొక్క పలకబడిన మాట ద్వారానే కలగవలసి ఉన్నది. దేవుని యొక్క పలకబడిన మాట యొక్క ఆ వెలుగు దానిపై ప్రకాశించకుండా ఒక్క పువ్వు కూడా పుష్పించదు. ఏలైనగా వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికినప్పుడు ఆ సూర్యుడు దేవుని యొక్క పలకబడిన మాటయ్యి ఉన్నాడు. చూశారా, అది దేవుని చేత పలకబడిన జీవమై ఉన్నది. మరియు ప్రజలు దీనిని, దానిని లేదా దేనినైనా చెప్పుటకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది ఇంకనూ ఆ విధంగానే ఉండును. మీరు ఆ సూర్యుణ్ణి కలిగిండవలసిందే. కావున ప్రకృతి సంబంధమైన జీవం కేవలం దేవుని యొక్క పలకబడిన మాట ద్వారానే రాగలదు. మరియు ఆత్మ సంబంధమైన జీవం, నిత్య జీవము కేవలం దేవుని యొక్క పలకబడిన జీవపు మాట ద్వారానే రాగలదు. ఈసారి మాత్రం కుమారుడు, కుమారుడే జీవమై ఉండెను. ఆయన యందు వెలుగున్నది, మరియు ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. మరియు ఆయన దేవుని యొక్క పలకబడిన వెలుగై ఉన్నాడు. అది నిజమేనా? దేవుని యొక్క పలకబడిన మాట. ఎట్లనగా, ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యము దేవుడై ఉండెను, మరియు అది ఎప్పటికీ దేవుడే. చూశారా? మరియు వాక్యమును జీవింపజేయుటకు దేవుని యొక్క వెలుగు దానిని తాకవలసి ఉన్నది. ఆయన పలికినది ఇక్కడున్నది. ఇప్పుడు వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. వెలుగును ప్రకాశింపనివ్వండి. అప్పుడా వెలుగు ప్రతి వాక్యమును దాని కాలములో దాని యొక్క సరైన స్థానమునకు తీసుకువస్తుంది. ఆమేన్. ఓ, సమయం వచ్చినప్పుడు మీరు చూడండి, కొన్నిసార్లు శీతాకాలమంతా ఆ గింజ భూమిలో అడుగున పడి ఉంటుంది. శీతాకాలపు గోధుమ గింజ భూమిలో విత్తబడినట్లు ఉంటుంది. కాని సరిగ్గా ఆ సూర్యుడు వచ్చినప్పుడు మాత్రం ఓ, అది జీవించవలసి ఉంటుంది. చూశారా? మరియు అది సూర్యుడు లేకుండా జీవించలేదు. మరియు ప్రతి కాలమునకు, మరియు ప్రతి దినమునకు దేవుడు వాగ్దానములను చేసి ఉన్నాడు. మరియు నేరుగా ఆ వెలుగు వచ్చి దాని మీద ప్రకాశించినప్పుడు అది ఆ వాక్యము ఏమి చెప్పానో సరిగ్గా దానినే ఉత్పత్తి చేస్తుంది. ఎందుకనగా ఆయనే ఆ వెలుగు మరియు ఆ జీవమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము బైబిల్ నుండి మాత్రమే వచ్చును. దేవుని యొక్క బైబిల్ గ్రంథము ఆ దేవుని కుమారుని యొక్క అచ్చువేయబడిన రూపమై ఉన్నది. ఎందుకనగా అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని బైబిలు చెప్పెను. అది దేవుడు తనను తాను క్రీస్తు ద్వారా బయలుపరుచుకున్నట్టయి ఉన్నది. మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. మరియు దానిని నిర్ధారించుటకు గాను దేవుడు ఇంకను జీవమును, నిత్య జీవమును పలుకునని నిరూపించుటకు గాను దేవుని యొక్క వెలుగు ఆ వాక్యంపై ప్రకాశించవలసి ఉన్నది. ఆయన ప్రకృతి సంబంధమైన వెలుగును పలికి జీవమును కలగజేస్తాడు. బయలుపరచబడిన లేదా శరీరధారి అయిన వాక్యమనే వెలుగు ద్వారా మాత్రమే జీవము వచ్చును. బైబిలు గ్రంథములోని వాగ్దానములన్నీ ప్రత్యక్షపరచబడినది ఎప్పుడనగా వాక్యమైన యేసుక్రీస్తు మన మధ్య శరీరధారి అయినప్పుడే. దేవుడెల్లప్పుడూ మానవుని ద్వారా పనిచేయును. మానవుడు దేవునికి బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు మీకు గనక ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నట్లు అనిపించినట్లయితే మీరు కిటికీలను తెరుచుకునవచ్చు, లేదా మీకు తోచినది చేయవచ్చును. ఆ కొలిమిని తగ్గించవచ్చును. బహుశా ఆ ద్వారపాలకుడు కొద్దిగా ఆ కొలిమిని తగ్గించగలడు. చాలా మందికి వేడిగా ఉండటాన్ని నేను చూస్తున్నాను, మరియు ఇక్కడ నిలబడి ఉండటం కూడా వేడిగా ఉన్నది. కావున దానిని గుర్తుంచుకోనండి. చల్లగా ఉండుట కంటే వేడిగా ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎందుకనగా నాకు వేడిగా ఉంటే ఇష్టం. వేడి ఎల్లప్పుడూ వెలుగును, జీవమును తీసుకువచ్చును. వేడి అవసరమైన్నది. ఇప్పుడు గమనించండి, శరీరధారి ఆయన వాక్యము శరీరముగా మారినప్పుడు అది ప్రత్యక్షపరచబడుతుంది. ఎట్లనగా, వాక్యమును తీసుకుని మరియు దానిని సరైన స్థానములో మరియు సరైన నేలలో ఉంచండి. అప్పుడది మొలకెత్తుతుంది. ఆ విత్తనం దాని జాతి ప్రకారం మొలిపిస్తుంది. మరియు సరైన ఒక హృదయములోనికి తీసుకురాబడిన వాక్యము స్వయంగా దానికదే ప్రత్యక్షపరచుకుంటుంది. అది వెలుగును తీసుకువస్తుంది. అది దానిపై ప్రకాశిస్తుంది. అది సరియే. ప్రకృతి సంబంధమైనదేదియు, ప్రకృతి లేదా ఆత్మ సంబంధమైనదేదియు దేవుని యొక్క వెలుగు లేకుండా జీవించలేవు. అంటే జీవము వెలుగు ద్వారా మాత్రమే వస్తుంది. ప్రకృతి సంబంధమైనదైనా లేదా ఆత్మ సంబంధమైనదైనా దేవుని యొక్క వెలుగు లేకుండా జీవించలేవు. దాని గూర్చి ఆలోచించండి. అది సరియే. అయితే ఆయన మన కొరకు వెలుగును పంపి మరియు ఈ కార్యములన్నిటినీ చేసినప్పుడు చూడండి, పితప మనము దానిని త్రోసివేస్తాము. ఇప్పుడు వెలుగు మన వద్దకు పంపబడినప్పుడు అది త్రోసివేయబడుటయే దయనీయమైన సంగతి అయి ఉన్నది. అసలు సూర్యుడు అనేది ఒకటున్నదని చెప్పుటను నేను నిరాకరించుదును. సూర్యుడున్నాడని నేను నమ్మను అని ఈనాడు ఎవరైనా ఒక వ్యక్తి చెప్పుటను ఇప్పుడు మీరు ఊహించగలరా? మరియు అతడు బేస్మెంటులోనికి వెళ్లి మరియు తలుపులన్నీ వేసుకుని మరియు చీకటిలో కూర్చొని సూర్యుడన్నది లేనే లేదు, అసలు వెలుగన్నది లేనే లేదు అని అన్నాడనుకుందాం. అప్పుడు వెంటనే ఆ వ్యక్తిలో ఏదో మానసిక లోపం ఉన్నదని మీకు తెలియను. చూశారా? అతడు ఒక చీకటి బేస్మెంటులోనికి పరిగెత్తి మరియు దేవుడు అనుగ్రహించిన వెలుగు యొక్క ప్రయోజనాన్ని అంగీకరించుటకు నిరాకరించిన ఎడల ఏదో తప్పిదమున్నది. అతనిలో ఏదో తప్పిదమున్నది. దాని యొక్క వేడి కిరణాలను అతడు కోరడం లేదు. దాని యొక్క ఆరోగ్యకరమైన పదార్థమును అతడు కోరుకునటలేదు. అతడు నడుచుటకు దాని వెలుగును కోరుకునటలేదు. దానికి బదులు అతడు చీకటిలోనే కూర్చుంటాడు. సహజంగానే ఆ మనిషి ఏదో మానసిక లోపంతో ఉన్నాడని అది చూపించుచున్నది. మరియు నేను దీనిని సంపూర్ణ ప్రేమ మరియు మర్యాదతో చెప్పుచున్నాను. ఆ విధంగానే సరిగ్గా తన ఎదుటే బైబిల్ యొక్క వెలుగు ప్రకాశిస్తున్నాగాని దానిని చూడడానికి నిరాకరించి మరియు తిరిగి తన సంఘశాఖల యొక్క మత సిద్ధాంతములోనికి పరిగెత్తుచున్న ఒక వ్యక్తిలో కూడా ఏదో ఆత్మ సంబంధమైన లోపమున్నది. అతనిలో ఏదో లోపమున్నది. చూడండి, తిరిగి అతడు తన మత సిద్ధాంతములు మరియు ఆచారములోనికి వెళ్లి మరియు తలుపులు మూసుకుని ఇట్లు చెప్తాడు. అటువంటిదేది లేదు. అద్భుతములు జరుగు రోజులు గతించినవి. దైవిక స్వస్థత అన్నది లేనే లేదు. ఇటువంటివి అసలు లేనేలేవు. అది అపోస్తలకు మాత్రమే. అప్పుడు ఆ మనిషి ఆత్మ సంబంధంగా పిచ్చివాడై ఉన్నాడు. హుషారా, అతనిలో ఏదో తప్పిదమున్నది. అతడు తెరలు క్రిందికి లాగుకొని మరియు తన మీదికి వచ్చుచున్నట్టి పరిశుద్ధాత్మను నిరాకరించను. అతడు గనుక నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండినేడలా, అప్పుడు వెలుగు ఈ వాక్యం మీద ప్రకాశించుచున్నది గనుక మీకేదిష్టమో అడుగుడి. చూశారా, చూశారా, దేవుడు తన వాక్యము ద్వారా మనము జీవించడానికి దేవుడు అనుగ్రహించిన వనరులను అతడు త్రోసివేయుటలో ఏదో తప్పిదమున్నది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, మరియు మనుషులు రొట్టె వలన మాత్రము కాదుగాని ప్రతి మాట వలన జీవించును. వాక్యములోని ఒక భాగం వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన ఉన్నది. మరియు ఒక వ్యక్తి దానిని నిరాకరించినప్పుడు ఆ వ్యక్తిలో ఏదో తప్పిదమున్నది. అతడు దేవుణ్ణి ప్రేమించుచున్నాడని చెప్పుకొనుచు పిదప దేవుడినే నిరాకరించిన ఎడల అతని అనుభవములో ఏదో తప్పిదమున్నది. ఆ వ్యక్తిలో ఏదో తప్పిదము జరిగినది. దానిని మనము నిస్సందేహంగా ఎరుగుదుము. అతడు దానిని నిరాకరించి ఎక్కడికో పరిగెత్తి మరియు ఇట్లంటాడు, ఇప్పుడు నేను కేవలం దాని గురించి నేనేమీ తెలుసుకొనగోరటలేదు. ఈ సంగతులేమీ నాకు చెప్పకండి. మీరు మీరేమి చెప్పినా గాని లెక్కలేదు. నేను దాని గురించి ఏదియూ నమ్మను. ఇటీవల కాలంలో నేను చెప్పుచున్న దాని గురించి ఒక వ్యక్తి ఇట్లన్నాడు. అతడు ఇట్లు చెప్పాను, నీ ఒక 50 మంది క్యాన్సర్ ఉన్నవారిని తీసుకువచ్చి మరియు వారిని గురించి సాక్ష్యమిచ్చుటకు 50 మంది వైద్యులను తీసుకువచ్చినా నేను నమ్మను. సరిగ్గా నా ముందే నీవు చనిపోయిన వారిని లేపినా నేను లెక్కచేయను. నేను దానిని నమ్మను. చూడండి, ఆ వ్యక్తిలో ఏదో తప్పిదమున్నది. అక్కడ ఏదో లోపమున్నది. మరియు మరి అయినను ఆ వ్యక్తి ఒక సేవకుడు. చూడండి, చూడండి, అతడు ఒక సేవకుడిగా ఉండవలసి ఉన్నాడు. అయితే కేవలం ఆ సంఘ సంస్థ దేవుని యొక్క శక్తులను నమ్మకపోవటం వలన, అది ఏమి చెప్పినదో అదే దాని భావమయ్యున్నదని నమ్మకపోవటం వలన, ఆ వ్యక్తి ఈ చెత్త మురికి దూరితోనున్న సంఘ సంస్థయను ఆ బేస్మెంట్ లోనికి పరిగెత్తుచున్నాడు. మరియు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగానున్న యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ యొక్క వేడిని మరియు జీవమును అనుగ్రహించు కిరణాలను నిరాకరించుచున్నాడు. అటువంటప్పుడు ఆ వ్యక్తిలో ఏదో తప్పిదమున్నది. చూశారా, దేవుని యొక్క వెలుగు మరియు యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వాటికంటే మరి గొప్పవి చేయుదురు అని చెప్పుచున్న బైబిల్ నందు జీవించుట కంటే ఆ మురికి చీకటి మరియు అటువంటి దానిలోనే అతడు జీవించుటకు ఇష్టపడుచున్నాడు. ఆ వ్యక్తిలో ఏదో తప్పిదమున్నది. ఎటువంటి ప్రశ్నయూ లేదు, అతనిలో ఏదో తప్పిదమున్నది. మరియు ప్రపంచ వ్యాప్తంగా దీనిని వింటున్న ఓ మనిషి, నీవెక్కడైనా ఉండి ఉండవచ్చును. నీవు దేవుడిని ప్రేమిస్తున్నావని చెప్పి ఆయన వాక్యమును నిరాకరించిన ఎడలా నీ అనుభవంలో ఏదో తప్పిదమున్నది, ఏదో ఉండియున్నది. నీవు నిరాకరించినది సరిగ్గా కార్యములు జరగకపోవటలో ఆశ్చర్యమేమీ లేదు. మీరు కనీసం దేవుని వాక్యమును స్వీకరించటలేదు, లేదా ఆ వెలుగులో నడుచుటలేదు. కనుకనే సంఘము అట్టి స్థితిలో ఉండియున్నది. మరియు దేవుడు వాగ్దానం చేసిన విధంగా కార్యములు జరుగుటలేదు. బైబిల్ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపమనగా అవిశ్వాసమే. అలాగైతే మనము ఈ ఘడియకు దేవుడు అనుగ్రహించిన వెలుగులో నడుచుచున్న ఎడల అప్పుడు ఈ ఘడియకు ఇవ్వబడిన వాక్యమును దేవుడు తీసుకుని మరియు దానిని నిరూపించును. ఆయన ఆదికాండము 1:3 చేసినట్లే అది ఉన్నది. ఇట్లు చెప్పెను, వెలుగు కలుగునుగాక, మరి వెలుగు కలిగెను. ఆయన వాక్యము బయలువెళ్ళెను మరియు వెలుగు దానిని వెంబడించెను, మరియు పొగ ఆవిరిని అది తొలగించెను. మరియు చీకటి ఒక మూలకు వెళ్లిపోయెను, మరియు మరో ప్రక్క వెలుగు ప్రకాశించెను. ఈనాడు కూడా దేవుడు అలాగే చేయును. ఆయన ఈ గడియ కొరకు తన వాక్యమును పంపించును, మరియు పరిశుద్ధాత్మ వచ్చి ఆ వాక్యమును జీవింపజేయును. మరియు ఈ చీకటి వారి యొక్క మత సిద్ధాంతముల వైపుకు మరియు సంఘశాఖల వైపుకు వెళ్ళును. అయితే వెలుగు ప్రకాశిస్తుంది, ఎందుకనగా అది ఆయన వాక్యమే సత్యమని నిరూపించబడుచున్న దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఇప్పుడు దాని విషయంలో ఎటువంటి కల్పితము లేదు, అది ఖచ్చితముగా లేఖనానుసారమై ఉన్నది, అది సరియే. ఇప్పుడు ఆ జ్ఞానులు, ఆ పాతకాలపు జ్ఞానులు దేవుడు అనుగ్రహించిన పదార్థమును వెంబడించారని మనము కనుగొంటాము. వారు దేవుని యొక్క వాక్యమును వెంబడించి వెలుగునొద్దకు చేరుకున్నారు, ఎందుకనగా జీవమును తెచ్చినది వాక్యమే. ఇప్పుడు వారెట్లు వెంబడించిరి అని మీరు అనవచ్చు. సరి, ఒక విధంగా వారు మాదీయులని మనము గ్రహించాము. మరియు పిదప బిలాము అనే ప్రవక్త సంఖ్యాకాండము 24:17 బిలాము స్వయంగా ఒక మాదీయుడై ఉన్నాడు. అతడొక ప్రవక్త అయి ఉండెను. నిజంగా అతనిక్కడ ప్రవచించి మరియు ఒక నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పెను. మరియు ఒక నక్షత్రము యాకోబులో ఉదయించునని దేవుని యొక్క వాక్యము చెప్పుటను ఈ జ్ఞానులు చూసినప్పుడు వారు దేవుడు అనుగ్రహించిన ఆ చిన్న ఆనవాళ్ళను వెంబడించి నిత్యమైన వెలుగునకు మూలాధారమును చేరుకొనిరి. ఆ విధంగానే ఈనాడు మత సిద్ధాంతముల ద్వారా అంధులవ్వనట్టి జ్ఞానులే ఈ ఘడియలో దేవుని యొక్క శక్తి సంపూర్ణంగా వికసించుటను చూచు వరకు వారు దేవుడు అనుగ్రహించిన పలకబడిన మాటను వెంబడించుదురు. వారు దానిని చూచెదరు, మరియు అది ఇక్కడ లేఖనములో ఉన్నదని వారు ఎరుగుదురు. ఈ దినమునకై దేవుడు దానిని వాగ్దానము చేసెను. ఎన్ని పరిశోధనశాలలైనా, ఎన్ని ఇతర కార్యములైనా, ఓ మీకు మతిపోయినది అని ఆ జ్ఞానులతో చెప్పినను వారు లెక్క చేయలేదు. వారు 2 సంవత్సరాలు ప్రయాణములో ఉండిరి. వారు అనేక దేశములు దాటుకుని వెళ్లారు. మరియు మీరెచ్చటికి వెలుచున్నారు అని వారు అడిగేవారు. ఓ, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. మరియు వారు ఆ మత సంస్థ యొక్క ప్రధాన కార్యాలయమైన యెరూషలేమునకు వచ్చినప్పుడు వారికి జవాబు దొరకలేదు. వారు ఆ వీధుల్లో అటూ ఇటూ తిరుగుచు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని కేకలు వేసిరి. అయితే దాని గూర్చి వారికి ఏమీ తెలియకుండెను. కావున వారు వాక్యములో కనుగొనుటకు పిలుపునిచ్చిరి. వీరైతే ఆ నక్షత్రము తమను నిత్యత్వపు వెలుగునొద్దకు నడిపించుచున్నదని ఎరిగియుండి దానిని వెంబడించిరి. నీ పరిపూర్ణమైన వెలుగునొద్దకు మమ్మల్ని నడిపించుము, మరియు వెలుగునొద్దకు మిమ్మల్ని నడిపించున్నది వాక్యమే అయి ఉన్నది, మరియు వాక్యమును నిర్ధారించున్నది ఆ వెలుగే అయి ఉన్నది. గమనించండి, వారు జ్ఞానులు, మరియు ఈనాటి జ్ఞానులు కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము, మరియు ఏదో గొప్ప పాండిత్యము లేదా వేరే దేనిమీదనైనా ఆధారపడుచున్న మీరు మరియు మీ శాస్త్రవేత్తలందరూ ఒక అణువును ఎలా విచ్ఛిన్నం చేయాలో మీకు చెప్తున్నారు. అయితే అది మీకు జీవమును ఇవ్వజాలదు. దేవుని యొక్క పలకబడిన మాట తప్ప ఏదియూ మీకు జీవమును ఇవ్వజాలదు. ఆ జీవమన్నది ఆయన యొక్క పలకబడిన మాట ద్వారా మాత్రమే రాగలదు. మరియు ఒక అణువును విచ్ఛిన్నం చేయుట ఎలాగో తెలుసుకుంట మంచిదే, కాని దానిని వారు అసలు కనుగొనకుంటే బాగుండునని నేను కోరుచున్నాను. అయితే వారు గనక, వారు దానిని చేయవలసి ఉన్నది, ఎందుకనగా ఈనాడు ఈ ప్రపంచం వేలాడుచున్నది. అయితే భూమిలోని ఈ పెద్ద రంధ్రములను పేల్చివేసి ఆ లావాను బయటకు రప్పించి మరియు ఈ ప్రపంచమునకు మరలా పునరుజ్జీవనం కలగజేసి ఒక నూతన భూమిగా చేయుటకు అది జరగవలసి ఉన్నది. అక్కడ దుర్మార్గుల యొక్క ధూళి మీద నీతిమంతులు నడిచెదరు, పాపము ఇకను జ్ఞాపకముండదు. ప్రతిదీయు దానికది నూతన పరుచుకున్నట్టుకు ఒక మార్గమున్నది, మరియు మానవుడు జీవించుటకు భూమి ఇవ్వబడినది. అయితే తన స్వంత తెలివి చేత జీవవృక్షమునకు బదులు మంచి చెట్ల తెలివినిచ్చి వృక్షమును తీసుకుంటను బట్టి జీవించటానికి దేవుడు తనకిచ్చిన ఈ భూమిని అతడు నాశనం చేస్తాడు. అయితే ఇంకనూ జీవవృక్షంపై ఆనుకున్నవారు మాత్రం ఎటువంటి వ్యాధి లేదా మరణము లేనటువంటి క్రొత్త భూమి మరియు క్రొత్త ఆకాశమునకు వచ్చెదరు. వెలుగు, వెలుగు, ప్రభువా మాకు వెలుగును పంపుము. గొర్రెల కాపరులను నిత్యత్వపు వెలుగునొద్దకు నడిపించుటకు ఆ కొండ మీద వెలుగును చూపించినది దేవుని యొక్క దూతలే. చూడండి, అది వెలుగు ద్వారా మాత్రమే వచ్చును. జీవము కేవలం వెలుగు ద్వారానే వచ్చును. ఆ గొర్రెల కాపరులు తెలుసుకొనగోరినారు. మీకు తెలుసు కదా, ఒక రాజు పుట్టినప్పుడు వారు పాటలు పాడతారు. రాజు పుట్టినప్పుడు ఎంతో సంబరముంటుంది. ఇప్పుడు ఆయన చాలా రహస్యంగా జన్మించెను, మరియు ఒక కొట్టములో పశువులు మరియు గుర్రములు మేత మేయుచున్నటువంటి ఒక పశులశాలలో జన్మించెను. మరి అయినా గాని ఆయన రాజై ఉన్నాడు. మరియు ఆ దూతలు దిగివచ్చి మరియు ఆ వెలుగులో గొర్రెల కాపర్లకు కీర్తనలను పాడిరి. స్వయంగా ఆ దేవదూతలే దేవుని వాక్యమును చూపించిన వెలుగులై ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యమును కలిగి ఉండిరి. మరియు దావీదు పట్టణమందు బెత్లెహేములో నేడు క్రీస్తు అను రక్షకుడు పుట్టియున్నాడు అని వారికి చెప్పిరి. ఆ దేవదూతలు వాక్యమును కలిగిన్నారు మరియు ఆ వాక్యము వెలుగు ద్వారా నడిపించుటకు వచ్చెను. మరియు వారు ఆ దేవదూతల మాటను వెంబడించి నిత్యత్వపు వెలుగునొద్దకు వచ్చిరి. వారు చెప్పినట్లే పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువును వారక్కడ కనుగొన్నారు. మీ కొరకు చూడండి, వెలుగు ద్వారానే జీవం వచ్చును. గమనించండి, ఆయన వెలుగుగా చేయబడిన లేదా వెలుగుగా మారిన వాక్యమై ఉన్నాడు. ఆ తరములోని వాక్యము, ఆయన ఆ తరమునకు వాక్యపు వెలుగై ఉండెను. ఎందుకనగా ఆనాటి ప్రవక్తలు ఆయన గూర్చి పలికిరి. మరియు ఇదిగో ఆయన వచ్చి మరియు ఆయనే దేవుని పలకబడిన మాట యొక్క వెలుగై ఉన్నాడని నిరూపించెను. చూశారా, ప్రవక్తలందరూ చూడండి, ఆ వెనక ఇచ్చట వాక్యముతోనున్న ఆ ప్రవక్తలు పలికినదంతయు ఆయనలో నెరవేరెను. ఆదిలో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు ఆ వెలుగు కలిగినట్లే అది ఉన్నది. ఇప్పుడు ప్రవక్త ఇలాగు చెప్పెను, కన్యక గర్భవతై ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. ఏలైనగా దేవుడే మనకు తోడైయుండును. ఇప్పుడు దానిని వారు పలుకగా ఆ వాక్యము బయలువెళ్లెను. అయితే ఆయనే ఆ వెలుగైయుండెను. ఆయన ఏమైండెను? ఆ నెరవేర్పయ్యుండెను. హల్లెలూయా! ఆయనే ఆ వాక్యము యొక్క నెరవేర్పయ్యుండెను. ఆయనే ఆ వాక్యము యొక్క బయలుపాటయ్యుండెను. ఈనాడు కూడా అది అట్లే ఉన్నది. ఈ ఘడియకు దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడి ఉన్నది. అది వెలుగయున్నది. అది దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నట్టయ్యి ఉన్నది. ఆయన లోకమునకు వెలుగయున్నాడు. మరియు ఆ ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను, లేదా ఒక శిశువు అనుగ్రహించబడెను, మరియు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తెగు అధిపతి, నిత్యులగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పినప్పుడు అది అట్లే జరిగినది. ఆయన ఏమైండెను? ఆ వాక్యమును నెరవేర్పు చేసిన వెలుగైయుండెను. ఆమేన్. ఆ వాక్యమును నెరవేర్పు చేసిన వెలుగై ఉన్నాడు. మత్తయిలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం కనుగొంటాము. మరియు యేసు మృతుల్లో నుండి లేచినప్పుడు, నేను అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధుని నేను కుళ్ళుపట్టనియను అని దావీదు చేత పలకబడిన మాట యొక్క వెలుగు కూడా ఆయనే అయి ఉన్నాడు. మరణము అంధకారములో ఉండియున్నది. అయితే ఆయన మరణము యొక్క ముద్రలను బద్దలు చేసుకుని దానిలోనికి నడిచివెళ్ళను మరియు తిరిగి మరలా బయటకు వచ్చెను. వారు మరణించిన తర్వాత మృతులు మరలా బ్రతుకుదురని నిరూపించబడిన వాక్యం యొక్క వెలుగు ఆయనే అయ్యున్నాడు. అది ఆయనే. పెంతకోసు దినమున పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కనబరచబడినది ఆ వెలుగే అయ్యున్నది. యెషయా చెప్పెను, యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో యెషయా ఇట్లు చెప్పెను, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట మరికొంత అచ్చట, మేలైన దానిని చేపటుడి. ఏలైనగా నత్తివారి పెదవుల చేతను మరియు అన్య భాషతోనూ ఈ జనులతో నేను మాట్లాడుదును, మరియు ఇదే నెమ్మది, ఇదే నేను మీకిచ్చు విశ్రాంతి. మరి అయినను వారు విననులరు, వారి తలలు ఆడించుచు నడిచిపోయేదరు. మరియు పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్మ ఆ జనులపై కుమ్మరించబడినప్పుడు, మరియు వారు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత తత్తరపడుచు త్రాగిన స్త్రీ పురుషుల వలె ప్రవర్తించిరి. మరియు వారేమో వారి తలలు ఆడిస్తూ మరియు దూరంగా వెళ్లి, ఈ ప్రజలు త్రాగినారు, క్రొత్త మద్యముతో నిండియున్నారు అని మొదలగు మాటలు పలికిరి. అది ఖచ్చితంగా వెలుగైనది. ప్రవచించబడిన ఆ వాక్యము ప్రత్యక్షపరచబడినది. ప్రతి కాలములో కూడా అది అట్లే ఉన్నది. వాక్యము ప్రత్యక్షపరచబడి జీవములోనికి వచ్చినప్పుడు అది ఆ కాలమునకు వెలుగవుతుంది. అక్కడే ఆ వాక్యము ప్రత్యక్షపరచబడినది. ఆదికాండం 1లో వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు వెలుగు కలిగినట్లే అది ఉన్నది. ఒక కుమారుడు కలుగునని దేవుడు చెప్పినప్పుడు ఒక కుమారుడు కలిగెను. యోవేలు 2:28లో, తర్వాత అంత్య దినములలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మరియు మీ కుమార్తెలు ప్రవచించుదురు, నా పనివారి మీదను మరియు నా పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మీ యవనస్తులు దర్శనములు చూతురు, మీ ముసలివారు కలలు కందురు అని దేవుడు చెప్పినప్పుడు, ఆయన చేసిన ఈ వాగ్దానములన్నీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అది ఆ వాక్యం మీద వెలుగై ఉన్నది. వాక్యము శరీరధారి అయినప్పుడు అప్పుడది వెలుగవుతుంది. ఆయన వెలుగైయున్నాడు. మనము వెంబడించవలసిన వెలుగు ఆయనే అయ్యున్నాడు. ఆయన మాత్రమే వెలుగైయున్నాడు. ఆ దూతలు వెలుగును కనుగొని మరియు ఆయన వద్దకు దానిని వెంబడించారు. ఇప్పుడు అన్ని కాలములలోనూ దేవుడు తన వాక్యములో కొంత భాగమును ప్రతి కాలమునకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ వాక్యము అతనిలోకి వెళ్లగలిగి మరియు దాని యొక్క వెలుగును చూపించినట్లు దేవుడెల్లప్పుడూ ఎవరినో ఒకరిని పంపుతాడు. అది ప్రతి కాలములోనూ అది అదే కార్యమును చేయును. ఎల్లప్పుడూ అట్లే చేయును. నేను చెప్పినట్లు ఆ ప్రవక్తల యొక్క దైవికమైన పరిశుద్ధ శక్తులన్నిటి యొక్క నెరవేర్పు ఆయనే అయ్యున్నాడు. వారు చిన్న దేవుళ్లై ఉన్నారు. దేవుని వాక్యము ఒక వ్యక్తి వద్దకు వచ్చినప్పుడు అతనొక దేవుడని స్వయంగా యేసే చెప్పెను. అది మీకు తెలియను. ఆయన ఇట్లనెను, దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వారిని దైవములని మీ ధర్మశాస్త్రము మరియు మీ పితరులు చెప్పినేడలా నేను ఆ దేవుని కుమారుడును అని నేను చెప్పినందుకు మీరు నన్నేల ఖండించుదురు? చూశారా, అప్పుడు ప్రవక్తల ద్వారా వాక్యమును పలికిన ఆ దేవుడే స్వయంగా ఆయనే ఆ పలకబడిన మాట యొక్క నెరవేర్పై ఉండెను. మరియు ఒక ప్రవక్త వేరొక ప్రవక్త పలికిన మాట యొక్క నెరవేర్పై ఉన్నందుకు అతడు దేవుడిగా పిలువబడిన ఎడలా మరి ఆయన అదే కార్యమై ఉండగా ఆయనను మీరేలా ఖండించగలరు? ఆయన దేవుని కుమారుడిగా పిలువబడతాడని చెప్పబడినట్లే ఆయన దేవుని కుమారుడై ఉండెను. ఈ లోకము ఎదురు చూసినట్టి ఎంతో కాలంగా వాగ్దానము చేయబడిన మెస్సయ ఆయనే అయి ఉండెను. ఆయన మెస్సయాను గూర్చిన వాగ్దానము యొక్క నెరవేర్పై ఉండెను. ఆయన అక్కడ నిలబడి ఉండగా ఆయన వైపు చూడండి, ఆయన ఇట్లు చెప్పెను, నేను నా తండ్రి క్రియలను చేరిన ఎడలా అప్పుడు నన్ను ఖండించండి. చూశారా, అయితే మీరు నన్ను నమ్మని ఎడలా నేను చేయు క్రియలను నమ్ముడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేనెవరన్నది అవే మీకు చెబుతాయి. వారు జీవిస్తున్నటువంటి ఆ గుడ్డితనపు అంధకారమైన గడియను మీరు చూడండి. వారు దానిని చూడలేకపోయారు. వారు దానిని అసలు గ్రహించలేకపోయారు. ఆయన అది ఎలా అవుతాడు? ఆయన సరిగ్గా ఇక్కడున్న బెతలహేములో జన్మించి ఉండగా ఆయన దేవుని యొక్క ఏ కుమారుడిగానైనా ఎలా అవుతాడు? కేవలం అది ఆ విధంగానే వచ్చునని వాక్యము చెప్పినని వారు ఎరిగి ఉంటే బాగుండును. అంతేకాదు, ఆయన తండ్రి యోసేపు ఒక వడ్రంగివాడు, ఆయన తల్లి అంతెందుకు? వాస్తవానికి ఆయన అక్రమముగా పుట్టినవాడని మన సహోదరుల మధ్య నమ్మబడుచున్నది. చూశారా, మరి ఆయనను దేవుని యొక్క వాక్యము దానిని చెప్పినది. ఆయన ఇట్లు చెప్పెను, లేఖనములను పరిశోధించుడి, వాటి యందు మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుదురుగదా, మరి అవే నేనెవరినని సాక్ష్యమిచ్చుచున్నవి. అవే అనగా ఈ పరిశుద్ధ లేఖనములే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. అలాగైతే ఆయన ఏమైనాడు? దేవుని యొక్క వెలుగైయున్నాడు. నేను లోకమునకు వెలుగైయున్నాను అని ఆయన చెప్పుటలో ఆశ్చర్యమేమీ లేదు. నేను వెలుగైయున్నాను అని మాత్రమే ఆయన చెప్పలేదు, కాని మీరు వెలుగైయున్నారు అని కూడా ఆయన చెప్పెను. ఆయన వాక్యము దానికదే సాక్ష్యార్థంగా మీ అందు నేడలా అప్పుడు మీరు లోకమునకు వెలుగైంటారు. గమనించండి, ప్రతి కాలము యొక్క వెలుగు సరిగ్గా అదే విధంగా ప్రత్యక్షపరచబడినదని మనం కనుగొన్నాము. పిదప, మన సమయం గడిచిపోవటకు ముందు నేనొక ప్రశ్న అడగగోర్చున్నాను. ఎందుకని వారు అప్పుడు వారు దానిని ఎందుకు త్రోసివేశారు? వారు చదువుచున్నట్టి వారి యొక్క బైబిల్ గ్రంథమే స్వయంగా వారి ఎదుట ప్రత్యక్షపరచబడుచుండగా వారు దానిని ఎట్లు చేయగలిగారు? ఇప్పుడు చాలా లోతుగా అధ్యయనం చేయండి. మీరు చూడండి, ఈ సమయంలో నేను చాలా మంది ప్రజలతో మాట్లాడుచున్నానని ఇప్పుడు గుర్తుంచుకోనండి. కేవలం ఇక్కడున్న 400 లేదా 500 మందితో కాదుగాని నేను కొన్ని వేల మందితో మాట్లాడుచున్నాను. కేవలం ఒక నిమిషం ఆగండి. మీ టేపు రికార్డింగ్ను ఆపివేసి మరియు ప్రశ్నించండి, ఎందువలన భక్తిపరుడు నీతిమంతుడు అయిన ఆ యోసేపు ఎందుకని ప్రశ్నించాడు? చూశారా, ఎందుకని? ఎందుకనగా అతడు ఎన్నడూ లేఖనములను పరిశోధించలేదు. ఆ యాజకులు ఎందుకు ప్రశ్నించారు? ఒక్క కారణమేదనగా వారు దానిని ఎరిగియున్నారు. నికోదేము దానిని బాగుగా వ్యక్తపరిచాడు. అతడిట్లన్నాడు, రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడవని మేము ఎరిగియున్నాము. దేవుడతనికి తోడయింటేనే గాని నీవు చేయుచున్న క్రియలను ఎవడునూ చేయలేడు. దానిని మేము బాగుగా ఎరిగియున్నాము. అయితే అదేమైనది? దానిని అంగీకరించకుండా వారి ఆచారములు వారిని అడ్డుకున్నవి. మరి వారు ఎందుకని? వారెందుకని మెస్సయాను త్రోసివేశారు? వారెందుకని ఆ వెలుగును త్రోసివేశారు? నెరవేరబోచున్నదని వారెరిగియున్న ఆ వాక్యం ఇక్కడ ఉండియున్నది. కాని దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడినదని చూపించుటకు ఆ వాక్యము శరీరధారి అయినప్పుడు మాత్రం దానిని ఈ దినముతో పోల్చండి. చూశారా, అది జరుగుతుందని అక్కడ వాక్యములో వ్రాయబడి ఉన్నను. మరి ఎందుకని ఆ వ్యక్తులు దానిని త్రోసివేశారు? ఆ బోధకులు ఎందుకనగా వారు వేరొక వెలుగు యొక్క అబద్ధపు కాంతిలో జీవిస్తున్నారు. అంతే, వారొక మిరువిట్లు గొలిపే కాంతిలో జీవించుచుండిరి. ఈనాడు వారు చేస్తున్నది అదే అయినది. వారు జీవిస్తున్నది వారు దానిని త్రోసివేయుటకు గల కారణమేదనగా వారు వేరొక కాంతి యొక్క ఛాయలో జీవించుచున్నారు. చూశారా, ఇప్పుడు వారు చెప్పుకున్నట్లు మోషే చెప్పిన వెలుగు యొక్క ఛాయలో వారు జీవించుచున్నారు. గడిచిపోయిన వేరొక కాలము యొక్క మోసపు కాంతిలో వారు జీవించుచుండిరి. మరియు ఈనాడు సరిగ్గా ఆ కారణము చేతనే యేసుక్రీస్తు ఇంకను ఒక్కటే రీతిగా ఉన్నాడు అనే ఈ వర్తమానము త్రోసివేయబడినది. ఎందుకంటే ఈ ప్రజలు ఇతర కాలముల యొక్క అబద్ధపు వెలుగులో జీవించుచున్నారు. అదే కారణము చేత వారు దానిని త్రోసివేస్తారు. ఇప్పుడు మనం గమనించుదుము. మరియు వెబ్స్టర్ ఇట్లు చెప్పుచున్నది, ఒక వెలుగు యొక్క ఛాయ అంటే అదొక విధమైన తప్పుడు వెలుగై ఉన్నది. ఒక మిరుమిట్లు గొలిపే కాంతి అనగా అబద్ధపు వెలుగు. అది ఏదైనా మెరిసేదై ఉన్నది. అది రోడ్డుపైనున్న ఒక ఎండమావి వలె ఉన్నది. కార్ను నడుపుకుని వెళ్తున్న మీలో చాలా మంది రోడ్డు మీదకు మీరు వెళ్తూ మరియు మీరు దూరాన క్రిందకు చూస్తారు. మీరు ఆ సూర్యుని యొక్క కిరణాలు భూమిని తాకడం చూసినప్పుడు అది ఒక కాంతిని ప్రతిబింబిస్తుంది. అది చూడటానికి ఒక ఎండమావి వలె ఉంటుంది. రోడ్డు మీదంతా నీళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే మీరక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీయూ ఉండదు. అది కేవలం ఒక అబద్ధమైన ఎండమావి అయి ఉన్నది, ఒక నిజ వెలుగు యొక్క ఛాయ అయి ఉన్నది. ఈనాడు అపవాది చేయుచున్నది అదే అయ్యున్నది. అదేమిటనగా అబద్ధమని తేలిపోవునట్టి ఒక ఎండమావిని అనగా ఒక సంఘ సమైక్యను, ఒక సంఘ శాఖల గుంపును ప్రజలకు చూపించుచున్నది. ఎందుకనగా అక్కడ ప్రకాశించుచున్న ఒక నిజమైన వెలుగు ఉన్నది. ఆ నిజమైన వెలుగు ప్రకాశించని ఎడల ఒక ఎండమావి అచ్చట ఉండదు. నిజమైన వెలుగు ప్రకాశిస్తుంది. మరియు వారు వేరొక కాలానికి చెందిన వెలుగు యొక్క ఛాయలు వేరొక విషయములో జీవించుచున్నారు. ఏలైనగా అది వచ్చి మరియు వెళ్లిపోయినది. ఇప్పుడు ఒక వెలుగు యొక్క ఛాయ, ఈ ఎండమావి అనేది అబద్ధమై ఉన్నది. అది సూర్యకాంతి యొక్క ఛాయ అయి ఉన్నది. మరియు ఆ విధంగా వారు అదే కార్యమును చేసిరి. ఒక నిజమైన వెలుగు యొక్క ఒక అబద్ధపు ఛాయను తీసుకొనిరి. ఇప్పుడు ఆయనే ఆ నిజమైన వెలుగని రుజువు చేయబడినది. ఆయనే ఆ వెలుగయున్నాడు. ఆయనే ఆ వెలుగని వారెందువలన తెలుసుకున్నారు? ఆయనే ఆ వెలుగని మీరెట్లు తెలుసుకొనగలరు? ఎట్లనగా వాగ్దానము చేయబడిన ఆ వాక్యము ఆయన ద్వారా శరీరము ధరించినది. కావున ఆయనే ఆ పలకబడిన మాట యొక్క వెలుగయున్నాడు. ఆమేన్. ఓ, అది నన్ను దాదాపు ఒక పెంతుకోస్తు బాప్టిస్టు వలె కేకలు వేయినట్లు చేయుచున్నది. గమనించండి, దాని గురించి ఆలోచించండి. ఒక అబద్ధపు వెలుగు. చూడండి, ఒక అబద్ధపు వెలుగులో జీవించుట. అయితే నిజమైన వెలుగు జీవిస్తున్నప్పుడు మరదే దేవుడు పలికిన వెలుగయున్నది. ఇప్పుడు ఆదిలో వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికినప్పుడు ఆ సరి, మరి ఇంకేదో ప్రత్యక్షమైన ఎడల ఏమగును? చూడండి, కేవలం అదొక ఎండమావిగా ఉంటుంది. చూడండి, అప్పుడది దేవుడు చెప్పినదై ఉండదు. లేదండి, అది అట్లయి ఉండదు. వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు మరింత పొగమంచు వచ్చినచో ఏమగును? చూడండి, అది వెలుగై ఉండనేరదు. కాని వెలుగు రావడానికి కారణమేదనగా అది ఆయన యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడట వలనై ఉన్నది. మరియు ఈనాడు ఈ సమయానికి ఫలానా కార్యములు జరుగునని దేవుడు చెప్పగా మరి అది అట్లే జరుగుటను మీరు చూసినప్పుడు అదేమైనది? అది దేవుని యొక్క వాక్యంపై వెలుగై ఉన్నది. అది వాక్యము వెలుగుగా మార్చబడి దానంతటా అదే ప్రత్యక్షపరచుకున్నట్టయి ఉన్నది. ఇప్పుడు వారిట్లనిరి, మేమెవరమని నీవు చెప్పుదు? ఎందుకని అతడిట్లన్నాడు, నీవు ప్రయత్నించేది నీవు పిచ్చివాడవని మేమెరుగుదుము. అంతెందుకు, నీవొక సమరయుడవు, నీకు సరైన మతిస్థిమితము లేదు. నీవు ప్రయత్నిస్తావు, ఎవరు చెప్పగలరు? నీవు పాపములో పుట్టినవాడవని మాకు తెలుసు. నీవెక్కడి నుండి వచ్చావో మాకు తెలియదు. మా గుంపులలో నీకెటువంటి గుర్తింపు ఉన్నట్లు మా వద్ద నమోదు కాలేదు. అంతేకాదు, నీవు వెర్రివాడవు, నీవొక దయ్యం పట్టినవాడవు. తుషారా, నీకు మతిస్థిమితం లేదు అని అన్నారు. అయితే వాస్తవానికి ఆయన దేవుని యొక్క ప్రకాశించుచున్నట్టి ఖచ్చితమైన నిజమైన వెలుగై ఉన్నాడు. మరియు ఆ అబద్ధపు వెలుగు వారి కన్నులకు గ్రుడ్డితనము కలగజేసినది. మాకు మార్గదర్శిగా మోషే ఉన్నాడు అని అన్నారు. అందుకాయన ఇట్లన్నాడు, మీరు మోషేను నమ్మినేడలా మీరు నన్ను ఎరుగుదురు. మరియు మీరు యేసును మరియు బైబిల్ గ్రంథమును నమ్మినేడలా మీరు జీవించుచున్న ఈ గడియను మీరెరుగుదురు. వారు ఇలా అంటారు, సరే మేము క్రైస్తవులం. మీరు అయినట్లయితే అప్పుడు ఈ దినమునకై క్రీస్తు యొక్క కార్యములను మీరెరుగుదురు. చూడండి, మీరు దానిని ఎరిగియుందురు. యేసు ఇట్లు చెప్పెను, ఆ ప్రవక్తలందరూ నా గురించి పలికిరి. మరియు మీరు ఆ ప్రవక్తలను నమ్మిన ఎడల మీరు నన్ను ఎరుగుదురు. నా క్రియలే గుర్తింపజేస్తాయి. ఎందుకనగా నేనేమి చేస్తానని వారు చెప్పారో వాటిని నేను చేయుదును. మరియు ఇప్పుడు నాలో అవిశ్వాసమున్నదని ఎవడు నేరస్థాపన చేయగలడు? మరియు ఇంకను వారు దానిని చూడలేకపోయేది. ఎందువలన? ఒక అబద్ధపు వెలుగుతో వారి కండ్లు మూయబడినవి. చూడండి, అది నిజమైన పలకబడిన మాటకు బదులు వారు తీసుకున్న వేరొక వెలుగు యొక్క ఛాయ అయి ఉన్నది. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి, దాని విషయం ఆలోచించండి. వారు ఆ వాక్యమును నమ్ముచున్నారని వారు చెప్పుకున్నారు, కాని వారి ఆచారములు వారి ముఖములను సత్యవాక్యము నుండి ఒక అబద్ధపు వెలుగునకు త్రిప్పినవి. అందును బట్టియే వారు ఆ నిజమైన కార్యమును చూడలేకపోయిరి. ఈనాడు కూడా అది ఆ విధంగానే ఉన్నది. ప్రతి కాలములోనూ అది ఆ విధంగానే ఉన్నది. చూడండి, ఆ నిజమైన వాక్యము ప్రకాశిస్తుంది, కాని వారు ఆ వాక్యమును చూడలేనంతగా సాంప్రదాయబద్ధులైపోయారు. వారు ఒక అబద్ధపు కాంతి వైపు చూచుచూ మరి వారు గుడ్డివారైపోయారు. ఒక అబద్ధపు కాంతి మిమ్మల్ని గుడ్డివారుగా చేస్తుంది. దాని కిరణాలు మిమ్మల్ని గుడ్డివారుగా చేయును. మరియు ఎప్పుడైతే యేసు ఇట్లు చెప్పెను, మీరు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపుచున్నారు, ఆయన ఎవరయ్యున్నాడని కనుగొనుటకు వారు దానిని చూడగలిగి ఉండవలసి ఉన్నది. కాని వారట్లు చేయలేదు. ఎందుకనగా వారు ఆ అబద్ధపు కాంతిలో జీవించుచున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక అబద్ధపు కాంతి అన్నది ఒక మోసపు వెలుగై ఉన్నది, ఒక ఎండమావి. అది నిజమైన వెలుగును గూర్చిన ఒక తప్పుడు అవగాహన అయి ఉన్నది. తప్పుడు అవగాహన, అది ఏదో ఏదో దానివల్లనే కనిపించినదేదో అయి ఉన్నది. అయితే అది అలా కాదు. ఇప్పుడు ఒకే ఒక విధానం ద్వారా వారు ఆ వ్యత్యాసాన్ని చెప్పగలరు. ఎట్లనగా ఆయనే ఆ వెలుగైయున్నాడని యేసు చేసిన కార్యములే తానెవరన్నది నిరూపించినవి. వారు వెలుగులో ఉన్నారని వారు అనుకున్నారు. కాని ఇప్పుడు మీరు కేవలం ఒక్క నిమిషం ఆగి అప్పుడు వెలుగులో ఎవరు ఉన్నారనే విషయాన్ని పరిశీలించండి. ఇప్పుడు ఈనాడు అటువంటి ఒక దురుసైన తప్పిదము ఆనాటి సంఘస్థుల ద్వారా చేయబడిన ఎడల అంతటి ఒక దురుసైన విషయం జరిగినప్పుడు, సహోదరులారా, ఇది మనము కాస్త ఆగి వెలుగు ఏమైనదని ఆలోచించవలసిన సమయమని మీకు తోచుటలేదా? మనము అటువంటి దురుసైన తప్పిదము చేయకుందుమగాక. అయితే మీరు దానిని చేయుచున్నారు. మీరిదివరకే దానిని చేశారు. చూడండి, మరియు దానిని ఎరుగకు ఉన్నారు. అప్పుడు వారు చేసినట్లే చేశారు. ఇప్పుడు ఒక్క నిమిషము ఆగి మరియు ఈ దినమునకై వాక్యము ఏమి చెప్పుచున్నదో కనుగొనండి. వారు గనక ఆగి మరియు ఖచ్చితంగా ఆయన ఏమి చేయునని వాక్యము చెప్పెనో, ఆయన ఇక్కడ అక్షరాలా దానిని నెరవేర్చుచున్నాడు అని ఆలోచిస్తే బాగుండును. మరియు నేను మీతో సవాలు చేసినట్లే ఆయన వారితో సవాలు చేశెను. చూశారా, చూశారా, మీరు వాక్యములో చూడవలనని నేను మీతో సవాలు చేయుచున్నాను. లేఖనములు పరిశోధించుడి, అది ఈ గడియనో కాదో చూడండి. చూశారా, లేఖనములు పరిశోధించండి, వాటిలో నిత్య జీవం కలదని మీరు తలంచుదురు గదా. మరి అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరి అవే ఈనాటి ఈ కార్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అది నెరవేర్చబడుచున్నదని స్వయంగా ఆ క్రియలే సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు అది జరుగునని లేఖనము చెప్పుచున్నది గనక అది ఈ ఘడియకు వెలుగయ్యున్నది. దేవుని వాక్యము అట్లు చెప్పినది. మీ ఆచారములు మరియు కార్యములు ఖచ్చితంగా బైబిల్ గ్రంథము చెప్పినట్లే వారి తలలు ఆడించి మరియు వెళ్లిపోయిన వారి వలె ఉన్నవి. వారి భోజనపు బల్లలన్నీ వాంతితో నిండియున్నవి అని బైబిల్ చెప్పినది. మరియు సరిగ్గా వారు అచ్చటనే ఉన్నారు. వారు దానిని నమ్మరు. వారు తమ తలలు ఆడించిరి. మరియు పెద్ద మనుషులారా, మీరు గ్రహించున్నారా? మరియు సహోదరులారా, మీరు గ్రహించున్నారా? సరిగ్గా దేవుడు మీ ఎదుటనే నిరూపించుచున్న కార్యమును మీరు నిరాకరించినప్పుడు వారు చేసినదే మీరును చేయుచు తిరిగి మీ ఆచారపు వాంతిలోనికి మీరు వెళ్ళుచున్నారన్న దానిని మీరు గ్రహించున్నారా? కుక్క తన వాంతికి మరలినట్లు అది గనక మొదటిసారి దానికి జబ్బు కలగజేసిన ఎడల అది రెండవసారి కూడా దానికి జబ్బు కలగజేయును. కథోలిక్ సంఘము సంస్థాగతమైపోయి ఒక మొట్టమొదటి సంఘశాఖను తయారు చేయటం వలన అది సంఘమునకు జబ్బు కలగజేసిన ఎడల ఆ ప్రకారమే లూథరన్, మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పెంతుకోస్తు మరియు ఆ మిగతావన్నీ జబ్బును కలగజేయును. కుక్క తన వాంతికి తిరుగును మరియు కడగబడిన పంది తిరిగి బురదలోనికి వెళ్ళును. తుషారా, ప్రభు చిత్తమైతే కొద్ది నిమిషాల్లో మనము దానిలోనికి వెళుదుము. అబద్ధపు వెలుగు ఒక మోసపు వెలుగులో నడుచుట. చూడండి, అదొక ఎండమావి. నిజమైన వెలుగును గూర్చి ఒక తప్పుడు అవగాహన ఉన్నది. తానే ఆ వెలుగయున్నాడని ఆయన నిరూపించను. ఎందుకనగా ఆయన కొద్ది మందితో ఉండెను. ఓ మై, లక్షలాది మంది ఆయనకు విరోధముగా ఉండేది. ప్రజలలో ఆరవ వంతు, భూమి మీదనున్న 90 వంతు ప్రజలకు అసలు ఆయన ఇక్కడున్నాడని తెలియదు. లేదు, తన స్వంత దేశములోని యూదులలో 100వ వంతు లేదా అతి కష్టం మీద 50వ వంతు లేదా 40వంత నేను అనుకుంటున్నాను. బహుశా అంతకన్నా తక్కువ మంది కూడా ఆయన అక్కడ ఉన్నాడని ఎరిగి ఉండలేదని నేను చెప్పుదును. మరియు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసిన వారేమో ఆయనను ఒక తప్పుడు వ్యక్తిగా పరిగణించారు. ఎందుకనగా ఆయన అదే అయి ఉన్నాడని ఆ సంఘశాఖ వారికి చెప్పెను. చూశారా, మరి ఆయనను ప్రారంభంలో ఆది కాండము నుండి పలకబడిన ఆ సత్యమైన వెలుగు ఆయనే అయి ఉన్నాడు. మరియు లేఖనములను పరిశోధించి సరిగ్గా ఆయన అదే సమయములో జీవించుచున్నాడా లేదా అనియు, మరియు సరిగ్గా ఆ కాలానికి వాగ్దానం చేయబడిన దాన్ని ఆయన చేసిన క్రియలు నెరవేర్చెనో లేదోయని కనుగొనమని ఆయన వారికి చెప్పెను. ఆమేన్. ఓ సహోదరుడా, అది ఎటువంటి ఒక తీవ్రమైన సంగతి కదా! మనము ఒక మహత్తరమైన సమయములో జీవించుచున్నాము. ఆయన సత్యమని నిరూపించబడెను. వారు ఆరాధించుచున్నారని చెప్పుకొనుచున్న ఆ వెలుగు ఆయనే అయి ఉన్నాడు. వారు ఆ వెలుగును ఆరాధించుచున్నారని చెప్పుకొనిది, మరియు ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. వారు దానిని ఆరాధించుచున్నారని చెప్పుకొనుచున్నారు. పెంతుకోస్తు వారు దానిని చెప్పుకుంటారు. వారట్టు చెప్పుకుంటారు గాని వారు దానిని చూడలేనంత గుడ్డివారిగా ఉన్నారు. ఎందువల్ల? వారు సంస్థగా మారినారు. మరి అయితే వారి ముఖముల మీద ఆ అబద్ధపు వెలుగు ఉన్నది. చూశారా, ఒక ఆచారము అంటే ఏమిటనగా కొంతమంది ప్రజలు గుమిగూడి మరియు ఇట్లు చెప్పుదురు, మనము వెళ్లి దీనిని మరియు దీనిని చేయుదుము, మరియు దీనిని మరియు దానిని చేయుదుము. ఇప్పుడు ప్రభు చిత్తమైతే అది అలా ఎందుకు జరగవలసి ఉన్నదనే విషయానికి మనము రాబోచున్నాము. గమనించండి, స్వయంగా ఆయన క్రియలే ఆ సజీవ వాక్యముగా ఉన్నది. ఆయన ఏదైతే చేశాడో అది స్వయంగా ఆ సజీవ వాక్యమై ఉన్నది. లోకారంభము నుండి వాగ్దానం చేయబడిన ఆ వెలుగు ఆయనే అయి ఉన్నాడని అది చూపించుచున్నది. ఆయనే ఆ వెలుగు. ఆ కాలపు వాగ్దాన వాక్యం మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశించటం వలన అది ఏమి చేయునని ఆ వాగ్దానము చెప్పెనో సరిగ్గా దానినట్లు జీవించేలా అది చేసినది. కాని ఇక వారు దానిని చూడలేనంతగా దానిని వారు నిరాకరించిరి. చూశారా, అయితే ఆ కాలమునకు వెలుగు ఆయనే అయి ఉన్నాడు. వారు ఆరాధించుచున్నారని చెప్పుకొనుచున్న ఆ వెలుగు ఆయనే అయి ఉన్నాడు. వారు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణే ఆరాధించుచున్నారని వారు అనుకున్నారు. వారొక మోసపు వెలుగును ఆరాధించుచు మరియు దానిలోనే జీవించుచున్నారు. మరియు యేసు ఇట్లు చెప్పెను, మీరు వాక్యమును కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆయన వాక్యమైనాడు, మరియు ఆయన శరీరధారి అయిన వాక్యమైనాడు. వారు దానిని ఎరిగి ఉండవలసి ఉన్నది. అది శరీరధారి అయిన వాక్యమని వినబడిన చోటల్లా అది బ్రద్దలు చేసుకుని వెలునని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఓ ఇట్లంటారు, ఓ మేము వాక్యమును కలిగి ఉన్నాము. అంతెందుకు? వాక్యమనేసరికి కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక బైబిల్ను సంకన పెట్టుకుంటారు. కాని ఆ వాక్యము శరీరధారి అయి నిరూపించబడినప్పుడు సంగతేమిటి? అంతేకాదు, సరే మేము నమ్ముతాము అని అంటారు. అవునండి, వారు ఎంతో కాలంగా నమ్మినారు. అపవాది కూడా నమ్మును. ఆ పరిసయులు వారు నమ్మటం లేదని ఎవరు ఖండించగలరు? అయితే వారు ఆ గడి యొక్క వాక్యమును నమ్మలేదు. వారు ఏదో ఒక మోసపూరితమైన వెలుగును ఆరాధించుచున్నారు. ఈనాడు వారు చేయుచున్నది అదే కార్యమైనది. చూశారా, వారు లూథర్ యొక్క ఆచారములను లేదా వెస్లీ యొక్క ఆచారములను మరియు ఆ మిగతా వాటిని మరియు పెంతుకోస్తు ఆచారములను ఆచరించుచున్నారు. అయితే ఈ గడి యొక్క సంగతేమిటి? ఆ పరిసయులు వారి ఆచారములను పాటించుచుండిరి. అయితే వారి ఆచారముల వెనుక దేవుని యొక్క నిజవాక్యము ప్రకాశించుటకు వచ్చుచున్నది. మరియు అది ప్రకాశించినప్పుడు అది వారి కళ్ళకు గుడ్డితలము కలగజేసినది. వారు దానిని చూడలేకపోయింది. ఎందుకనగా వారు మరి దేనినో గమనించుచుండిరి. ఈనాడు కూడా అది ఆ విధంగానే ఉన్నది. అది నిజముగా దానిని నమ్మవలసిన ప్రజలను తాకునంతగా అది నానునట్లు దేవుడు చేయునుగాక. మీరు అనుకున్నంత సమయం ఇక లేదు. నా కుమారుడు బిల్లీ పాల్ తన నిద్రలో కలవరిస్తూ ఉంటాడు, కాని అతనికి తరచుగా కలలు రావు. ఒక రాత్రి అతన్ని కుదిపి వేసినటువంటి కల ఒకటి వచ్చినది. అతడు ఒక సంఘములో ఉన్నట్లు కల వచ్చినదని అతడు చెప్పెను. మరియు నేనింకనూ వచ్చియుండలేదు. నేను లోపలికి వచ్చినప్పుడు నా కన్నుల నుండి అగ్ని రగులుచున్నదనియు, మరియు ఆ సమయం వచ్చేసినది, అంతా అయిపోయినది అని నేను చెప్పానని అతడు చెప్పెను. మరియు ప్రతి ఒక్కరూ నా వల్ల కాదు, నా పిల్లల సంగతి ఏమిటి అని కేకలు వేయనారంభించిరి. మరియు వేదిక వద్ద దీవెనల కొరకు నేను షారాను తీసుకురాలేకపోయాను అని నా భార్య కూడా చెప్పినది. మరియు నేనన్నాను, అతడిట్లు చెప్పాను, నేను వెళ్లి లాయిస్ ని మరియు బిడ్డను తీసుకురావాలని. నేనిట్లు చెప్పాను, లాయిస్ ఇప్పుడు రానేరదు, బిడ్డ చాలా చిన్నది గనుక తెలుసుకొనలేదు. బిల్లీ, ఘడియ వచ్చినది, మనం వెళ్లవలసి ఉన్నది. నేనింకా ఇట్లా అన్నాను, ఇప్పుడు అర్ధరాత్రి అయినది, తెల్లవారేలోపు యేసు ఇక్కడ ఉంటాడు. అది అలాగు కాని ఎడల అప్పుడు నేను క్రీస్తుకు ఒక అబద్ధ సాక్షినవుతాను. మరియు ఎవరో ఇట్లా అన్నారు, ఆ నిమిషమైనను లేదా ఆ ఘడియ అయినను ఏ మనుషుడు ఎరగడు. ఘడియ లేదా నిమిషము అని నేనెన్నడూ చెప్పలేదు. ఇప్పటి నుండి తెల్లవారేలోపు ఎప్పుడైనా అని నేను చెప్పాను. మరియు మనము వెళ్దాము అని నేను అన్నాను. అయితే మనము సరి అయిన సమయంలో ఉన్నాము, మనము వెళ్దాము అని నేను అన్నాను. మరియు మేము కారు ఎక్కి బయలుదేరాము. మరియు మేము కొండ వైపుకు వెళ్లసాగాము. మరియు మేము అట్లు చేయగా ఆకాశములో వెలుగు వచ్చుచున్నది, కాని భూమి మీద చీకటి ఉన్నట్లు కనిపించినది. నేను రోడ్డు ప్రక్కకు ఆపానని, మరియు ఈ విధంగా నా చేతులు పెట్టుకున్నాననియు, నా కండ్ల నుండి అగ్ని ఇంకనూ బయలువెలుచున్నదనియు అతడు చెప్పెను. మరియు ప్రభువా, నీ ఆజ్ఞ చొప్పున నేను దీనిని చేశాను. దానిని ఈ విధంగా చేయమని నీవు చెప్పావు గనకనే నేను దీనిని చేశాను. నీవు నాకు చెప్పిన దాని ప్రకారంగానే నేను ఈ కార్యములను చేసియున్నాను అని నేను అన్నానని అతడు చెప్పెను. మరియు నేనొక పెద్ద గ్రానైట్ పర్వతం వైపు చూపించాను. మరియు ఒక వెలుగు చేతి సహాయం లేకుండానే కొన్ని వందల టన్నుల బరువు గల ఒక రాయిని ఆ పర్వతం నుండి తొలచినది, మరియు అది వచ్చినది. నేనిట్లన్నాను, మీ తలలు తిప్పుకొనుడి, మీరు చూడకండి, ఇంకా కేవలం కొద్ది నిమిషాల్లో అంతా అయిపోవును. అప్పుడు ఆ చోటునకు ఈ రాయి వచ్చుచుండగా ఒక గొప్ప పరిశుద్ధమైన నిశ్శబ్దము అంతటా వ్యాపించినని అతడు చెప్పెను. బహుశా మనకిక సమయము లేకపోవచ్చును. అక్కడ చూడండి, అది ఖచ్చితంగా లేఖనానుసారంగా ఉన్నది. మీరు చూడండి, పర్వతము నుండి ఆ రాయి చేతి సహాయం లేకుండా తొలచబడినది. మరియు ఈ దినాల్లో ఏదో ఒక రోజున అది ఆ విధంగానే ఉండబోచున్నది. అప్పుడు మీరు దేని కొరకో కేకలు వేయుచుందురు. నేను వారితో చెప్పాను, మీరు ఇదివరకే ఆ సమయాన్ని కలిగి ఉన్నారు. దేవుడు ప్రతిసారి మిమ్మల్ని ఎడతెగక హెచ్చరించి ఉన్నాడు. అవునండి. ఇంకా నేనన్నాను, నా స్వంత పిల్లలు కానియండి లేదా మరెవరైనా కానియండి, ఆ సమయం వచ్చియున్నది. ఆయన నాకు చెప్పమని చెప్పినదే నేను చెప్పగలను, మరియు అది అక్కడ ఉండును, మరది ఉండెను. మరియు పిదప అకస్మాత్తుగా ఇదిగో ఆయన వచ్చెను, చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి. అనేక సంవత్సరాల క్రితమే దానియేలు దానిని చూసెనని మీకు తెలియను. దాని గూర్చి బిల్లీకి ఏమీ తెలియదు, కాని ఆ కల మాత్రం అతనికి దేవుని యొద్ద నుండి పంపబడినది. ఇప్పుడు చూడండి, వారు ఎగతాళి చేయుచున్న అదే దేవుడిని వారు ఆరాధించుచున్నారని చెప్పుకొనుచున్నారు. మరియు ఈనాడు అదే కారణము చేత అదే విషయము మరలా తిరగబడినది. వెలుగులో జీవించుటకు బదులు ఒక అబద్ధపు కాంతిలో జీవించుట వలన అది జరిగినది. గొప్ప వెలుగులు ప్రకాశిస్తాయి, అది సరియే. ఈనాడు మనం ఎటువంటి చీకటిలో ఉన్నామో చూడండి. ఈనాడు ఏమి జరుగుచున్నదో చూడండి. హత్యలు, మానభంగాలు, అల్లర్లు జరుగుటను చూడండి. ఎందుకంటే అది నెరవేర్పులకు వచ్చినది. పోయినసారి బిల్లీగ్రామ్ తన కూటములో ఇట్లు చెప్పినని నేను నమ్ముచున్నాను. ఇప్పటి నుండి 10 సంవత్సరాలలో కాలిఫోర్నియాలోని ప్రతి పౌరుడు తనను తాను కాపాడుకున్నటకు ఒక తుపాకీని వెంటబెట్టుకునవలసి ఉంటుంది. మీరు సరిపడా చట్టమును అమలుపరచలేరు. ప్రజలు కేవలం పిచ్చివారైపోయారు. తుపాకీతో పేల్చడం, హత్యలు, మానభంగములు మరియు ప్రతీదీ చేయుచున్నారు. చూడండి చూడండి, అది కేవలం వీధుల్లో విచ్చలవిడితనం అయినది. చూడండి, మనం ఒక సుధమ దినములలో జీవించుచున్నట్లు ఉన్నది. చూశారా? అయితే ప్రకాశించుచున్న వెలుగు ఒకటి ఉన్నది. వారు కేవలం చూడగలిగితే, వారు కేవలం వాక్యములోనికి చూసి మరియు ఈ గడియలో ఏమి ఉండబోతుందని చూసినట్లయితే అప్పుడు ఏమి ప్రయత్నములు జరుగుచున్నవో వారు తెలుసుకొందురు. ఇప్పుడు వారు ఆ వెలుగును ఆరాధించుచున్నారని చెప్పుకొందురు. ఆ విధంగానే వారు కూడా ఆ వెలుగును ఆరాధించుచున్నారని చెప్పుకున్నారు. కాని నిజమైన దానికి బదులు వారు వేరొక వెలుగు యొక్క ఛాయలో ఆరాధించుచున్నారు. చూశారా? ఆయనే ఆ వెలుగై ఉన్నాడు. వారి యొక్క గ్రుడ్డితనపు స్థితిలో సిద్ధాంతములు మరియు ఆచారములు వాగ్దాన వాక్యం యొక్క నిజ వెలుగు నుండి వారిని ప్రక్కకు తిప్పినవి. లోకానికి వెలుగైన్న యేసు ద్వారా దేవుడు నిరూపించిన ఆ వాక్యం వచ్చి మరియు ఖచ్చితంగా ఆయన కాలములో సరిగ్గా ఆ దినములకు తగినట్లుగా వాక్యమును జీవింపజేసెను. 70 వారముల మధ్యలో ఆయన కొట్టివేయబడును. అది నిజం. అది ఆయనను గూర్చిన 3.5 సంవత్సరముల యొక్క ప్రవచనమై ఉన్నది. అభిషక్తుడగు అధిపతి వచ్చి మరియు ప్రవచించును. మరియు ఆ 3.5 సంవత్సరాల తర్వాత సజీవులలో నుండి ఆయన కొట్టివేయబడును మరియు ప్రాయశ్చిత్తమును చేయును. మరి అది ఖచ్చితము. ఆయన 3.5 సంవత్సరాలు బోధించెను. మరియు దావీదు తన కీర్తనలో ఇట్లు చెప్పెను, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. 22వ కీర్తనలో నా ఎముకలన్నీయూ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. వారు తమ తలలు ఆడించిరి, నన్ను దాటిపోయిరి. 850 సంవత్సరాలకు ముందే దావీదు ఆ పాటను ఆత్మలో పాడినప్పుడు అది ప్రవచనముగా ఎంచబడి మరియు ఇవ్వబడెను. ఆయన చేతులలో పొడవబడి మరి అదే అర్పణ శిలువపై వేలాడుచుండగా వారు ఆలయములో ఆ పాటను పాడుచుండిరి, మరియు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. చూశారా? అక్కడ చూశారా? అయితే ఎందువలన? వారు ఒక అబద్ధపు కాంతిలో జీవించుచుండిరి కనుక వారా వెలుగును చూడలేదు. వివేకం గల ఒక వ్యక్తి అట్లు చేయటను మీరు ఊహించగలరా? ఒక వివేకం గల వ్యక్తి బేస్మెంట్ లోని ఆ బూజులోనికి పరిగెత్తి మరియు తలుపులు మూసుకొని అక్కడ వెలుగున్నదంటే నేను ఒప్పుకోను అని చెప్తాడని నేను ఎంత మాత్రము అనుకోను. అది పిచ్చితనము. బైబిల్ గ్రంథము దీనిని వాగ్దానం చేసినదని ఒక వ్యక్తి చూసి మరియు సరిగ్గా అది తన ముందే ప్రత్యక్షపరచబడి జీవించుటను అతడు చూసినా కూడా దానిని నిరాకరించే ఆ సిద్ధాంతములతో మరి అట్టి కార్యములతోనే అతడు నిరంతరము నిలిచియున్నాడంటే ఎక్కడో అతని ఆత్మీయత త్రుటిల్లినది. అది ఒక ఆత్మీయ అపరాధమై ఉన్నది. అది ఖచ్చితంగా సరియే. ఇప్పుడు ఆయన ఇచ్చట ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగైయున్నాడు మరియు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన లోకమునకు వచ్చెను మరియు లోకము ఆయన మూలమున కలిగెను. కాని లోకము ఆయనను ఎరుగకుండెను. చూశారా? అయితే ఆయనను ఎందరు ఎరిగియుందురో వారికందరికీ, అనగా తన యందు విశ్వాసముంచిన వారికి, దేవుని కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. గుర్తుంచుకోనండి, మనము నిన్నటి వెలుగు ద్వారా జీవించలేము. నిన్నటి వెలుగు గతించినది, అది ఇక ఎంతమాత్రమూ లేదు. ఆ నిన్నటి వెలుగు ఒక జ్ఞాపకము మాత్రమే అయి ఉన్నది. నిన్నటి సూర్యకాంతి కేవలం ఒక జ్ఞాపకమై ఉన్నది, లేదా అది చరిత్ర అయి ఉన్నది. మనమిక నిన్నటి వెలుగులో ఎంత మాత్రమూ జీవించలేము. మరియు అది అదే సూర్యుడయ్యున్నా గాని, అదే సూర్యుడు కాని ఆ గింజను కోత కొరకు పరిపక్వపరచడానికి అది ప్రతిదినము మరికొంచెం బలంగా ప్రకాశిస్తుంది. చూశారా? ఈనాడు ఉదయించే సూర్యుడు మరింత బలంగా మారతాడు. అది కొంచెం బలంగా, ఇంకా కొద్దిగా బలంగా మారుతుంది. మరియు తుదకు అక్కడ పడియున్న ఆ గోధుమ అది జీవమును పుంజుకుంటుంది. అటు తర్వాత ఆ జీవము బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా కొంచెం బలంగా, కొంచెం బలంగా ఎండ కాస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై వచ్చేసరికి అది కోతకు వస్తుంది. మీరు చూడండి, ఈనాడు ఈ జనవరి లేదా డిసెంబరులో ప్రకాశిస్తున్న ఆ సూర్యుడే అచ్చట ఆ మంచును కరగదీస్తూ మరియు ఆ ధాన్యమును నీటితో తడుపుచున్నాడు. అది అదే సూర్యుడు. అయితే జూన్ మాసంలో అదే సూర్యకాంతిలో ఆ గోధుమ బ్రతకలేదు. చూడండి, అది అట్లు చేయలేదు. చూడండి, అనుదినము సూర్యుడు మరింత బలంగా ప్రకాశిస్తాడు మరియు ఆ గోధుమ గింజ కూడా ఆ సూర్యరశ్మిని పొందుకునుటకు మరింత పరిపక్వతలోనికి రావలసి ఉన్నది. ఈనాడు విషయం అదే అయి ఉన్నది. ఆ ఆదిమ పితరుల కాలములో నాటబడిన విత్తనం అచ్చట లూథర్ కాలంలో మరియు వెస్లీ మరియు వారి కాలంలో అది ఎదగలేకపోయినది. అది ఆ కుమారుని తీసుకొనలేకపోయినది. ఆ కుమారుడు దాన్ని చంపివేయును. అది ఎదుగుటకు నిరాకరించినది. చూశారా? అది దానిని కత్తిరించుకుని అది కాండము నుండి అది దానికదే పైకి తీసుకుని మరియు ఇక్కడ వరకు వచ్చి దానికది ఒక చిన్న కార్యముగా చేసుకున్నది. అప్పుడది ఒక పొట్టువలే తయారైనది మరియు దానిలో జీవము లేదు. ఆ సూర్యుడు దినదినము బలంగా ప్రకాశిస్తున్నట్లే ఆ విత్తనము కూడా పరిపక్వమగుచు అంతకంతకు బలము పొందుకునవలసి ఉన్నది. ఇప్పుడు ఒక్క నిమిషం గమనించదము. మనము సంఘకాలములను గమనించదము. ఏడు సంఘకాలములు ఉన్నవి మరియు ఆ సంఘకాలములు అవి ఒక్కొక్కటి ఏమి చేయననియూ, ఏ విధంగా ఆ గింజ పరిపక్వము చెంది మరియు ఇక్కడ ఈ చివరి గడియ వరకు, మనం జీవించుచున్న ఈ చివరి గడియ వరకు వచ్చునని ఆయన వారితో ఎట్లు చెప్పెనో గమనించండి. కావున ఆ సంఘములు అదే కార్యములు చేయవలసి ఉన్నది. చూడండి, ఆ సంఘములు. ఇప్పుడు చూడండి, లూథర్ ఒక గింజను విత్తెను మరియు లూథరే ఒక విత్తనమై ఉండి మరియు అతడు దానిని విత్తెను. అది సరియే. ఆ ప్రకారమే వెస్లీ మరియు పెంతుకొస్తు కూడా అంతే. బాప్టిస్టులు, ఆ నాజరీన్లు అంతే అయి ఉన్నారు. అయితే మీరు చూడండి, ఇప్పుడు లూథరు వెనుకకు వెళ్లి మరియు ఆ మొదటి సంఘశాఖ అయిన కేథలిక్ యొక్క వెలుగులో జీవించలేడు. లేదండి, అతడు మరొక వెలుగై ఉన్నాడు. అది దేవుడు దేనినో పరిపక్వము చేయుటయ్యి ఉన్నది. ఇప్పుడు ఆ లూథరు ఉద్యమం నుండి ఒక చిన్న గుంపు బయటకు వచ్చెను. పిదప దాని వెంబడి వెస్లీ ఉద్యమం వచ్చెను. మరియు పిదప అందులో ఏమిటనగా, వారు వెనుకకు వెళ్లి మరియు ఆ లూథరన్ల వలె చేయలేరు. చూశారా? మరియు అటు తర్వాత పెంతుకోస్తు వారు వచ్చిరి మరియు పిదప ఆ పెంతుకోస్తు వారు సంస్థగా మారి మరియు అదే కార్యములు చేసి ఆ పొట్టు వలె మారిరి. గమనించండి, అయితే ఆ గింజ మాత్రం ముందుకు పోవుచూనే ఉండును. ఇప్పుడు మనం వేరొక కాలములో ఉన్నాము. వారెందువలన దాన్ని స్వీకరించరు? ఆ గింజ పరిపక్వమైనదని వారెందుకు చూడడం లేదు? ఈ దినమునకు వాగ్దానం చేయబడిన వాక్యము ఇచ్చట ఉన్నది. వారెందుకని దానిని చూడడం లేదు? ఎందుకనగా వారు లూథర్ యొక్క అబద్ధపు కాంతిలో, వెస్లీ యొక్క అబద్ధపు కాంతిలో, బాప్టిస్టు యొక్క అబద్ధపు కాంతిలో, పెంతుకోస్ యొక్క అబద్ధపు కాంతిలో జీవించుచున్నారు. వారు వేరొక వెలుగు యొక్క ఛాయలో జీవించుచున్నారు. ఆ కారణము చేతనే వారు దేవుడు వాగ్దానము చేసి నిరూపించిన ఆ సంపూర్ణ వాక్యము యొక్క వెలుగును స్వీకరించలేకపోచున్నారు. మర్మమంతయు బయలుపరచబడే ఆ ఏడు ముద్రలు వచ్చి మరియు ఈ మర్మములు ఎందుకు అట్లు చేయబడినో అని చెప్పును. మరి అయినను అది వచ్చినప్పుడు ఎన్నడూ లేనంతగా వారు దాని నుండి దూరంగా వెళ్లిరి. వారికి క్షమాపణ ఉండదు. దేవుడు దానిని ఆత్మ ద్వారాను ప్రత్యక్షతల ద్వారాను జరిగించెను. ఆయన విజ్ఞాన శాస్త్రం ద్వారా మరియు ప్రతి విధంగా అది సత్యమని సంపూర్ణముగా దానిని నిరూపించెను, అది సత్యమని బయలుపరచెను. మరియు ఇంకను వారు ఒక పెంతుకోస్తు వెలుగు యొక్క ఛాయలోనే జీవించగోరుచున్నారు. నేను అసెంబ్లీలకు చెందినవాడను, నేను ఏకత్వమునకు చెందినవాడను, నేను చర్చ్ ఆఫ్ గాడ్కు చెందినవాడను, నేను దీనికి చెందినవాడను. చూడండి, 40-50 సంవత్సరాల క్రితపు వెలుగు యొక్క ఛాయలో జీవించగోరుచున్నారు. లూథర్ కాలపు వెలుగు యొక్క ఛాయలో జీవించుచున్నారు. వెస్లీ యొక్క, బ్యాప్టిస్ట్ యొక్క, ప్రెస్బిటేరియన్ యొక్క, లేదా ఏదో నాజరిని యొక్క గతించిపోయిన వేరొక సంఘకాలపు వెలుగు యొక్క ఛాయలో జీవించుచు సంస్థగా మారిపోయి మరియు అదే కార్యమును చేశారు. మరియు అసలైన వెలుగు ప్రకాశించుచుండగా దానిని త్రోసివేయుచు మరియు తిరస్కరించుచున్నారు. మరియు మీరు ఒక ఎండమావిలో జీవించుచున్నారు. నేను దానిని సవినయంగా చెప్పుచున్నాను. చూడండి, మిమ్మల్ని గాయపరచాలని కాదుగాని మిమ్మల్ని మేల్కొల్పటకే చెప్పుచున్నాను. మీరొక ఎండమావిలో జీవించుచున్నారు. మీరు గుడ్డివారైండి మరియు గుడ్డివారికి త్రోవ చూపుచున్నారు అని యేసు చెప్పినచో ఏమగును? ఆయన వారికి చెప్పుటకు ప్రయత్నించెను, కాని అట్లు చేయలేదు. వారి జోలికి పోవద్దు, గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించినీడలా వారందరూ గుంటలో పడుదురు అని చెప్పెను. ఆ ఘడియ వద్దకే నేను వచ్చియున్నాను. వారు సందేహపడుచున్నట్లయితే నేనేమీ చేయలేను. నేను చేయగలిగినదంతయూ చేశాను, నేను ఖచ్చితంగా చేశాను. ప్రభువా, నేను దీనిని నీ ఆజ్ఞ చొప్పున చేశాను. నీవే ఒక సాక్షివైన్నావు. 1933 నుండి ఆ నది వద్ద ఆ వెలుగు అక్కడ ప్రకాశించుటను మీరు చూసిన్నారు. అది సరిగ్గా ఇక్కడ ఆలయములో ఉండి మరియు ఇన్ని సంవత్సరాలుగా మీకు సాక్ష్యమిచ్చినది, మరియు అది చెప్పిన ప్రతిదీ నెరవేరినది. మరి అయినను వారు అలాగే కొనసాగుచున్నారు. గుడ్డివారు గుడ్డివారికి దారి చూపించుకోనియండి, నేను మాత్రం ఆ ఘడియ కొరకు వేచియుంటాను. ఈ దినములలో ఏదో ఒకరోజు ఆయన వచ్చును. గమనించండి, లూథర్ వెలుగు యొక్క ఛాయలో జీవించుచున్నారు, వెస్లీ వెలుగు యొక్క ఛాయలో జీవించుచున్నారు, ఆ వెనుకటి వెలుగుల యొక్క ఛాయలలో జీవించుచున్నారు. ఆ కారణము చేతనే వారు నిజమైన వెలుగును చూడలేకపోచున్నారు. వారు గనక కొద్ది నిమిషములు ఆగి మరియు కేవలం బైబిల్ గ్రంథమును తీసుకుని దానిని చదివినట్లయితే ఈ ఘడియకు వాగ్దానము చేయబడిన వెలుగు ఇదేనని వారు చూస్తారు. ఇప్పుడు ఒక నిమిషములో మనము ఈ సంగతులలో కొన్నిటిని తీసుకుని పోవచ్చున్నాము. మలాఖీ 4 ప్రకారం ఈ సంగతులు జరుగునని ఆయన వాగ్దానము చేసియున్నాడు. అవి జరుగునని ఆయన లేఖనములన్నిటిలో వాగ్దానము చేశాను. చూశారా, గమనించండి, ప్రయాణములోనున్న ఇస్రాయేల్ కూడా మనకు సాదృశ్యముగా ఉన్నది. వారికి జీవపు వెలుగైన మన్నాను తినుటను చూడండి, అది వారికి బలమును అనగా జీవమును ఇచ్చుచున్నది. అది నిజమేనా? ఇస్రాయేలీలు నిన్న వారిపై కురిసిన మన్నాను తినలేరు, అది చెడిపోయినది, అది కుళ్లిపోయినది, అది వారికి ఎందుకు పనికిరాదు, దానితో వారు చనిపోవుదురు. నిన్నటి దినమున వారిని ప్రాణాలతో కాపాడిన మన్నా నేడు వారిని చంపును, అది పురుగులు పట్టి కుళ్లిపోవునని బైబిల్ చెప్పెను. మరియు ఆ మన్నా అనుదినము వారు తాజా మన్నాను పొందుకునవలసి ఉన్నది. ఆమేన్. మరియు అదేమైనది? లూథరు, వెస్లీ మరియు ఆ వెనుకనున్న వారి మన్నాపై జీవించుచున్న ప్రజలారా, మిమ్మల్ని ఆత్మీయంగా చంపుచున్నట్టి కుళ్లిపోయిన ఆహారమును మీరు తినుచున్నారు, అది మిమ్మల్ని చంపుచున్నది. మీ ఆచారముల ద్వారా చనిపోచున్నారు. నిన్నటి లూథరు యొక్క మన్నా మెథడిస్టులకు పనిచేయదు. మెథడిస్టు మన్నా పెంతకోస్తు వారికి పనిచేయదు. పెంతకోస్తు మన్నా ఈనాడు పనికిరాదు. నా భావమును మీరు గ్రహించుచున్నారా? అది ప్రతిరోజు అనుదినము తాజాగా వచ్చెను, మరియు సంఘ కాలములలోనూ అది అలాగే వచ్చెను. లూథర్ మన్నా నీతికరణ యొక్క వర్తమానమై ఉన్నది. వెస్లీ యొక్క వర్తమానము శుద్ధీకరణను ప్రత్యక్షపరచుటయ్య ఉన్నది. పెంతకోస్తు వరములను పునరుద్ధరించుటయ్య ఉన్నది. అయితే ఇది అంత్య దినమై ఉండి ఆ తలరాయిని పరిచయం చేయు వధు వృక్షమై ఉన్నది. ఇది ఆ మిగతా వాటన్నిటికీ విరుద్ధమై ఉన్నది. మరి అయినను పరిపక్వము నొందిన వారికి ఇది అదే వెలుగైయున్నది. ఈనాడు ప్రకాశించుచున్న అదే సూర్యుడు జులై మాసములో కోత కొరకు ఆ గింజను పరిపక్వము చేయునట్లు అది ఉన్నది. నా భావమును గ్రహించారా? అయితే ఈ దినపు వెలుగు వలన అచ్చట జులైలో ఎటువంటి ఉపయోగం ఉండదు. అది బలమైనది. ఆ గోధుమ మరింత ముందుకు ఎదిగి దానిని స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నది. ఆమేన్. నిశ్చయంగా అట్లున్నది. అది ఇప్పుడు స్వీకరించలేదు, అది అప్పుడు స్వీకరించగలదు. అప్పుడది సరైన ఋతువు కాదు, అది ఇప్పుడై ఉన్నది. మీరు దేవుని సృష్టికి విరుద్ధంగా వెళ్లలేరు. ఆయన ఒక నియమమును కలిగి ఉన్నాడు, మరియు ఆ నియమమునకు విరుద్ధమైనది మీ మొక్కను చంపివేయును. మీరు దేవుని యొక్క పలకబడిన నియమముల ప్రకారంగా వెళ్లవలసి ఉన్నది, మరియు ఆయన వాక్యమే ఆయన నియమములు. ఏ నియమమైనా గాని అదొక పలకబడిన మాట అయి ఉన్నది, మరియు ఒక మాట అనగా ప్రత్యక్షపరచబడిన ఒక ఆలోచనయే ఉన్నది. చూశారా, ఇప్పుడు అది సత్యమని మనం ఎరిగిన్నాము. ఒక దర్శనము అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యము లేదా ఏదైనా ముందుగా చెప్పబడుట లేదా ఒక సంఘటన ముందుగానే చూపించబడుటయ్యి ఉన్నది. మరియు ప్రవక్తలు మరియు యేసు మరియు పౌలు మరి వారందరూ కలిగిన్న దర్శనము ఈ దినమును గూర్చి చెప్పుచున్నది. అది జరగబోవు దానిని ముందుగానే చెప్పుటయ్యి ఉన్నది, మరియు ఆ ముందుగా చెప్పబడినది ప్రత్యక్షపరచబడుటను మనమిక్కడ చూచుచున్నాము. మరియు ప్రజలు కనీసం దానిని గుర్తించటలేదు. నా భావమును గ్రహించుచున్నారా? ఇప్పుడు నిన్నటి మన్నా ఇటు చూడండి, మీరు ఎన్నడైనా గమనించారా? ఆ సూర్యుడు ప్రతిసారి తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణం చేయును. దానిని మీరు గమనించారా? మరియు గమనించండి, సంఘకాలములు అదే కార్యమును చేసినవి. ఏమిటి? ఆ సూర్యుడు తూర్పున ప్రారంభించెను, మరియు వారు జీవించిన కొరకైన దేవుని యొక్క పలకబడిన వెలుగుతో అనగా ఆ సూర్యునితో పాటు నాగరికత ప్రయాణం చేసెను. చూడండి, వారు వచ్చి అది వెళ్ళు చోటునకు ఆ సూర్యుని వెంబడించిరి. మీరు పుట్టినప్పుడు స్వయంగా జీవితం ఒక సూర్యుని వలెనే ఉన్నది. మీరు ఆ సూర్యాస్తమయమునకు వెలుదురు. మీ జన్మ నుండి నేరుగా సూర్యాస్తమయమునకు పోవుదురు. మానవుడు ఎల్లప్పుడూ పశ్చిమానికి ప్రయాణం చేసెను. తూర్పు దేశాలలో చైనాది అతి పురాతనమైన నాగరికత ఉన్నది, యెరూషలేము. మరియు గమనించండి, అది పశ్చిమం వైపునకు ప్రయాణం చేయుచు, అది అలాగే కొనసాగుచు పశ్చిమానికి వెళ్ళును. ఆ విధంగానే సంఘకాలం కూడా దేవుని యొక్క కుమారునితో పాటు ప్రయాణం చేసెను. చూడండి, పౌలు ఆది సంఘము తూర్పున ప్రారంభమైనది. అది అక్కడ నుండి బయలుదేరి ఆ నదిని దాటుకుని జర్మనీలోనికి వెళ్లిన. అది మూడు ఈడ్పులను కలగజేసినది. ఇక్కడ చూడండి, ఆసియా నుండి క్రింద పాలస్తీనాలో అది సముద్రమును దాటుకుని జర్మనీకి వెళ్లిన. అది లూథరై ఉండెను, మరియు అది లూథరును దాటుకుని ఆ ఇంగ్లీష్ కాలువను దాటుకుని వెస్లీ ద్వారా ఇంగ్లాండులోనికి వెళ్లెను, మరియు వెస్లీ నుండి అది పశ్చిమ తీరాన్ని దాటుకుని అమెరికాకు వచ్చెను. మరియు ఇది మీరు ఎంత మాత్రము ముందుకు వెళ్ళినా అది తిరిగి మరలా తూర్పునకు వచ్చుటయే ఉన్నది. ఇదివరకే ఇది సాయంకాల సమయమై ఉన్నది. ఆ సంఘకాలములు ఎట్లు పోరాడినవో చూడండి. లూథరు మొదటిగా ఆది కాలములో పౌలు నుండి పితప ఐర్లాండునకు అరేనియస్ వద్దకు వచ్చాను, మరియు ఆ విధంగా కొనసాగుచు ఫ్రాన్సునకు వెళ్లాను, అక్కడి నుండి జర్మనీకి వెళ్లాను, అటు నుండి ఇంగ్లాండునకు వెళ్లాను. ఆ విధంగా స్థిరముగా పశ్చిమమునకు వెలుచుండెను. మరియు ఇప్పుడు మనము ఇంకెంత మాత్రము ముందుకు వెళ్లలేము. ఇది చివరి కాలమైనది. మరియు ఈ చివరి కాలమును గూర్చి బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నది? భూగోళ శాస్త్ర ప్రకారంగాను చరిత్రకారుల ప్రకారంగాను, మరియు దాదాపు దానిని మీరు ఏ విధంగానైనా తీసుకుని చూడండి, మొదటిగా లేఖనానుసారంగా ఖచ్చితంగా లేఖనమునే మొదటిగా తీసుకునవలెను. సాక్ష్యాధారంగానైనా చారిత్రకంగానైనా మీరే విధంగా దానిని తీసుకున్నప్పటికీ మనము అంతములో చివరి సంఘకాలములో ఉండి ఉన్నాము, మరియు అది ముందుకు పోవచ్చున్నా కొద్దీ అది బలంగా ఎదుగుటను గమనించండి. మరియు ఆ విధంగానే సంఘం యొక్క నిజముగు చిన్న గుంపు నీతికరణ శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిస్మము నుండి తనను తాను రూపుదిద్దుకొనుచు మరిప్పుడు ఆ రానున్న తలరాయి వద్దకు ఎదిగి ఉన్నది. ఇక దీని తర్వాత ఎటువంటి సంఘ సంస్థలు ఉండవు. ఇక అటువంటివి ఎంత మాత్రమూ ఉండవు. చూడండి, ఉండలేవు. చూడండి, మనము పశ్చిమాన ఉన్నాము. కేవలం ఈ సాదృశ్యములు మరియు వాటన్నిటి ద్వారా మీకు చూపించగోరుచున్నాను. మరియు ఆ మూడు గంతులు మూడు ఈడ్పులను చూడండి. మనము ఎట్లు అంత్యకాలములో ఉన్నామను దానిలోనికి ఈ రాత్రి మనం వెళ్లేదము. చూడండి చూడండి, అది కేవలం కుమారుడు వల్లనే ఆ సూర్యుడు వల్లనే కుమారుడు ప్రయాణము చేశాను. సంఘము కూడా ఆ విధంగానే ఆ ఏడు సంఘకాలములు మరియు మొదలగు వాటి నుండి వచ్చి ఉన్నది. నాగరికత నేరుగా పశ్చిమానికి కదిలి వెళ్లినది, మరియు సంఘం కూడా నేరుగా పశ్చిమానికి కదిలి వెళ్లినది. మరియు ఇప్పుడు మనము గనక ఇప్పుడు మనమున్న దాని నుండి ఏమాత్రం ముందుకు వెళ్ళినా గాని మనము తిరిగి మరలా తూర్పుకే వస్తాము. మీరు పశ్చిమ తీరాన్ని విడిచి వెళ్లినచో మీరు తిరిగి మరలా సరిగ్గా చైనా జపాన్లోనికి నేరుగా వాటిలోనికి వెళ్ళుదురు. మీరు 7,000 మైళ్లు దాటి వెళ్లినచో తిరిగి మరలా తూర్పుకే వెళ్ళెదరు. కావున తూర్పు మరియు పశ్చిమం కలుసుకున్నవి, దానిలోని విషయం అదే అయ్యున్నది. మనము అంతములో ఉన్నాము, ఇక ఏదియూ మిగిలిలేదు. మరియు అక్కడ జరిగిన అదే కార్యం ఈనాడు జరిగినది. తూర్పున కలుసుకున్న అదే కార్యము పశ్చిమాన కలిసినది. సరిగ్గా ఆ రాబో వెలుగును చూపించుటకు ప్రయత్నించుతున్న వేరొక వెలుగు యొక్క ఛాయలో ప్రజలు జీవించుతున్నారు మరియు దానిని తోసివేస్తున్నారు. ఎందుకనగా వారు వెలుగునకు బదులు అబద్ధపు వెలుగును కలిగి ఉన్నారు. ఓ, మరియు అన్యజనుల ప్రాంతములైన జబులోను, నఫ్తాలీము, గలిలియా, అన్యజనుల ప్రాంతమైన గలిలియలో గొప్ప వెలుగు ప్రకాశించెను. ఇది 7వ సంఘకాలమైనది. ఆ సూర్యుడు తూర్పున ప్రకాశించుటను ఆరంభించినప్పుడల్లా అదే సూర్యుడు పశ్చిమాన ప్రకాశించునని గుర్తించుకోనండి. మరియు ఆ ప్రకారమే ఆ కాలములన్నిటి గుండా ఉన్నటువంటి అదే ఆత్మ ఈనాడు ఉన్నటువంటి అదే కుమారుడై ఉండెను. కేవలం అదే అయ్యున్నది. అది సరిగ్గా ఆ ఋతువులోని పరిపక్వత వలనే ఉన్నది. ఇప్పుడున్న సూర్యుడే ఈ ఆకురాలు కాలములోను, ఈ శరదృతువులోను ధాన్యమును పరిపక్వతలోనికి తెచ్చే సూర్యుడై ఉన్నాడు. చూడండి, అయితే అదేమైనది? అది ఇప్పుడున్న ఈ సూర్యుడు, మరియు అదేమై ఉంటుందో అదై ఉన్నది. మరియు ఈనాడు ఈ చివరి కాలములో అది వారు ఏమై ఉన్నారన్నది, మరియు ఇప్పుడున్నదై ఉన్నది. మరి ఆయనను వారు ఒక మరుగుజ్జువలే ఆ వెనక జీవించగోరుచున్నారు. ఒక మురికి దానిలోనికి వెళ్లి పాత నామకార్థపు బేసుమెంటులోనికి మరియు సిద్ధాంతములోనికి వెళ్లి మరియు వారి తెరలను కిందికి లాక్కొని ఇట్లు చెప్పుదురు, నేను దానిని చూడడానికి నిరాకరించదను, అదంతా బుద్ధిహీనతై ఉన్నది. మరియు వారు నమ్ముచున్నారని చెప్పుకొనుచున్న అదే బైబిల్ గ్రంథము, అదే పరిశుద్ధాత్మ ద్వారా నిరూపించబడి ఈ అంత్య దినములలో వెలుగును తీసుకువచ్చుచున్నది. మీరు గమనించారా? మరి ఆ మలాఖీలో ఆయన దీనిని ఎట్లు పొందుపరిచెను చాలా జాగ్రత్తగా గమనించండి. తండ్రుల విశ్వాసమును పిల్లల తట్టునకు, మరియు పిల్లలను తండ్రుల తట్టునకు. చూడండి, ఎప్పుడో ఆ వెనక లేచినటువంటి అదే ఆత్మ ఇక్కడ మరలా లేచుచున్నది. అదే కార్యమై ఉన్నది. సరిగ్గా ఒకదానికొకటి ఖచ్చితంగా తిరిగి మరలా పనిచేయుచున్నది. కారణం ఏమిటి? తూర్పు మరియు పశ్చిమం కలుసుకున్నవి. ఖచ్చితంగా సరిగ్గా మన ఎదుటనే జరిగినది. మరి అయినను వారు దానిని చూడరు. ఎందువలన? యేసు ఇట్లు చెప్పుటలో ఆశ్చర్యమేమీ లేదు. వారు గుడ్డివారైండి, గుడ్డివారికి త్రోవ చూపుచున్న ఎడల వారందరూ గుంటలో పడుదురు. అటువంటప్పుడు వారిని వదిలేయండి. మిగతా కాలములలోని వెలుగు కేవలం ఈ వెలుగునే ప్రతిబింబింపచేసినది. చూశారా, ఈ దినపు సూర్యుడు కేవలం కోతకాలం కొరకు ఈ జులై లేదా ఆగస్టు మాసములో ఉండే ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమై ఉన్నది. మరియు లూథరు, మార్టిన్ లూథర్, మరియు వెస్లీ, మరియు శాంకి, ఫిన్నీ, మూడీ, ఆ ఇతరులందరూ ఆ వెలుగును కలిగి ఉండి ఆ వెనుక అచ్చటనున్న ఆ గొప్ప వ్యక్తులు. మరియు బాప్టిస్టు సంఘం యొక్క జాన్ స్మిత్, మరియు క్యాంబెలెట్ సంఘం యొక్క అలెగ్జాండర్ క్యాంబెల్, మరియు క్రీస్తు యొక్క శిష్యులమని చెప్పుకునేవారు క్రిస్టియన్ చర్చి, మరియు వారి కోసం ఇంకా ఏవేవో పేర్లు కలిగి ఉన్నటువంటి వారు. ఆ వెనుకనున్న ఆ వ్యక్తులందరూ వారి కాలములలో కేవలం ఇక్కడ ఈ అంతమందు ఉండు దానిని ప్రతిబింబించుచుండిరి. మరియు పిదప ఇక్కడ ఆ పిల్లలు, ఆ సంస్థాపకులు వెళ్లిపోయిన వెంటనే వారేమి చేశారు? వారు ఆ కాండము వద్దనే ఉండలేదు. వారు దాని నుండి వేరై మరియు ఇక్కడ నుండి తమను తాము ఒక చిన్న పొట్టుగా తయారు చేసుకునేవి. తద్వారా మీరు అసలైన జీవనాధారము నుండి వేరై మీరు జీవమును కోల్పోవుదురు. మీరు ఒక దాని నుండి పొట్టును తీసి మరియు దానిని ఇక్కడ భూమిలో నాటండి, అది అక్కడే పడి కుళ్లిపోవును. మరియు ఆ వెనుకటి దినముల నుండి కుళ్లిపోయిన మన్నాను తినుటకు ప్రయత్నించుచున్న మీరు కూడా అట్లే ఉన్నారు. కోత పరిపక్వము చెంది ఉన్నది. యేసు ఒక పరిచయించిన బల్లను కలిగి ఉన్నాడు. అచ్చట ఈనాడు ఆయన ఇక్కడ ఉన్నాడని నిర్ధారించి మరియు రుజువు చేయనటువంటి సువార్త యొక్క వెలుగు ద్వారా పరిపక్వము చెందిన ఈ దినపు ఆహారముపై దేవుని పరిశుద్ధులు పోషించబడుచున్నారు. ఆమేన్. పరిశుద్ధులు ఆ రొట్టెను తిందురు. కేవలం ఆలోచించండి, నిన్నటి దినము యొక్క ఆ పాత పొట్టు చూడండి, దానిని అక్కడ ఆ వెనక నాటకండి. అది కుళ్లిపోయినది, అది నిలువలేదు, అది దానితో ఉండలేదు. లేదండి, దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు, అది ఎదగదు. అది జీవము నుండి వేరైనది, మరియు వాక్యమే ఆ జీవమై ఉన్నది, అది వాస్తవమై ఉన్నది. ఆ పొట్టు రాలిపోవును, ఆ పాత వరిముళ్ళు మరియు అట్టి సంగతులు పడిపోవును. అది కేవలం దానికదే సంస్థాగతమైపోయి మరియు రాలిపోవును. అది ఆ జీవముతో పాటు కొనసాగుటను నిరాకరించును. అయితే ఆ వెలుగు దానిని నిర్ధారించును. ఓ మై, అవునండి, నిన్నటి దినము యొక్క ఓ మై, మనము దానిని ఎంతగా చూడవలసి ఉన్నది కదా. చూడండి, నిన్నటి దినము యొక్క ఆ కుళ్లిపోయిన కార్యములు, వాటిని నేడు తినకండి. చూశారా, దానిలో పురుగులు ఉన్నవి. నేను వాటిని ఈ చిన్న నాచు పురుగులు అని పిలుస్తానని మీకు తెలుసా? నాకు తెలియదు. నాకు క్రిమి జీవం గురించి అంతగా తెలియదు. కాని మేమెప్పుడూ వాటిని నాచు పురుగులని అంటామని నాకు తెలుసు. ఏదైనా కొంచెం కుళ్లిపోయినప్పుడు అవి అందులోకి చేరును. హుషారా, అప్పుడది నాకు అవసరం లేదు. మీరు గనక దానితో తృప్తి చెందినట్లయితే అలాగే కొనసాగండి, కాని నాకది వద్దు. అయితే గుర్తుంచుకోనండి, మీరిట్లు అందురు. మరి నిన్నటి దినమున అది ఎందువలన బాగుంది? ఆరంభంలో ఆ గోధుమపైన్న ఆ కొంచెం పొట్టు, అది గనక ఆ గింజలో ఉన్నయడలా అది మీదటికి విక్రమగా మారుతుందని మీరు తెలుసుకుంటే చాలు. నిన్న ఉన్నటువంటి ఆ విషయమే, గోధుమ పువ్వును తయారు చేయనది అదే అయినది. అయితే అది ఆ విత్తనము నుండి దానికదే వేరు చేసుకుని మరియు అది పరిపక్వము చెందని ఎడల అప్పుడది రాలిపోవును. చూశారా? అయితే ఆ ప్రక్రియ గుండా, అనగా జీవమునిచ్చే ప్రక్రియ గుండా అది వెళ్లిన ఎడల అది చనిపోవు కొలది. అది కేవలం వేరొక దానిలోకి మలచబడి మరియు ఆ ధాన్యమును తయారు చేస్తుంది. అట్లు కాని ఎడల అది ఎక్కడ నుండి వచ్చును? ఆమేన్. మీకు అర్థమైనదా? ఇంగ్లాండ్ మహారాణి చేసినట్లే అది ఉన్నది. ఒకసారి ఆమె ఒక పెద్ద పేపర్ కంపెనీకి వెళ్లినది మరియు ఆ పేపరు మిల్లులను తాను చూడగోరుచున్నానని ఆమె చెప్పినది. కావున వారు ఆమెకు ఆ పేపరు మిల్లులను చూపించింది. అది చాలా సంవత్సరాల క్రితం వారు దానిని పిప్పిగా మరియు మొదలగు వాటిగా చేయుటకు ముందై ఉన్నది. కావున వారు దాని నుండి కాగితములను తయారు చేయటం కనుగొన్నారు. కావున వారు సరే, కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద చెత్త పేలికల కుప్ప తప్ప మరేమీ లేనటువంటి ఒక గదిలోకి ఆమె వచ్చెను మరియు ఆమె ఇట్లు చెప్పెను, ఓ ఇది ఎక్కడి నుండి వచ్చెను? ఇదేమిటి అని ఆమె అన్నది. ఆ కర్మాగారం యొక్క అధ్యక్షుడు ఇట్లన్నాడు, మేము ఆ పేపరును తయారు చేయనది దీని నుండే అయి ఉన్నది, ఈ చెత్త పేలికల నుండియే. ఆమె ఇట్లన్నది, అది పేపరును తయారు చేస్తుందా? అవును. కావున ఆమె దానిని నమ్మలేకపోయినది. కావున ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి అదే పాత మురికి పేలికల కుప్పను తీసుకుని మరియు ఒక ఫలానా ప్రక్రియ గుండా వాటిని పోనిచ్చెను మరియు వాటిని ఒక శుభ్రమైన స్వచ్ఛమైన కాగితముగా బయటికి తెచ్చెను. ఒక ప్రక్రియ గుండా వెళ్లి మరియు నిజమైన వాటిగా చేయబడెను మరియు ఆమె చెత్త పేలికలు అని పిలిచినటువంటి దానిలోనే ఆమెను ప్రతిబింబిస్తూ ఆమె ముఖ చిత్రమును దాని అందుంచి మరియు ఆమెకు పంపించెను. ఇప్పుడు అది అదే అయ్యున్నది. నిన్నటి మృతతుల్యమైన కార్యములైనా ఆ లూథర్ యొక్క వర్తమానము, వెస్లీ యొక్క వర్తమానము, పెంతకోస్తు యొక్క వర్తమానము, అవి గనక కేవలం దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరియు వాక్యం యొక్క నిర్ధారణ అనే ప్రక్రియ గుండా వెళ్లగలిగిన ఎడల అది రాజైన యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమును తీసుకువచ్చును. ఆమేన్. అయితే మీరు వాటిని అట్లే పడి ఉన్ననిస్తే అవి చెత్త పేలికలే. చూశారా? అది వేరే దేనిలోనికో మలచబడవలసి ఉన్నది. లూథర్ వెస్లీలోనికి మలచబడవలసి ఉన్నది మరియు వెస్లీ పెంతకోస్తులోనికి మలచబడవలసి ఉన్నది మరియు పెంతకోస్తు క్రీస్తులోనికి మలచబడవలసి ఉన్నది. అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళును. అటువలనే సువార్త ఒక ప్రక్రియ గుండా వెళ్ళెను. అది ప్రక్రియలో ఉన్నది. లూథర్ కాలం యొక్క నీతికరణ, మనము దానిని నమ్ముచున్నాము. వెస్లీ యొక్క శుద్ధీకరణ, మనము దానిని నమ్ముచున్నాము. పెంతకోస్తు వారి పరిశుద్ధాత్మ కొరకైన వరముల పునరుద్ధరణ, మనము నిశ్చయముగా దాన్ని నమ్ముచున్నాం. అయితే వాటన్నిటినీ కలిపి అచ్చుబోసిన ఎడల దాని నుండి మీరు దేనితో బయటకు వచ్చేదరు? యేసు సరిగ్గా నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఓ, అది యేసుతో బయటకు వచ్చును. ఒక కర్మాగారములోనున్న వ్యక్తి ఒక గంటను తయారు చేసినప్పుడు దానిలో అతడొక ప్రత్యేకమైన ధ్వనిని ఉంచవలసి ఉన్నది. అతడు తన కొలిమిలో ఇనుమును పోయిచున్నప్పుడు అతడు కొద్దిగా ఇత్తడిని, స్టీలును, రాగిని తగు మోతాదులో పోయిను. ఎందుకని అతడు సరియైన ధ్వనిని ఇచ్చినట్లు తయారు చేయటకు దానిలో సరిగ్గా ఎంత పోయవలనో అతడు ఎరిగియున్నాడు. మరియు యేసు తన వధువు పట్ల చేసినది అదే అయ్యున్నది. ఆయన కొంచెం లూథరును, కొంచెం మెథడిస్టును మరియు కొంచెం ప్రెసిపిటేరియన్ను, కొంచెం పెంతకోస్తును దానిలో ఉంచవలసి ఉండను. అయితే ఆయన దాని నుండి దేనిని బయటకు తెచ్చును? ఆయన యొక్క స్వంత ప్రతిబింబమును. అదేమైనది? సరిగ్గా పిరమిడ్ వర్తమానము వలనే. మీరు చూడండి, అది తలరాయి వరకు తక్కువ సంఖ్యలో నేరుగా పైకి పోగవచ్చున్నది. అది భూమి మీద యేసుక్రీస్తు తాను కలిగియున్న పరిచర్య వంటిదే అయి ఉండవలసి ఉన్నది. లేనిచో ఆయన దాని వద్దకు రాలేడు. సరిగ్గా ఆ శిరస్సు నుండి పాదములు వరకు ఉన్నట్లే అయ్యున్నది. ఆ శిరస్సు పాదములు శిరస్సు కాదు, కాని ఆ శిరస్సు పాదములను తీసుకొని పోవును, లేదా పాదములకు అది ఎక్కడికి వెళ్లవలనో తెలియజేయును. దాన్ని మీరు గ్రహించారా? అందముగా అది ఈ గడి యొక్క వెలుగయ్యున్నది. వెస్లీ ఒక గొప్ప వెలుగయ్యుండెను, అతడు తన గడియ కొరకైనా ఒక గొప్ప వెలుగయ్యుండెను అని ఆయన బాప్తిస్మమిచ్చి యోహానుతో చెప్పినట్లే అది ఉన్నది. నిశ్చయంగా అతడు అదే అయ్యుండెను. లేదు, అవునండి, లేదా ఆ నిన్నటి చెత్త పేలికలను మీరు అలాగే ఉండనిచ్చినచో అది ఎప్పటికీ అలాగే చెత్త పేలికల వలె ఉండును. అది వస్త్రముగా దాని పనిని అది నిర్వర్తించినది. అయితే ఇప్పుడు అదొక కాగితముగా మారినది. లూథర్ ఆధ్వర్యములో నీతికరణ దాని పనిని నిర్వర్తించినది. పిదప అది వెస్లీ ద్వారా శుద్ధీకరణగా మారవలసి ఉన్నది. మరియు అది పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా మారినంత వరకు శుద్ధీకరణ దాని పనిని నిర్వర్తించినది. మరియు ఆ పరిశుద్ధాత్మ సంగములోనికి ఐక్యమై మరియు సంగము క్రీస్తులోనికి ఐక్యమై ఒక్క దేవుడే ఉండి ఉన్నాడు. మరియు అది ఆయన ఇచ్చట బైబిల్ గ్రంథములో వాగ్దానం చేసినట్టు యేసుక్రీస్తును భూమి మీద ప్రతిబింబింపజేయు వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము దాని పనిని అది నిర్వర్తించినది. మీరు దానిని నమ్మకపోవచ్చును, మీరు దానిని నమ్మునట్లు నేను చేయలేను, నేను కేవలం వాక్యానికి బాధ్యుడనై ఉన్నాను. చూశారా, అది వాస్తవం. కావున మీరు దానిని చూశారా, మీరు దానిని చూస్తున్నారా? మీరు చూసినట్లయితే ఒకసారి ఒక వ్యక్తి వేల్స్ ఉద్యమం జరుగు సమయంలో వేల్స్కు వెళ్లినట్లు అది ఉంటుంది. ఒక గుంపు వ్యక్తులు అమెరికా నుండి వెళ్లిరి. కావున వారు అక్కడికి వెళ్లి మరియు ఈ వేల్స్ ఉద్యమం జరుగుచున్న ఆ భవనమును కనుగొనగోరుచున్నారని వారు చెప్పిరి. మీలో చాలా మందికి వేల్స్ ఉజ్జీవము గుర్తుండవచ్చును. వేల్స్ నందు ఆ వేల్స్ ప్రజల మధ్య గొప్ప ఉజ్జీవము పెళ్లుబుకెను. కావున ఈ వ్యక్తులు, ఈ గొప్ప సేవకులు, ఆ డాక్టర్ ఆఫ్ డివినిటీలు మరియు మొదలగు వారు అమెరికా నుండి వెళ్లిరి. వీరు అక్కడికి వెళ్లి మరియు వారు చేసిన ఆ గొప్ప కార్యము ఏమిటో చూడాలనుకున్నారు. కావున వారు ఆ వీధిలో నడుస్తూ ఒక మూలన నిలబడి ఉన్న ఒక పోలీసును కలిశారు. అతడు తన లాఠీకర్రను తిప్పుతూ మరియు ఒక పాటను ఈ విధంగా ఈలవేసి పాడుచుండెను. వారిట్లన్నారు, సరే, అతడు కేవలం ఒక పాటను ఈలవేయుచున్నాడు, మనము వెళ్లి మరియు అతన్ని చూచి అతడు ఏమి చేయబోచున్నాడో చూసేదము. అంతేకాదు అతన్ని ఒక ప్రశ్న అడుగుదాం. కావున వారు అతని వద్దకు వెళ్లి మరియు ఇట్లన్నారు, అయ్యా, వేల్స్ ఉజ్జీవము ఎక్కడ ఉన్నది? అతడు తన టోపీని తీసి, అయ్యలారా, వేల్స్ ఉజ్జీవము ఇదిగో ఇక్కడ ఉన్నది అని అన్నాడు. తన హృదయములో అయి ఉన్నది. ఓ, అది అంతే, అతడే ఆ వేల్స్ ఉజ్జీవమై ఉండెను. ఓ దేవా, మేము యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమై ఉన్నామనియు ప్రత్యక్షపరచబడిన ఆయన యొక్క వాక్యమై ఉన్నామనియు కేవలం మేము గ్రహించినచో చాలును. మీరు ఆయన వాక్యం యొక్క ప్రతిబింబమై ఉన్నారు. చూశారా, ఆ వేల్స్ ఉజ్జీవము ఎక్కడ జరిగినది? అది ఏ భవనములో ఉన్నది? అతడిట్లు చెప్పెను, అయ్యా, అది నా హృదయములో ఉన్నది. అతడే ఆ వేల్స్ ఉజ్జీవమై ఉండెను. అది వాస్తవము. మరియు ఈనాడు కార్యరూపములోనున్న యేసు క్రీస్తుగా సంఘము భూమి మీద ఉండవలసి ఉన్నది. నేను జీవించుచున్నాను గనక మీరును జీవించదరు, మరియు నా జీవము మీలో ఉండును, నేను చేయు క్రియలు మీరును చేయుదురు. చూశారా, సంఘము ఆ స్థానమునకు కూడా రావలసి ఉన్నది, మరియు అది అట్లు చేయునని ఆయన వాగ్దానము చేశాను, మరియు అదట్లు చేయును. అది ఆ విధంగా రావలసి ఉన్నది. కావున మీరు చూడండి, అదే జరుగును. మనము ఆ విధంగా ఉండవలసి ఉన్నది. ఆయన వెలుగైన్నాడు, ఆ ప్రకారమే నోవహు తన దినమునకు వెలుగైండెను. అతడు వెలుగైండెను, నోవహు ఆ వెలుగైండెను. అతడు దేని కొరకు వెలుగైండెను? నేను సృష్టించిన మనుషులను భూమి మీద ఉండకుండా నాశనము చేయుదును, ఒక ఓడను నిర్మించుము మరియు దాని లోపలికి రాగోరు అనియు రక్షించబడును అను దేవుని వాక్యమును నెరవేర్చుటకై ఉండెను. నోవహు అక్కడికి వెళ్లి ఇట్లనెను, ఒకే ఒక మార్గమున్నది మరియు అది ఓడయ్యున్నది, వెర్రివాడైన వృద్ధుడు అని వారు అన్నారు. కాని అతడు ప్రత్యక్షపరచబడిన వాక్యమయుండెను. నోవహు ఆ గడియ యొక్క వెలుగయుండెను, నిశ్చయముగా అయ్యుండెను. తన దినమునకు, తన కాలమునకు అతడు వెలుగును తీసుకుని వచ్చెను. మోషే తన గడియకు వెలుగయుండెను. నిశ్చయముగా నేను నిన్ను దర్శించదను అని దేవుడు అబ్రహాముతో చెప్పెను. నేను దిగి వచ్చేదను మరియు బలమైన హస్తముతో నేను నా ప్రజలను తీసుకుపోవదును మరియు ఐగుప్తులో నా శక్తిని ప్రదర్శించేదను. మరియు మోషే అక్కడ ఆ మండుచున్న పొదను కలిసి మరియు ఆ ఉన్నవాడు ఆ పొదలో ఉండుటను కనుగొన్నప్పుడు మోషే అక్కడికి వెళ్ళెను మరియు అతడు వెలుగయుండెను. ఆమేన్. అతడు కొంత మట్టిని తీసుకుని మరియు దానిని గాలిలోకి విసిరి భూమి మీద ఈగలు కలుగునుగాక అని చెప్పుటలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అతడు దేవుని యొక్క వాక్యమును కలిగియుండెను. ఏమి జరిగెను? ఆ దుమ్ము రేగిన కొద్దీ ఈగలు ఉనికిలోనికి రావడం ఆరంభమయ్యను. హల్లెలూయా. ఎందువలన? నేను ఐగుప్తును తెగులతో మొత్తెదను అను దేవుని వాక్యపు వెలుగునకు అతడొక నెరవేర్పయ్యుండెను. అతడొక ప్రవక్తయ్యుండెను. అతడు పలికినది నెరవేరెను. అతడు ఆ దినము యొక్క వెలుగయుండెను. అతడు దేవుని యొక్క వెలుగయుండెను. తనకు కావలసినదంతయు ఫరో కలిగియుండవచ్చును, మరియు ఆ మిగతా వారు, ఆ యాజకులందరూ వారు కోరినదల్లా కలిగి ఉండవచ్చును. కాని మోషే వెలుగయుండెను. ఎందువలన? అతడు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును చూపించుచుండెను. నేను బలమైన చేతితో వారిని బయటకు తీసుకువచ్చేదను మరియు నాకు నేను మహిమను తెచ్చుకొందును అని దేవుడు వాగ్దానం చేశాను. ఆయన చేయుచున్నది అదే అయ్యుండెను. ఆ కారణము చేతనే తాను సృష్టించగలడని మోషే రుజువు చేశాను. అతడు సృష్టించవలనని కోరుకున్నందుకు కాదు, కాని దేవుడు అతనితో చెప్పినందువలనై ఉన్నది. మరియు దానితో సర్వ సమాజం వద్దకు వెళ్లి ఇట్లు చెప్పుము, ప్రభువైన దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడెను. పిడికెడు మట్టి తీసుకుని మరియు దానిని ఈ విధంగా ఆకాశములోనికి విసిరి మరియు దానిని పిలువుము. అక్కడ ఏమీ లేకుండెను, కాని అది అక్కడ కలుగును. ఆమేన్. ఓ, మీరు నిద్రపోవడం లేదని నేను ఆశిస్తున్నాను. ఓ, ప్రత్యక్షపరచుట. అతడిట్లు చెప్పెను, నేను పంపబడి ఉన్నాను. నిశ్చయంగా ఆయన ఇక్కడ మనలను దర్శించి మరియు మనలను బయటకు తీసుకువెళ్ళునని దేవుడు మన పితరులతో చెప్పెను. ఆ గడియ సమీపించున్నదని నిరూపించుటకు నేను వచ్చియున్నాను. మీరు కలిగిన్న వాటిని విడిచిపెట్టండి, మనము వెళదాము. అవును, వారిలో కొందరు ఇట్లన్నారు. సరే, నేను నమ్ముచున్నాను. దాతాను ఇట్లన్నాడు, తొందరేమీ లేదని నేను అనుకునుచున్నాను. మనము దాని విషయమై అంతగా ఉత్సాహపడనక్కర్లేదు. మరియు 4 లేదా 5 సార్లు అది విఫలమైనట్టు కనిపించినది, కాని ఎప్పటి వల్లనే అది ముందుకు కొనసాగినది. వారు అనుకున్నారు, వారు బయటకు వచ్చి మరియు ఇట్లనిరి, ఈ మోషేను మేము రాళ్లతో కొడతాము, మా నుండి అతడిని దూరంగా వెలగొడతాము, అతడిక్కడ మా గుంపులో ఉండవలనని మేము కోరడం లేదు. ఏది ఏమైనా మోషే మాత్రం ముందుకు కొనసాగాను, ఎందుకనగా అతడు జీవమయుండెను. అతడు ఆ గడియకు వెలుగయ్యుండెను. అతడేమి కలిగిండెను? అదేమిటి? దేవుడు తన వాగ్దాన వాక్యమును మోషే ద్వారా ప్రత్యక్షపరచుచుండెను, మరియు మోషే ఆ వెలుగయ్యుండెను, ఏలియా వెలుగయ్యుండెను. అక్కడికి వెళ్లి ఆ పర్వతం మీద కూర్చుండుము, నిన్ను పోషించుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించిదిని. ఆమేన్. అవునండి, అతను యెహోవాయిలకు సెలవిచ్చుచున్నాడుతో తిరిగి వచ్చెను. నేను చెప్పు వరకు ఆకాశము నుండి మంచైనను కురవదు. ఆమేన్. సూర్యుడు ప్రకాశించవచ్చును, మీరు మేఘములన్నిటి కొరకు కేకలు వేయవచ్చును, మరియు మీరు కోరినదల్లా చేయవచ్చును, కాని నేను చెప్పు వరకు కనీసం మంచైనను కురవదు. అతడేమయుండెను? ఆ వెలుగయుండెను. హల్లెలూయా. అతడు వెలుగయుండెను. ఆ వెలుగు అతడు ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమయుండెను. అతడొక పిచ్చివాని వలె అక్కడ కూర్చున్నాడని వారు తలంచిరి. వారు ఆకలితో చనిపోచుండగా కాకోలములు మాత్రం అతడిని పోషించుచుండెను. వారు వారి ఆచారములలోనే జీవించగోరారు, అలాగే కొనసాగారు. మోషే అయినా లేదా ఏలి అయినా కాదు, అతడు సరిగ్గా ఆ వెలుగులోనే జీవించెను. ఆ కెరీతు వాగు ప్రక్కన కూర్చొని మరియు ఒక మంచి సమయాన్ని కలిగిండెను. భోజనం చేయించు మరియు అతడి గూర్చి శ్రద్ధ వహించుటకు ఎవరో ఒకరిని కలిగిండెను, మరియు సమస్తమును కలిగిండెను. అతడు పిచ్చివాడని వారు తలంచిరి, కాని అతడు వెలుగయ్యుండెను. వారిట్లన్నారు, హే, ఇక్కడున్న ఆ వృద్ధుడైన పరిశుద్ధ గుండ్రాయికి ఏమి సంభవించెను? సరి, విషయం ఏమిటో మీకు తెలుసా? గడిచిన దినమున ఎవరో వేటాడుచుండిరి, మరియు అక్కడ దారి ప్రక్కన పైన ఆ కొండ మీద అతడు కూర్చుండటను వారు చూశామని చెప్పిరి. ఆ ముసలివాడు ఈ పాటికి ఆకలితో ఎండిపోయిండునని నేను పందెం వేయుచున్నాను. ఓ కాదు, అతడు వెలుగయ్యుండెను. అతడే ఆ వెలుగు. అతడు తన దినమునకు దేవుని యొక్క వెలుగయ్యుండెను. యోహాను తాను భూమి మీదికి వచ్చినప్పుడు సెమినరీ నుండి కాదుగాని దేవుని యొద్ద నుండి తన విద్యనభ్యసించుటకు అరణ్యమునకు వెళ్ళెను. అతడు మెస్సియాను పరిచయం చేయవలసి ఉండెను. కావున అతడు వచ్చినప్పుడు యేసు ఇట్లు చెప్పెను, అతడు మండుచున్నా ప్రకాశించుచున్న దీపమయుండెను. హల్లెలూయా. ఎందువలన? అతడు ప్రత్యక్షపరచబడిన వాక్యమయుండెను. యెషయా ఆ విధంగా చెప్పెను, అది అంతే, అది వాస్తవం. ఆయన అరణ్యములో ఒక స్వరమును పంపును, అది కేకలు వేయచ్చు ఇట్లు చెప్పుచుండును, ప్రభు మార్గము సలాలము చేయుడి, మరియు ఆయన ద్వారమును ఆయన త్రోవను తిన్నగా చేయుడి. అతడు కేకవేయును, అరణ్యములో కేకవేయు ఒకని స్వరము, ఇదిగో అతడు వచ్చియుండెను. అతడేమయుండెను? అరణ్యములో కేకవేయు ఒకని స్వరము. అతడేమయుండెను? ప్రత్యక్షపరచబడిన వాక్యపు వెలుగయుండెను. ఆది కాండములో పలికిన అదే దేవుడు దీనిని పలుకగా మరి వెలుగు ఇట్టే కలిగెను. ఆయన సూర్యుని కొరకు వెలుగు కలుగునుగాక అని పలుకగా సూర్యుడు ఉనికిలోకి వచ్చెను. ఉదాహరణకు అరణ్యములో కేకవేయు ఒకని స్వరము కలుగును అని ఆయన పలుకగా ఇదిగో అది వచ్చెను, అది ఆ గడియ యొక్క వెలుగయుండెను. ఆయన ఇంకా ఇట్లు పలికెను అంత్య దినములలో, ఆమేన్. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాని నుండి బయటకు రండి, అపవిత్రమైన దానిని తాకకండి, దాని నుండి దూరంగా పొండి, రానున్న ఉగ్రత నుండి తప్పించుకోనండి అని బబులోని యొక్క అరణ్యములో కేకవేయుచున్నది ఈ గడియ యొక్క వెలుగే అయ్యున్నది. యోహాను కూడా అదే విషయమును చెప్పెను, ఇదిగో గొడ్డలి చెట్ల వేరన పెట్టబడినది. అతడికి ఎటువంటి విద్య లేదు, కనీసం ఒక బోధకుడిగానైనా మాట్లాడలేదు. అతడు అరణ్యములో అలవాటు పడి ఉన్న సర్పములు మరియు కర్రలు, చెట్లు మరియు గొడ్డళ్ళు మరియు అట్టి కార్యములను గూర్చి మాట్లాడెను. వారు ఆ దినమున కలిగి ఉన్నట్లే ఈనాడు వీరును కలిగి ఉన్నటువంటి ఈ కొన్ని పెద్ద అందమైన గొప్ప విషయాలలో అతడు పెంచబడలేదు. అతడు తన సొంత భాషతో వచ్చిండెను. అతడు నిలబడి ఆమేన్ అని చెప్పి మరియు ఈ సొగసైన నమస్కారాలు చేయలేదు. అతడు నేరుగా అరణ్యము నుండి మోటుగా మరియు కరుకుగా బయటకు వచ్చెను, ఇట్లు చెప్పెను, ఈ విధంగా ఆలోచించకండి, నేను దీనికి చెంది ఉన్నాను మరియు నేను దానికి చెంది ఉన్నాను, దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. మీరు ఒక మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెసిపిటేరియన్ అయినందుకు మీరు దేవునిలో ఏదో పట్టు కలిగి ఉన్నారని తలంచకండి. దేవుడు వీధుల్లో నుండి అక్రమకారులను మరియు వేశ్యలను తీసుకుని వారి నుండి దేవుని కుమారులను చేయగల సమర్థుడై ఉన్నాడు. ఎవరో దానిని వింటారు మరియు ఎవరో దానిని నమ్ముతారు. ఆయన ఇంకా ఇట్లన్నాడు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మరియు నమ్మని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కావున అది అతని యొక్క వర్తమానమై ఉండెను. అతడు ఆ దినమునకు వెలుగై ఉండెను. యేసు ఇట్లు చెప్పెను, అతడు ఒక మండుచు ప్రకాశించుచున్న వెలుగై ఉండెను, మరియు మీరతని వెలుగులో కొంతకాలము నడుచుటకు ఇష్టపడితిరి. మరియు ప్రవక్త అయిన యోహాను ఏమి చెప్పెను? సరిగ్గా ఇప్పుడు ఆయన మీ మధ్యలో నిలబడినాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, మరియు ఆయన రంగం మీదకు వచ్చిన వెంటనే నేను వెళ్లిపోదును. ఓ మై, ఏలైనగా ఆయన వెలుగైయున్నాడు. అక్కడ రెండు లేదా మూడు వెలుగులు, నాలుగు లేదా ఐదు భిన్నమైన మత సంస్థలు లేవు. అక్కడ ఒకటే ఒక వెలుగు ఉండి ఉన్నది. మెథడిస్టు, బాప్టిస్టు, లూథరన్, ప్రెసిపిటేరియన్లు అక్కడ లేవు. క్రీస్తే ఆ వెలుగైయున్నాడు, మరియు ఆ వెలుగు జీవమైయున్నది, మరియు ప్రత్యక్షపరచబడిన వాక్యమే ఆ గడియకు వెలుగైయున్నది. వెలుగు కలుగునుగాక మరియు వెలుగు కలిగెను. అవునండి, వెలుగు కలుగునుగాక మరియు వెలుగు కలిగెను. ఆయన ఈ దినమునకు వెలుగు కలుగునని పలికెను మరియు వెలుగు కలిగెను. ఆయన వచ్చుచున్నాడు, నేను దానిని నమ్ముదును. ఈ కాలము యొక్క వాగ్దానాల వైపు చూడండి. ఓ మై, ఈ సంఘకాలములను వెలిగించిన ప్రతి వెలుగు మనం వాటిని చూశాం. అది త్రోసివేయబడుట, చూడటానికి ఒక దయనీయమైన దృశ్యముగా ఉన్నది. ప్రకటన మూడు నేనిచ్చట వ్రాసుకుని ఉన్నాను. ప్రకటన మూడు, మరియు అప్పుడు నేను దేనిని ప్రస్తావించుచున్నానో నేను ఎరిగియున్నాను. మనము జీవించుచున్న ఈ గడియ యొక్క వాగ్దానం వైపు చూడండి. అదొక త్రోసివేయబడిన వెలుగై ఉన్నది. వారేమి చేశారు? వారు ఆ వెనుక దానిని త్రోసివేశారు. ఎందువలన? వారొక అబద్ధపు కాంతిలో జీవించుచున్నారు. ఈనాడు వారు ఏమి చేయుచున్నారు? అదే కార్యమును చేయుచున్నారు. సరే, నీవు క్రైస్తవుడివా? నేనొక లూథరన్ను, నేనొక బాప్టిస్టును, నేనొక ప్రెసిపిటేరియన్ను. అందులో ఎటువంటి అర్థము లేదు. బహుశా అది సరిగ్గా నీవొక అడవి పంది, పందిపిల్ల లేదా అటువంటిదేదైనా అని నిన్ను నీవు పిలుచుకున్నట్లుండును. చూశారా? అది దాని అర్థం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని కించపరచాలని కాదు, కాదు గాని మీరు గనక దాని యొక్క ప్రాథమిక భాగాన్ని తీసుకున్న ఎడల అది వాస్తవమైనది. నీ ఒక క్రైస్తవుడివా అని నేను ప్రశ్నించాను. దాని అర్థం క్రీస్తు నీలో ఉండుటయ్యి ఉన్నది, మరియు క్రీస్తు నీలో ఉన్న ఎడల అప్పుడు వాక్యము నీలో ఉంటుంది. మరియు పిదప వాక్యము నీలో ఉన్న ఎడల ఆ వెలుగు ప్రకాశించుచుండగా దాని నుండి నీవెట్లు బయటకు నడిచిపోవుదువు? చూడండి, ప్రశ్న అదే అయ్యున్నది. ఇప్పుడు విషయం అందులోనే ఉండి ఉన్నది. ఆ వెలుగులో సాయంకాలపు వెలుగు ప్రకాశించుచున్నది, వధువు వృక్షము వికసించుచున్నది. ఓ, గుర్తుంచుకోనండి, వారు ఆ పాత వృక్షమును కత్తిరించారు, మరియు ఆ పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి, మరియు ఆ చీడ పురుగులు విడిచిన దానిని గొంగలి పురుగులు తినివేసినవి. మెథడిస్టు విడిచిపెట్టిన దానిని బాప్టిస్టు తినివేశను, బాప్టిస్టు విడిచిపెట్టిన దానిని పెంతుకోస్తు తినివేశను. ఆయన చెప్పెను, ఈ చెట్టు, అక్కడ యోవేలు ఇట్లు చెప్పెను, అది పూర్తిగా మొద్దు వరకు నరకబడెను, కాని అది మరలా జీవించునో లేదో అని అతడు తెలుసుకొనగోరెను. ఓ అవును, ఆయన ఆ వృక్షమును పదిలపరచెను. అవునండి, అది ఆయన యొక్క వధువు గనక ఆయన ఆ వృక్షమును పదిలపరచెను, మరియు అతడికి చెప్పెను, నేను పునరుద్ధరించదను అని ప్రభువు చెప్పుచున్నాడు. అదేమైనది? ఆ లూథరను తినివేసిన దానంతటిని, మరియు వెస్లీ తినివేసిన దానిని, మరియు వారంతా తినివేసిన దానిని నేను తీసుకువచ్చేదను, మరియు నేను దానిని పునరుద్ధరించేదను. ఎట్లనగా, అదంతయు ఇంకను ఆ చెట్టు యొక్క వేరులో ఉండినది. చూశారా? అది ఆ నేల లోపల ఉండినది. నేను ఆ సహోదరి గురించి చెప్పినట్లే క్రిందకు వెళ్లిన ఆ గుజ్జువలే అది అచట ఉండి ఉన్నది. మరియు ఒక దినమున దేవుని బూరం రోగును మరియు మత సంస్థతో నిమిత్తము లేనట్టి ఆ ఏర్పరచబడిన లూథరన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథర్ అన్నడు మత సంస్థను స్థాపించలేదు. మూడీ దేనిని సంస్థాగతం చేయలేదు. అతని తర్వాత వచ్చిన ఆ రికీల గుంపు దానిని సంస్థగా తయారు చేసి పొట్టుగా మార్చిరి. జాన్ స్మిత్ ఎటువంటి సంస్థను తయారు చేయలేదు. ఆ మిగతా వారెవరూ సంస్థను స్థాపించలేదు. అది ఆ గడియకు వెలుగైనది. లూథర్, వెస్లీ లేదా ఆ మిగతా వారెవరూ కాదు, ఆ తర్వాత వచ్చిన గుంపులే సంస్థను తయారు చేశారు. పెంతకోస్తునాడు పరిశుద్ధాత్మ ఎటువంటి సంస్థను స్థాపించలేదు. పెంతకోస్తు ఒక సంస్థ కాదుగాని అదొక అనుభవమై ఉన్నది. అది దేనిని సంస్థగా చేయలేదు. ఓ లేదండి, అయితే పెంతకోస్తు వారని చెప్పుకునే మనుషులే దానిని సంస్థగా మార్చిరి. అది మీదటికి చనిపోచున్న పొట్టై ఉన్నది. దానిని ఆ కాగితములోనికి చొప్పించి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ స్వరూపము వచ్చినట్లు చేయుటకు బదులు లేదు, వారు తమను తాము బయటకు లాక్కునిది. కావున ఇక దానిలో వారికి ఎటువంటి పొత్తు లేకుండెను, కేవలం వారిని వదిలేయండి. అయితే ఈ వెలుగు, ఈ వృక్షము అనగా క్రీస్తు మరలా సంగము ద్వారా త్రోసివేయబడుటను ఇప్పుడు మనం కనుగొన్నాము. ఎందువలన? వారు మొదట్లో చేసిన అదే కారణమును బట్టి అయి ఉన్నది. ఇతర దినములలోని ఆ పాత అబద్ధపు కాంతుల వలనై ఉన్నది. మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన అదే అయి ఉన్నాడని హెబ్రీ 13:8 చెప్పుచున్నది. ఆయన అప్పుడున్నట్టుగానే ఈనాడు అదే రీతిగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన మునుపు చేసినట్లుగానే అదే కార్యమును చేస్తాడు. అదే వాక్యము, అదే క్రీస్తు. వినండి, ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళగోరుచున్నాను, మరియు దీనిని వ్యక్తిగతంగా ఉండనియండి. నాకు తెలియదు, నేను కొద్దిగా ఈ టేప్ విషయమై చూడండి, ఇప్పుడు దానిని ఆపుచేయాలా లేదా వద్దా అన్నది నిర్ణయించుకోలేకపోవచ్చున్నాను. నేను దానిని అక్కడే ఉండనిస్తాను. చూశారా, నేను మిమ్మల్ని ఒక విషయం అడగగోరుచున్నాను. చూడండి, దీనిని గమనించండి. చూడండి, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. గమనించండి, ఆయన చేసిన ఆయన యొక్క కార్యములు వాటంతట అవే ప్రత్యక్షపరచుకుంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన అచ్చట నిలబడినప్పుడు 14:12 ఆయన ఇట్లు చెప్పెను, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వాటికంటే మరి గొప్పవియు మీరు చేయుదురు. ఇప్పుడు ఆయన దానిని చెప్పెను, ఆకాశము మరియు భూమియు గతించునుగాని ఆ వాక్యము ఏమాత్రమును గతించదు. ఇప్పుడు మనము కాలము యొక్క ముగింపులో ఉండిన ఎడల ఆ జరగవలసిన గొప్ప కార్యములు ఏమాయను? చూశారా, మనమిక్కడ ఉండియున్నాము. మనమింకను వినండి, రోమన్ క్యాలెండరు సరైనచో మనము కలిగి ఉన్నది. మనకింకా 36 మిగిలియున్నవి. ప్రతి 2000 ప్రపంచము దాని అంతమునకు వచ్చును. మొదటి 2000 నీటి ద్వారా నాశనము చేయబడెను. 2000 క్రీస్తు వచ్చెను. ఇది 1964 వచ్చుచున్నది. ఇంకా 36. ఇప్పుడు ఆ ఐగుప్తు యొక్క ఖగోళ శాస్త్ర క్యాలెండరు మనము 17 వెనకబడి ఉన్నామని చెప్పుచున్నది. అది దానికంటే 17 ముందున్నది. అంటే అది ఇంకా 19 మిగుల్చుచున్నది. యేసు ఇట్లు చెప్పెను, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడినవి. లేని ఎడల ఏ శరీరియు రక్షించబడడు. అలాగైతే మనమెచ్చట ఉన్నాము, నేను చేయు క్రియలు మీరును చేయుదురు, అటువంటివే అయితే మీరు మరి గొప్పవియు చేయుదురు. ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా వినండి. మీరు గ్రహించులాగున మీ హృదయమును మరియు మీ మనస్సును దేవుడు తెరవవలనని నేను ప్రార్థించుతున్నాను. తద్వారా దాని గూర్చి ఇక్కడ అధికముగా చెప్పకుండగానే మీరు గ్రహించుదురు. గమనించండి, ఒక దినమున ఆయన ఇట్లు చెప్పెను, ఆయన చేసిన కొన్ని గొప్ప కార్యములను మనం చూద్దాం. కొన్ని కార్యముల కొరకు మనము కొంచెం ఆగదము, మనము ఆలోచిద్దాం. ఒకసారి ఆయన ఇట్లు చెప్పెను, తినడానికి వారికి ఏమైనా పెట్టండి. అందుకు వారు ఇట్లన్నారు, మా వద్ద ఏమీయూ లేదు. ఆయన ఇట్లన్నాడు, మీ వద్ద ఏమి ఉన్నది? మీరు కలిగి ఉన్నది నా వద్దకు తీసుకురండి. మరియు వారిట్లన్నారు, మా వద్ద 5 మరియు 2 కలవు, వాటిని నా యొద్దకు తీసుకురండి అని ఆయన చెప్పాను. మరియు ఆయన ఆ అసలైన 5 తీసుకుని మరియు ఆ రొట్టెలను విరవనారంభించను. మరియు ఆ అసలైన దాని నుండి ఆయన రొట్టెలను తయారు చేశాను. అది 5,000 పోషించెను. అది నిజమేనా? మరియు ఆయన ఒక చేపను కలిగి ఉండెను, పితప ఆ చేపను నాకు ఈడి అని ఆయన చెప్పాను. అది ప్రారంభము నుండియే ఒక చేప అయి ఉండెను. మరియు ఆయన ఆ చేపను తీసుకుని మరొక చేపను మరియు మరొక చేపను కలగజేసి మరియు 5,000 పోషించెను. అది నిజమేనా? అయితే ఈ అంత్య దినములలో ఆయన వద్ద ఏమీయూ లేదు. ఆయన కేవలం పలికెను, అది అచ్చట కలుగునని పలుకుము అని చెప్పెను. మరియు ఏమీయూ లేకుండగానే అది అచ్చట కలిగెను. ఆయన అసలు ఒక ఉడుతను కలిగి లేడు. అసలు అక్కడ ఏమీయూ లేకుండెను. ఆయన కేవలం కలుగునుగాక అని పలికెను, మరియు అది కలిగెను. చూశారా, ఓ ఆయన వాక్యము విఫలమవ్వదు, మరియు అది తప్పక నెరవేర్చబడవలసి ఉన్నది. మిమ్మల్ని కుదిపివేసే సంగతులను నేను మీకు చెప్పగలను. చూశారా, అది అక్కడ ఉండునని ఆయన పలికినప్పుడు అది అచ్చట ఉండెను. ఆయననే దానిని పలకనీయండి. చూడండి, ఖచ్చితంగా అట్లే జరుగును. చూడండి, ఆ తూర్పు ఇక్కడ ఆ పశ్చిమము తిరిగి వచ్చి మరియు తూర్పును కలుసుకొనెను. ఇసుకను తీసుకుని మరియు ఈగలు కలుగునుగాక మరియు భూమి మీద అటువంటివి కలుగునుగాక అని పలికినది మోషే అయి ఉండెను. అయితే ఈ అంత్య దినములలో ఆయన దేనిని తీసుకొనడు. చూడండి, కేవలం మాట మాత్రమే. అది కలుగునుగాక మరియు అది కలిగెను. ఏదైతే చెప్పబడినదో దాని ప్రకారమే అది జరుగును. ఆ సంగతులలో కొన్నింటి గురించి ఈ రాత్రి నేను మీకు సాక్ష్యమివ్వగోరుచున్నాను. చూడండి, ఏమి జరిగినదో చూడండి. తద్వారా ఆయన ఇంకనూ దేవుడయ్యున్నాడని మీరు చూచెదరు. ఆయన మాటలు అసలు, నేను చేయు క్రియలు మీరును చేయుదురు, మరియు వాటికంటే మరి గొప్పవియు చేయుదురు. నేనొక చేపను చేయుటకు ఒక చేపను తీసుకున్నాను, మీరైతే ఒక చేపను కలిగి ఉండనవసరమే లేదు. చూశారా, ఆయన ఇంకనూ దేవుడైయున్నాడు, ఇంకనూ అదే కుమారుడైయున్నాడు. ఒక చేపల నుండి మరొక చేపను కలగజేసిన అదే దేవుని కుమారుడు. ఈనాడు ఆయన అదే దేవుని కుమారుడైయున్నాడు. నేను చేయు ఈ క్రియలను మీరునూ చేయుదురు, వాటికంటే మరి గొప్పవియు చేయుదురు. అది గణపరచబడును. వాటికంటే మరి గొప్పవియు మీరు చేయుదురు, మరియు ప్రజలు దానిని చూడటానికి నిరాకరించుచున్నారు. ఆహ్, మరి గొప్ప క్రియలు! ఒక తప్పుడు వెలుగు. మీకు తెలుసా, నేనిప్పుడే ఒక దానిని గురించి ఆలోచించుచున్నాను. ఇంగ్లాండు దేశం గురించి నేను ఎక్కువగా ప్రస్తావించుచుంటిని, అయితే నేనొక తప్పుడు వెలుగు గురించి ఆలోచించుచున్నాను. ఈ మధ్యనే ఆ ఇంగ్లాండులో జరిగినటువంటి ఆ అతిపెద్ద దోపిడీని మీరందరూ గుర్తించుకుని ఉంటారు. అది ఒక $70 మిలియన్ దోపిడీ అయి ఉన్నది. దానితో పోల్చగలిగినటువంటిది ప్రపంచంలో ఏదైనా ఉన్నదని నేను అనుకోవడం లేదు. అది ఈ మధ్యనే జరిగిన $70 మిలియన్ అతిపెద్ద దోపిడీ అయి ఉన్నది. కనీసం స్కాట్లాండ్ నేర పరిశోధన విభాగం కూడా దానిని కనిపెట్టలేకపోయేది. వారు దానిని ఎట్లు చేసిరో మీకు తెలుసా? ఒక తప్పుడు వెలుగు ద్వారా చేసిరి. అది ఒక ఎర్రని లైటు వలె కనిపించి మరియు వారిని ఆపునట్లు ఆ రైలు పట్టాల మీద హెచ్చరికగా వారు ఒక లైటును పెట్టిరి. మరియు సరిగ్గా అక్కడ ఆ సరైన స్థలములో ఆ దోపిడీ జరిగినది. దేశములు ఎన్నడూ ఎరుగనటువంటి ఆ అతి గొప్ప దోపిడీని ఒక మోసపు వెలుగు కలగజేసినది. అది దేశములను సైతం దోచుకున్నది. బలవంతంగా నిలిపివేసి చేసిన ఆ అతిపెద్ద దోపిడీ అదొక మోసపు వెలుగు ద్వారా చేయబడినది. మరియు దేవుని యొక్క సంఘములో జరిగిన అతిపెద్ద దోపిడీ ఏదనగా వారి సంఘశాఖ యొక్క ఒక అబద్ధపు వెలుగు అనగా ఒక మోసపు వెలుగు వలనై ఉన్నది. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి నుండి వారిని దోచుకున్నది. అది సరిగ్గా సంఘము నుండి జీవపు నాడినే దోచుకున్నది. వారు వాక్యమునకు బదులుగా ఒక సిద్ధాంతమును అంగీకరించినప్పుడు అది వారిని వాక్యము నుండి దోచుకున్నది. అది వారిని దోచుకున్నది. ఓ, వారు వాక్యమును కలిగి ఉన్నారని చెప్పుకుంటారు. ప్రతి కాలమునకు వాక్యము దానంతటదే జీవించును. అది దానికదే తెలియజేసుకును. అక్కడ యేసు దినములలో కూడా వారు వాక్యమును కలిగిన్నారని చెప్పుకునేది. అయితే అది ఇట్లు చెప్పుచున్నది. వారొక గొప్ప వెలుగును చూసిరి, మరియు వారు దానిని త్రోసివేసిరి. వారు దానిని చూశారు, కానీ దానిని త్రోసివేశారు. ఓ, అబద్ధపు వెలుగు! అవును, అది సంగమునకు ఎన్నడూ జరగనటువంటి అతిపెద్ద దోపిడీని కలగజేసినది. సహోదరా, సహోదరుడా, చల్లబడిన సంఘ సిద్ధాంతములు నిర్ధారించబడిన ఒక వాక్యపు విత్తనమును పరిపక్వతలోనికి తీసుకురావు. బైబిలు ఇట్లు చెప్పెను. యేసు ఇట్లన్నాడు, దేవుని వాక్యము విత్తువాడు విత్తిన ఒక విత్తనమును పోలి ఉన్నది. చూశారా, మరియు చల్లబారిన సిద్ధాంతములు ఆ వాక్యమును పరిపక్వతలోనికి తీసుకురావు. లేదు, లేదు, వాస్తవానికి చల్లని మంచు తుఫాను దినములు గోధుమను పరిపక్వతలోనికి తీసుకురావు. లేదు, అందుకు వెచ్చని సూర్యకాంతి అవసరమై ఉన్నది. ఎందుకనగా దేవుని యొక్క పలకబడిన మాటయే అటువంటి కార్యమును చేయును. మరియు ఈనాడు యేసుక్రీస్తు జీవించుచున్నాడని దేవుని యొక్క పరిశుద్ధులకు చూపించుటకు దేవుని యొక్క పలకబడిన మాట అవసరమై ఉన్నది. ఆయన సరిగ్గా నిన్న ఉన్నట్లుగానే నేడునూ ఉన్నాడు. మత సిద్ధాంతములు మరియు సంఘశాఖలు దానిని ఎన్నడూ చేయవు. అవి చల్లబడి మరియు విభేదించినవి, మరియు ఆ విత్తనము భూమి లోపలే కుళ్ళిపోవును. ఆ పరిస్థితుల్లో అది ఎదగలేదు. ఆ కారణము చేతనే ఈనాడు మనము చేయునది మనము కలియున్నాము. గొప్ప ఉజ్జీవకర్త అయిన మన ప్రశస్త సహోదరుడైన బిల్లీ గ్రహం వలె అది ఉన్నది. దేవుడు ఆ వ్యక్తిని వాడుకొనుచున్నాడని నేను అనుకునుచున్నాను. అయితే అతడు ఏమి చేయునో చూడండి. అక్కడ ఆ బాప్టిస్టులు మరియు ప్రెసిపిటేరియన్ మధ్యలోనికి వెళ్తాడు. నీవు ఏమి చేస్తావు? సంఘములో చేరే ఒక గుంపును పొందుకుంటావు. వారు అధిక సంఘశాఖలు కలిగి ఉన్నందుకు లేదా ఇతర ప్రొటెస్టెంట్ల కంటే వారి సంఘశాఖయే ఎక్కువ అభివృద్ధి పొందుచున్నందుకు అక్కడ ఆ దక్షిణాది బాప్టిస్టులు ఎలా గొప్పలు చెప్పుకుంటున్నారో చూశారా? పోయిన సంవత్సరం దాదాపు వారందరినీ కేథలిక్కులు తీసుకొనిరి. దానిని మీరు వార్తాపత్రికలో చూశారా? నిశ్చయంగా వారట్లు చేసిరి. బాధపడవద్దు, అది వారందరినీ తీసుకునబోచున్నది. ఎందుకనగా అది బాప్టిస్టులను మరియు అందరినీ పోగు చేయుచున్నది, మరియు వారందరూ ఒకటే, కాని దానిని ఎరుగకయున్నారు. ఆ సంఘ సమైక్య, సంఘముల యొక్క సమైక్య వారందరినీ సరిగ్గా అదే కార్యములోనికి తీసుకువచ్చుచున్నది. సంఘశాఖ, ఎందువలన మీరు ఇక్కడ లేదా అక్కడ ఉండగోరుచున్నారు? మీరు దీనిని త్రోసివేయుచున్నంత కాలము అది ఏమి వ్యత్యాసమును కలిగించును? మీరు సరిగ్గా ఒకే చోట ఉన్నట్లే ఒకే విధమైన సంఘశాఖ ట్యాగులను మీరు వాడటం లేదా? ఒకటి ఆ మృగము మరియు ఇంకొకటి ఆ ముద్ర, కావున సరిగ్గా మీరు అచ్చటే ఉన్నారు. కాబట్టి అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. మరి అక్కడికే అతడు వెళ్ళియున్నాడు. అతడు తన ఆమోద ముద్రను వేశాడు, మరియు అక్కడ మీరు దానిని తీసుకుంటారు. మరియు అక్కడ ఆమె అందరినీ నేరుగా వైట్ హౌస్ మరియు వాషింగ్టన్ డిసి మరియు సంఘముల సమైక్యలోనికి నడిపించుచున్నది, మరియు అందులోనికి మీరు వెళ్తారు. వారు ఏమి చేయుదరని బైబిల్ గ్రంథం చెప్పెనో సరిగ్గా అట్లే ఆ సంఘ కాపరులు వారిని తీసుకుని వెళ్ళిరి. ఆ గడియారము అంత వేగముగా వెళ్లకూడదని కోరుచున్నాను. ఇప్పుడు మనమిప్పుడు ఎక్కడ ఉన్నామో కొద్దిగా ఆలోచించండి. ఈ దినము యొక్క వాగ్దానములు మరలా త్రోసివేయబడుటను చూడండి. ఈ అంత్య దినములలో సంఘములు ఎట్లు చేసినో చూడండి. సంఘశాఖ యొక్క అబద్ధపు వెలుగు, అబద్ధపు వెలుగులో జీవించుచున్న కారణము చేతనే అది పరిపక్వత చెందదు. ఆ కారణము చేతనే ఈ వాక్యము మీరు అద్భుతములను చూడలేకున్నారు. ఈ మధ్యనే ఒక బోధకుడు నన్ను ఇంటర్వ్యూ చేశాడు. మరియు అతడిట్లన్నాడు, మిస్టర్ బెన్హామ్, అతడిట్లడిగాడు, నీవెట్లు బాప్తిస్మమిచ్చదవు? ఈ సంఘము నుండి బయటకు వెళ్లిన ఒక ఫలానా అమ్మాయి, మరి ఆమె ఆత్మీయంగా పడిపోయి మరియు ఒక కేథలిక్ అబ్బాయిని వివాహమాడినది మరియు కేథలిక్ సంఘమునకు వెళ్లినది మరియు అతడు ఆమెను సంఘమునకు తీసుకుని వెళ్లబోచున్నాడు. నేనిట్లన్నాను, నేను ఆమెకు క్రైస్తవ బాప్తిస్మమును ఇచ్చాను, బిషప్ తెలుసుకుని గోర్చున్నాడు అని అతడన్నాడు. సరే, అదే విషయం అని నేనన్నాను. దీని విషయంలో నీవు ఒట్టు పెడతావా అని అతడన్నాడు. అసలు నేను ఒట్టు పెట్టను అని నేను చెప్పాను. మరియు అతడన్నాడు, అవును. నేనన్నాను, దాని విషయమై అతడు నా మాట అంగీకరించకపోయినా మంచిది, పర్వాలేదు. ఎందుకనగా నేను ఒట్టు పెట్టను, బైబిల్ గ్రంథం ఇలాగూ చెప్పుచున్నది, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనమయ్యున్నది, భూమి ఆయన పాదపీఠమయ్యున్నది. మీ మాట అవునంటే అవునుగాను మరియు కాదు అంటే కాదన్నట్లు ఉండవలను. కాబట్టి నేనిట్లన్నాను, దాని విషయములో అతడు నా మాటను నమ్మవలెను. అతడన్నాడు, మంచిది, నీవు క్రైస్తవ బాప్తిస్మము అని చెప్పావు గదా, ముంచడంలో నీ భావమేమిటి? నేనిట్లు చెప్పాను, క్రైస్తవ బాప్తిస్మమును ఇచ్చే విధానము అదొక్కటే అయి ఉన్నది. ఇంకా నేనిట్లన్నాను, నేను ఆమెకు ఓహియో నదిలో బాప్తిస్మం ఇచ్చాను. యేసుక్రీస్తు నామములో ఆమెను నీళ్ల క్రిందకు తీసుకుని వెళ్లి మరియు ఆమెను పైకి తీసుకుని వచ్చాను. ఒకే ఒక క్రైస్తవ బాప్తిస్మమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను ఆమెకు బాప్తిస్మం ఇచ్చాను. అవునండి అని అతడన్నాడు. అతడు ఆ విధంగా దాన్ని కిందకు పెట్టెను. మరియు అతడిట్లన్నాడు, వింతగా ఉంది. ఇంకా ఇట్లన్నాడు, మీకు తెలుసా, కేథలిక్ సంఘం కూడా ఆ విధంగానే బాప్తిస్మం ఇచ్చేది. ఎప్పుడు అని నేనన్నాను. మరియు అతడు చెప్పెను. ఇంకా సంభాషించుచుండెను మరియు ఆ వివాదం కొద్దిసేపటి వరకు కొనసాగాను. మరియు అతడిట్లన్నాడు, మంచిది, మేము అసలైన కేథలిక్కులము. సరిగ్గా అక్కడ ఆ పుస్తకములు మరియు దాని గూర్చిన చరిత్ర అక్కడ ఉండుటను ఎరిగి ఉండి నేనిట్లన్నాను, అది నిజమే. కాని నేనన్నాను, మరి ఈనాడు దానిని మీరెందుకు చేయరు? అతడిట్లన్నాడు, పాపములను క్షమించుటకు మాకు అధికారము కలదు. ఇంకా ఇట్లన్నాడు, మీరు ఎవరి పాపములు క్షమించురు అవి వారికి క్షమించబడును, మరియు ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురు అవి నిలిచియుండును అని యేసు తన శిష్యులతో చెప్పలేదా? అవునండి, ఆయన చెప్పెను అని నేనన్నాను. అతడిట్లన్నాడు, అలాగైతే అది సంఘమునకు అధికారం ఇవ్వదా? పేతురు సంగమునకు పెద్దయ్యున్నాడు. పేతురు దానిని చేసిన విధానములోనే సంగము పాపములను క్షమించినచో సరి అని నేనన్నాను. ఇంకా నేనన్నాను, ఇప్పుడు అలాగైతే రక్షించబడ్డకు మేమేమి చేయవలను అని వారు అడిగినప్పుడు అతడిట్లు చెప్పెను, మీరంతా పశ్చాత్తాపపడి మరియు మీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. నేనన్నాను, మీరు ఆ ప్రకారమే చేయండి, అప్పుడు నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఓ, నీవు బైబిల్ ద్వారా వాదించగోరుచున్నావా అని అతడన్నాడు. అది వాక్యమైనది అని నేనన్నాను. దేవుడు తన సంఘములో ఉన్నాడు అని అతడన్నాడు. అందుకు నేనిట్లన్నాను, దేవుడు తన వాక్యములో ఉన్నాడు. ప్రతి మనిషిని మాట అబద్ధమే, ఆయన మాత్రమే సత్యము. చూశారా? కావున అతడు చూడడానికి ఏ మార్గమూ లేదు. అయితే అక్కడ ఆ విధంగా వారు నేరుగా అంధకారములోనే కొనసాగెదరు మరియు వేల కొలదిగా ప్రొటెస్టెంట్లు అందులోనికి పడిపోచున్నారు. ఇదిగో ఇక్కడ వారు వారి సిద్ధాంతములను మరియు అట్టి కార్యములను అనుసరించుచు నేరుగా వాటిలోకి కొనసాగుచున్నారు. అయితే వాక్యము నేరుగా వచ్చి దానిని రుజువు చేయుచున్నది. నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగానున్న యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు. ఆ సిద్ధాంతపు అబద్ధపు వెలుగులో వారు నేరుగా అంధకారములోనికి కదిలిపోచున్నారు. సరిగ్గా వారు నోవాహు కాలములో చేసినట్లే, వారు అన్ని కాలములలో చేసినట్లే, వారు మరలా దానిని ఈనాడు చేయుచు నేరుగా అంధకారములోనికి పోచున్నారు. ఎందువలన? ఆ మత సిద్ధాంతము వారికి గుడ్డితనము కలగజేసినది గనుక వారు ఆ వెలుగును త్రోసివేస్తారు. ఓ, మనమిప్పుడు ఎటువంటి ఒక అంధకార గడియలో ఉన్నాము గదా. ఆహా, అవును, వారు క్రీస్తు యొక్క నిజమైన నిత్యత్వపు వెలుగును త్రోసివేశారు మరియు దానిని చేసినది అదే అయ్యున్నది. చల్లబారిన సంఘశాఖలు ఎన్నటికీ దేవుని యొక్క వాక్యమునకు జీవమును తీసుకురాలేవు. ఎందుకనగా అది వారి సంఘశాఖకు జీవమును తీసుకుని వచ్చెను. సరిగ్గా మనమిప్పుడు ఎక్కువగా వేషధారులైన క్రైస్తవులనే కలిగి ఉన్నాము. ఇటు చూడండి, ఒక క్రైస్తవుడు గనక నేను ఈ బోధకుణ్ణి ఇది అడిగాను, ఒకవేళ ఆదిలో పెంతుకోస్తు వద్ద ఉన్నట్లు ఆ కేథలిక్ సంఘం ఉన్నట్లయితే నేను నీతో కూడా ఏకీభవిస్తాను, రోములోని నైసియా వద్ద ఉన్నట్లు కాదు. సంఘము ఎన్నడూ రోములోని నైసియా వద్ద ప్రారంభమవ్వలేదు, అది పెంతుకోస్తు వద్ద ప్రారంభమైనది. చూశారా? యెరూషలేము వద్దనే సంఘము ప్రారంభమైనది. అయితే నేను చెప్పినది ఇక్కడ పరిశుద్ధాత్మను పొందిన బానిసలయ్యున్న ఈ ప్రజల విషయంలో నేను ఒప్పుకుంటాను. వారి శక్తులను మరియు వారు చేయునట్టి కార్యములను, అనగా మృతులను లేపుట, అన్య భాషలలో మాట్లాడుట, దయ్యములను వెళ్లగొట్టుట, జరగబోవు సంగతులను ముందుగా చెప్పుట వంటివి వారి యజమానులు చూశారు. మరియు వారి మధ్యనున్న ప్రవక్తలు మరియు మొదలగు వారు ఆకులను తినుచు వారి చుట్టూ గొర్రె చర్మములను చుట్టుకొని బయటకు వచ్చి ఆ నైసియా సభ వద్దకు వచ్చిచుండిరి. మరియు వారు ఎంతో గొప్ప వ్యక్తులై ఉన్నారు. మరియు వారు అక్కడ నుండి బయటకు వచ్చి ఆ నైసియా సభ వద్దకు చేరుకొని ఆ వాక్యము నిమిత్తము నిలబడిరి. కాని ఆ పనికిమాలిన 15 దినములు బైబిల్ సిద్ధాంతమైన యేసుక్రీస్తు నామమునకు బదులు తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మను ఒక మత సిద్ధాంతముగా వారు అంగీకరించిరి. దాని ద్వారా ఆ ప్రొటెస్టెంట్ సంఘములన్నీ వచ్చి నేరుగా అదే కార్యములోనికి, ఈ ఇతర కార్యములన్నిటిలోనికి జన్మించినవి. అది పరిశుద్ధాత్మను గూర్చిన తప్పుడు అవగాహన అయి ఉన్నది. వారు ప్రభు సంస్కారమును తీసుకుని ద్రాక్షారసమును తాగి ఇట్లు భావించిరి, అదే దివ్య సత్ప్రసాదము, అనగా పరిశుద్ధాత్మ. యాజకుడు దానిని మీకు ఇచ్చును. ఇప్పుడు ఆ పెంతుకొస్తు దినము వచ్చినప్పుడు కాలరు సర్దుకుంటూ ఒక యాజకుడు వచ్చి, నీ నాలుకను చాపి మరియు పరిశుద్ధ రొట్టెను స్వీకరించుము అని చెప్పినట్టు బైబిల్ గ్రంథములో లేదు. లేదు, అది ఇట్లు చెప్పలేదు. ప్రజలందరూ ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చి, మరియు నాకు కుడిచేతి సహవాసమును ఈడి, మెథడిస్టులు మరియు బాప్టిస్టులైన మీరు ఎక్కడ నుండైనా ఉత్తరము తెచ్చుకొనుడి, నేను మీ పేరును నమోదు చేసేదను. ఆయన ఇట్లు చెప్పెను, వారంతా ఏక మనస్సు కలిగి ఒక చోట ఉండి ఉన్నారు. మరియు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చెను, మరియు అది వారు కూర్చున్న గది అంతయు నిండెను. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి, మరియు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరియు అక్కడ ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత మరియతో సహా ఆ మిగతా వారందరూ మద్యముతో మత్తిలిన వారి వలె వీధిలోనికి వెళ్లిరి. అంతేకాదు, వారిని చూచి ప్రజలు నవ్వుచు మరియు ఇట్లనిరి, ఈ ప్రజలు కొత్త మద్యంతో నిండియున్నారు. వారి సంగతేమిటి? మత సిద్ధాంతం వలన వారు గ్రుడ్డివారైనారు. పేతురు అనబడే ఆ చిన్న అల్పుడైన బోధకుడు అక్కడ నిలబడి, మరియు అతడిట్లు చెప్పెను, యూదయ మనుషులారా మరియు ఇక్కడ నివసించు యెరూషలేము మనుషులారా, యూదయలో కాపురమున్న జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు ఆలకించుడి. వీరు మత్తులు కారు, అయితే అదేమై ఉండునని లేఖనము చెప్పెనో దానిని మీకు చెప్పనీయుడి. ఇది వెలుగైయున్నది, ఇది వాక్యము ప్రత్యక్షపరచబడుటే అయ్యున్నది. ఆమేన్. ఈనాడు అదే కార్యము జరుగుచున్నది, మరియు వారు అప్పుడు చేసినట్లే చేయుచున్నారు. తమ తలలు ఆడించుచు మరియు వెళ్లిపోచున్నారు. ఆయన ఇట్లు చెప్పెను, వారిని వదిలివేయండి, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినేడలా వారిరువురును గుంటలో పడుదురు. ఓ నిత్య జీవమైన క్రీస్తు మాత్రమే ఆ జీవవాక్యమును శరీరమగునట్లు చేసి నిరూపణలోనికి తీసుకువచ్చును. ఓ ఏమినా భాగ్యము! వాక్యము అవసరమైనది. దేవుని యొక్క వాక్యము పనిచేయునట్లు చేయుటకు ఆ పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. యేసు ఇట్లు చెప్పినప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్లి మరియు సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 16, అది ఆయన యొక్క చివరి ఆజ్ఞ. సర్వలోకమునకు, సర్వలోకమునకు, అది ఇంకనూ అచ్చటికి రాలేదు. చూడండి, సర్వలోకమునకు మరియు సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. విశ్వసించువాడు సర్వలోకములో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, మరియు నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు బోధకునితో కరచాలము చేయుదురా? కాదు. వారు మంచి సంఘ సభ్యులుగా ఉంటారా? కాదు. నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకొందురు, లేదా మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఓ మై, ఎంత దూరము సర్వసృష్టికి, ఎంతమందికి సర్వలోకమునకు, మరలా ఆయన వచ్చు వరకు. ఈ సూచక క్రియలు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు అతడు కూడా చేయును, వాటికంటే మరి గొప్పవియూ అతడు చేయును. ఓ, నేను చెప్పగలిగే దానికన్నా అధికంగా ఉన్న దాని నుండి మనమెట్లు దూరంగా వెళ్లగలము? వారు ఉన్నదానికంటేను ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ అంధకారములో ఉన్నాము. ఇప్పుడిక్కడ కేవలం ఇంకా కొన్ని వచనములు ఉన్నవి. పిదప, వీలైనంత త్వరగా నేను ముగించగోరుచున్నాను. వారున్నదానికంటేను మనము ఎక్కువ అంధకారములో ఉన్నాము. నేను దాదాపు 1.5 గంటల నుండి మీకు అలసట కలిగించాలని నాకు తెలియను. అయితే చూడండి, అక్కడ ఇంకా ఈ టేపు కొనసాగుచూనే ఉన్నది. చూశారా, చూశారా, వారు మనకంటే ఎక్కువ అంధకారములో ఉన్నారు. ఆ ప్రకటన నేను చేశాను. ఎందువలన? ఈ అబద్ధపు వెలుగులో ఉన్న సంఘములు ఎంతో మోసకరమై ఉన్నవి. అవి సత్యము వలె కనిపించుచున్నవి. ఇప్పుడు యేసు చెప్పలేదా? మత్తయి సువార్త 24 మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24 యేసు ఇట్లు చెప్పెను, అంత్య దినములలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచేంతగా ఆ రెండు ఆత్మలు చాలా దగ్గరగా ఉంటాయి. అంత్య దినములలో ఒక ఏర్పరచబడిన గుంపు సంఘముగా తయారగుటకు బయటకు వచ్చెదరు, మరియు ఈ సంఘ సంస్థలు వారు వారి యొక్క సత్యమని పిలుచుకునే దానితో పెంతుకోస్తు వారితో సహా ఆ ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చునంతగా అది ఆ అసలైన దాని వలె చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీరొక పెంతుకోస్తును తీసుకుని మరియు ఏదో ఒక మెథడిస్టు లేదా బాప్టిస్టు సిద్ధాంతముతో అతడిని మోసం చేయలేరని మీరెరుగుదురు. మీరు అతడికి దానిని చెప్పాలనుకోరు, అతడికి అంతకన్నా బాగా తెలియను. లేదా మీరొక లూథరన్ సిద్ధాంతముతో ఒక బాప్టిస్టును మోసం చేయలేరు. చూశారా? మరియు ఆ ప్రకారమే ఇప్పుడు ఈ వాక్యములోనున్న వర్తమానమును తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే పెంతుకోస్తు యొక్క ఒక తప్పుడు సిద్ధాంతముతో మరియు అటువంటి వాటితో మరియు ఆ మత సంస్థలో వారు ఆ వెనుక కలిగిన ఆ సిద్ధాంతములతో మోసం చేయలేరు. లేదండి, నిజంగా మీరు వారిని ఎన్నడూ మోసం చేయలేరు. ఎందుకనగా ఏర్పరచబడిన వారు మోసపరచబడరు. అదేమిటి? అదేమైనది? మోసపుచ్చుటే అయి ఉన్నది. ఈ అబద్ధపు వెలుగులు అవి ఏమి చేచున్నవి? అవి వాటి యొక్క అబద్ధపు వెలుగు చేత సంఘమును ఆ సంఘ సమైక్య వద్దకు నడిపించుచున్నవి. ఎప్పుడైతే అది మరియు రోమ్ కలుసుకుంటాయో అప్పుడది చివరి వధ అవుతుంది. వారు ఆ మృగం యొక్క ప్రతిభను రూపించినప్పుడు అది చివరి వధ అవుతుంది. మరియు మీరిప్పుడు కలిగి ఉన్న ఈ అబద్ధపు వెలుగులు ఏమి చేయుచున్నవో గమనించండి. అది ప్రజలను నడిపించుచున్నది. అది ఒక మేక అయి ఉన్నది. ఒక మేక ఎప్పుడు గొర్రెలను వధకు నడిపిస్తుంది. దానిని మీరు వధశాలలో చూసి ఉన్నారు. ఆ మేక నేరుగా అక్కడి వరకు పరిగెత్తుకుంటూ వెళ్లి మరియు ఆ గొర్రెను నడిపిస్తుంది. పిదప అది బయటకు దూకి మరియు ఆ గొర్రెను లోపలికి పోవునట్టు చేస్తుంది. అది చేయునది అదే అయ్యున్నది. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే చేయును. గొర్రెపిల్లయైన యేసును వధకు నడిపించినది మేకలే అయ్యున్నవి. అవి రోమన్ మేకలు. అది వాస్తవం. ఈనాడు అమాయకమైన గొర్రెలను వధశాలకు నడిపించుచున్నది ఆ సంఘశాఖ మేకలే అయ్యున్నవి. స్వయంగా వారిని వారి పేర్లను ఆ పుస్తకములలో నమోదు చేయుదురు. ఇక వారి పని అయిపోయినది. అదియే ఆ మృగము యొక్క ముద్ర. ప్రభు పేరిట నేను చెప్పుచున్నాను. చాలా కాలంగా దానిని బిగబట్టాను. అది సత్యము. అది ఖచ్చితమై ఉన్నది. మృగము అంటే ఏమిటి? అది మొట్టమొదటి మతశాఖ అయిన రోమన్ పీఠాధిపత్యమై ఉన్నది. దాని యొక్క ముద్ర ఏమిటి? ఖచ్చితంగా అది అదే కార్యమై ఉన్నది. అది మునుపు ఉండినట్లే సరిగ్గా అదే కార్యమై ఉన్నది. ఆ వధ ఆ అబద్ధపు వెలుగునొద్దకై ఉన్నది. అయితే ప్రస్తుతపు అంధకారములో కూడా మనమింకను దేవుని యొక్క వెలుగు ప్రకాశించుటను చూసి ఉన్నాము. దానికై మనము ఎంత కృతజ్ఞులమైన్నాము గదా. జాగ్రత్తగా వినండి. మనము వెలుగును అనగా ఈ దినములకై ఆయన వాగ్దానము చేసిన ఆయన వాక్యము రుజువు చేయబడి మరియు నిర్ధారించబడుటను మనం చూశాము. అది సత్యమై ఉన్నది. ఈ గడి యొక్క వెలుగై ఉన్నది. ఓ మై, నేనెంతగానో ఆనందించుచున్నాను. ఎటువంటి తప్పిదము లేదు, ఏమీయూ లేదు. ఈ మధ్యనే అతడు ఫ్లోరిడాలో ఉన్నాడని ఒక సేవకుడు చెప్పుచుండెను. మరియు అతడు ఒక కారును కలిగి ఉండెను. అది షెవర్లెట్ కారు అని నేను అనుకుంటున్నాను. మరియు అది పనిచేయడం ఆగిపోయినది. దానిని అతడు బాగు చేయలేకపోయాను. మరియు అతడు మోటారు షెడ్కి వెళ్ళాను. ఒక చిన్న మెకానిక్ దానిని క్రింద మీద మరియు చుట్టూ పరిశీలించెను. కాని అతడు దానిని బాగు చేయలేకపోయాను. మరియు అతడు దీనిని ప్రయత్నించాను. మరి అది పనిచేయలేదు. మరియు అతడు మరొక విధంగా ప్రయత్నించాను. అయినా అది పనిచేయలేదు. అతడు ఒక జనరేటర్ను పెట్టాడు. మరియు ఆ ప్లగ్లు ఆ పాయింట్లను అమర్చాడు. అయినను అతడు దానిని బాగు చేయలేకపోయాను. అతడు దానిని అసలు బాగు చేయలేకపోయాడు. చివరిగా చక్కని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. అతడిట్లన్నాడు, నేను నీకొక సలహా ఇవ్వనా? సరేనండి అని చెప్పడానికి తగినంత బుద్ధిని ఆ చిన్న మెకానిక్ కలిగి ఉన్నాడు. అతడిట్లన్నాడు, నీవు దీనిని తీసుకో మరియు దీనిని జత చేయుము. మరియు ఇంకా అతడి చెప్పాడు, ఆ రెండింటినీ ఒకసారి కలిపి దాన్ని ప్రయత్నించుము. మరియు అతడు దీనిని తీసుకుని దానితో కలిపి మరియు దానిని జతపరచగా మరది బాగైనది. ఆ చిన్న మెకానిక్ వెనకకు తిరిగి, మరియు మీరెవరో చెప్పండి అని అడిగాడు. అతడొక ఇంజనీరు, జనరల్ మోటార్స్ కంపెనీ ప్రధాన ఇంజనీర్ అయ్యుండెను. దానిని తయారు చేసినది అతడే, దానిని రూపొందించినది అతడే. మరియు ఈనాడు మనము మెథడిస్టు బాప్టిస్టు మరియు ప్రెసిపిటేరియన్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే తన వాక్యమునకు రూపకర్త అయి భూమ్యాకాశములను సృష్టించి మరియు తన సంఘమును రూపించిన ఆ వ్యక్తి, ఆ ప్రధాన మెకానిక్ ఇక్కడ ఉన్నాడు. ఆ ఎత్తబడుట కొరకు ఏది అవసరమో ఆయనకు ఎక్కువ తెలుసా, లేదా ఆ మెథడిస్టు లేదా బాప్టిస్టు సంగమనకు దాని గురించి ఎక్కువ తెలుసా? ఆయనే ఆ రూపకర్త అయి ఉన్నాడు. దానికి ఏమి అవసరమో ఆయనకు తెలియను. ఆయన తన పునరుద్ధాన శక్తితో చక్కగా అలంకరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన పునరుద్ధాన శక్తిలో ఈనాడు మన మధ్య నడుచుచున్నాడు. ఒక సంగమును ఎత్తబడే క్రమములో ఉంచుటకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు. దానిని రూపించినది ఆయనే. మరియు ఆ భాగములను ఇచ్చట బైబిల్ గ్రంథములో పొందుపరచెను. ఆమేన్. కేవలం దాని గుండా ఆ విద్యుత్తును ప్రవహించనియండి. ఇప్పుడు అది పనిచేయటను గమనించండి. ఈ దినపు ఆయన వాగ్దాన వాక్యము గుండా విశ్వాసమును ప్రవహించనియండి. అది ఎట్లు పనిచేయునో మీరు చూచెదరు. ఎందువలన? ఆయనే దానిని రూపించెను. ఆయన వాక్యము ద్వారా తన సంఘమును రూపించెను. ఆయన తయారు చేసేది దానితోనే అయ్యున్నది. మెథడిస్టు ద్వారానో లేదా బాప్టిస్టు ద్వారానో లేదా ప్రెసిపిటేరియను లేదా పెంతుకోస్తు సంఘశాఖ ద్వారానో కాదుగాని ఆయన వాక్యము ద్వారానే అయ్యున్నది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అవునండి, ఆ అబద్ధపు వెలుగుల నుండి తొలగిపోవుడి. ఈ చీకటి నడుమ ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ అంధకార సమయములో ఆ అబద్ధపు వెలుగుల నుండి బయటకు తొలగిపోండి. ఇప్పుడు ఇంకా దాదాపు 5 నిమిషాలు మిగిలినది. ఈ అంధకారము నుండి ఈ చిన్న పెండ్లి కుమార్తెను బయటకు తీసుకువచ్చేది ఎవరు? దాని గురించి ఎవరికి తెలుసు? ఆ ప్రధాన రూపకర్తకే తెలుసు. ఓ అవునండి, ఈ అబద్ధపు వెలుగు యొక్క గందరగోళమంతటి నుండి ఇక్కడ ఒకవైపు మెథడిస్టు యొక్క మోసపు వెలుగు, ఒకవైపు బాప్టిస్టు, మరొక వైపు ప్రెసిపిటేరియను, మరియు పెంతుకోస్తు ఒకవైపు, ఈ అబద్ధపు కాంతులన్నీ చుట్టూ ఉన్నవి. వారు పరిగెత్తి ఇక్కడున్న ఈ అబద్ధపు వెలుగులో ఇక్కడ వారి పేరును నమోదు చేసుకుంటారు. అక్కడ దేనినో కనుగొనుటకు వచ్చెదరు. మరియు దేని కొరకో ఇక్కడికి వచ్చెదరు. ఇక్కడికి వచ్చెదరు. నేను ఆ బోధకునితో చెప్పినట్లే అది ఉన్నది. మీరంతా ఆ అసలైన సంఘమయ్యండి. మరియు ఈ మనుషులు నైసియా వద్ద ఏర్పరచుకున్న ఆ సిద్ధాంతము వెంబడి మీరు వెళ్ళని ఎడల అటువంటప్పుడు ఆ ఆరంభములో వారు కలిగిన శక్తిని మీరెందుకు కలిగిలేరు? యేసు చెప్పినట్లు వారు చేసిన ఆ కార్యములను మీరెందువలన చేయలేకపోతున్నారు? ఓ, ఇప్పుడు మేము చాలా ఎక్కువ మంది ఉన్నాము, మనము వేరొక కాలములో జీవించుచున్నాము అని అతడు అన్నాడు. నేనిట్లన్నాను, కాని వాక్యము మారదు. ఈ సూచక క్రియలు అన్ని కాలముల వారిని వెంబడించును. భూమ్యాకాశములు గతించును గాని నా మాటలు గతించవు అని ఆయన చెప్పెను. అది అంతే. అందుకు ఆయన ఇట్లన్నాడు, సరే, నీ ఒక బైబిల్ గురించి మాట్లాడుచున్నావు. అవును, వాక్యము, అది క్రీస్తే అని నేనన్నాను. అది నిజము. మరి అక్కడే మీరున్నారు, చూశారా? మరియు ఈ అబద్ధపు కాంతిలో మెథడిస్టు వారు, బాప్టిస్టు వారు, ప్రెసిపిటేరియన్ వారు వారి యొక్క కాంతులను చూపించుచున్నారు. ఒక్కొక్కరు అన్ని వేళలా అంతకంతకు ఎదుగుచున్నారు. పాపం ఆ చిన్న పెండ్లి కుమార్తె. మరి ఆమె ఎక్కడున్నది? ఆమె కొంతకాలం ఇక్కడ ఈ పెంతుకోస్తు యొక్క ఏకత్వంలోనికి పరిగెత్తినది. ఆమె తన పేరును అక్కడ నమోదు చేసుకున్నది. మరియు వారేమి చేయుదురో అని కనుగొనజూచుటకు వెళ్లినది. వారక్కడికి వచ్చి, మరియు నీవు మాకు చెందవలసి ఉన్నది, నీవు మా సంగమునకు చెందనిచో నీవసలు పెండ్లి కుమార్తెలో లేనట్టే, నీవసలు ఏమీయూ కావు. అక్కడ ఆ అసెంబ్లీ వద్దకు వెళ్లి మరియు వారేమి కలిగి ఉన్నారు అని చూచుటకు వెళ్లినది. మరలా అదే విషయం బాప్టిస్టుల వద్దకు వెళ్లి వారేమి కలిగి ఉన్నారో చూసినది. ప్రెసిపిటేరియన్లను చూసినది. పాపం ఆ చిన్న దీనురాలికి ఏమి జరగనున్నది? హుషరా. అయితే ఆమె ముందుకు వచ్చుచున్నది. మీరు విచారించకండి, ఆమె అక్కడ ఉండబోచున్నది. కొన్ని సంవత్సరముల క్రితం ఇక్కడ ఒక వ్యక్తి ఇట్లు చెప్పాను. అతడు న్యూ మెక్సికోలో ఉండి ఉన్నాడు. అక్కడ క్యారెల్స్ బ్యాడ్ క్యాబిన్స్ కు సమీపమున నేను ఒక కూటమును పెట్టి ఉన్నాను. వాటి గూర్చి మీరు విని ఉన్నారు. మరియు వారు ఒక వ్యక్తిని మరియు అతని భార్యను మరియు కొంతమంది పిల్లలను తీసుకుని ఆ ఎలివేటర్ లో అట్టడుగు భాగం వరకు వెళ్లిరి. మరియు వారక్కడికి వెళ్లినప్పుడు వారు ఆ దీపములన్నింటినీ ఆపుచేశారు. మరియు వారు ఆ దీపములన్నింటినీ ఆపుచేసినప్పుడు అది కటిక చీకటిగా మారినది. ఇక్కడున్న ఈ ఉద్యానవరములలో వారు ఆ విధంగా చేయుటను నేను చూశాను. మరియు ఒకసారి కొలరాడలో నేను మరియు నా భార్య అచ్చట ఉండి ఉన్నాము. మరియు వారు ఆ దీపములను ఆపివేసిరి. మాయే, మీరు మీ చెయ్యిని ఇలా పెట్టినా కూడా మీకేమీ కనిపించదు. మరియు అక్కడొక చిన్న అమ్మాయి నిలబడి ఉన్నది. మరియు ఆమె అరవడం మొదలుపెట్టినది. ఓ అని కేకలు వేసినది. ఆమెకు చచ్చేంత భయం వేసింది. అది చాలా చీకటిగా ఉన్నది. ఆ చిన్న పాప అంతటా తడుములాడుతూ మరియు తన తల్లిదండ్రుల కొరకు అరుచుచు మరియు కేకలు వేయసాగినది. ఆమె దానిని తట్టుకోలేకపోయినది. అది అంత చీకటిగా ఉంది. అటువంటి చీకటిని ఆమె ఎన్నడూ చూడలేదు. మరియు ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. అది వాస్తవం. మీరు ఎక్కడికి వెళ్లవలనో తెలియనంత చీకటిగా ఉన్నది. మీరు మెథడిస్టుకు వెళ్లినా, బాప్టిస్టుకు వెళ్లినా, ప్రెసిపిటేరియన్ వద్దకు వెళ్లినా అదంతా ఒకే విధంగా ఉన్నది. చూడండి, పురుగులతో నిండిన ఆ పాత కుళ్లిపోయిన మన్నాను తినుచున్నారు. చూడండి, అదే కార్యము. ఏదో ఒక సిద్ధాంతము, వచ్చి దీనిలోకి చేరండి మరియు దానిలోకి చేరండి అనే ఆ పాత సిద్ధాంతము మరియు అటువంటివి. మీరు దానిలో క్రీస్తును చూడలేరు. చూశారా? ఓ, మీరు స్వనీతి పరులను చూచెదరు. నేను అలా అంటాను. ఇప్పుడు ఆ సంఘ శాఖలలో చాలా మంది మంచి ప్రజలే. నేను ఆ ప్రజలను కాదు గాని ఆ సిద్ధాంతమును గురించి చెప్పుచున్నాను. అయితే మీరు చూడండి, వారు తినుచున్నది అదే అయ్యున్నది. దాన్ని గూర్చి వారికి చెప్పండి. మరియు ఇక్కడేమో తాజా ఆహారం ఉన్నది. మరియు అక్కడ నిలబడి ఉన్న ఆ చిన్న అమ్మాయి ఆమె గొంతెత్తి అరుచుచున్నది. పిచ్చిదాని వలె మారేటట్లు అయినది. ఈ చిన్న పెండ్లి కుమార్తె వలనే అయినది. అయితే ఏమి జరిగినదో మీకు తెలుసా? ఆమె చిన్న సహోదరుడు ఇట్లు కేకలు వేశాడు, చెల్లి భయపడకుము. ఎందుకనగా అతడు సరిగ్గా ఆ ఇంజనీరు ప్రక్కనే నిలబడి ఉన్నాడు. కావున అతడి అన్నాడు, వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. చిన్న చెల్లి, భయపడవద్దు, వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఈ వాక్యమును జీవింపజేయగలడు. ఆయన ఎట్లు వచ్చునో మనకు తెలియదు. ఆయన ఎట్లు ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. దాని గూర్చి నాకేమీ తెలియదు. కాని ఆయన ఇక్కడ ఉన్నాడు, మరియు ఆయన వెలుగులను ప్రసరింపజేయగలడు. దాని నుండి మనము ఎలా బయటకు వెళ్లగలమో నాకు తెలియదు. అయితే ఆయన ఇక్కడ ఉన్నాడు, మరియు ఆ వెలుగులను ప్రసరింపజేయగలవాడు ఆయనే. అవునండి, ఆయన మాత్రమే చేయగలడు. ఆయన వెలుగయున్నాడు. ఆయన కేవలం తనను తాను తెలియజేసుకున్నట ద్వారా ఆ వెలుగును ప్రసరింపజేస్తాడు. అది ఖచ్చితంగా సరియే. క్రీస్తు ద్వారానే ఆయన యొక్క వెలుగులు ప్రసరింపజేయబడును. అప్పుడు చీకటి అంతయు చెదరగొట్టబడుతుంది. ఆయన వేరు చేస్తాడు. ఆయన తన చిన్న పెండ్లి కుమార్తెను బయటకు లాగుచున్నాడు. నా నామము నిమిత్తం అన్యజనుల నుండి నా పేరు పెట్టబడిన ప్రజలను నేను తీసుకొందును. ఆయన పేరు ఏమిటి? సరే, మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెసిబిటేరియన్, లూథరన్ కాదు, అది యేసుక్రీస్తు. అది నిజము. ఆయన వెలుగయున్నాడు. ఆ సత్యము, ఆ వెలుగు, మరియు ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. మరియు ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆయన చీకటిని చెదరగొట్టును. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము వెలుగయున్నది. అది సరియే. ఎందుకనగా వెలుగు కలుగునుగాక అని ఆయన పలికెను. ఆ మాటయే వెలుగుగా మారెను. ఆయన దీనిని పలికినప్పుడు ప్రతిసారి అది ఆ కాలము యొక్క వెలుగవుతుంది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒక అబద్ధపు వెలుగులో కాదు. అయితే ప్రజలు ఒక అబద్ధపు వెలుగులో జీవించుచున్నారు. కాని ఆయన మాత్రం ఆ నిరూపించబడిన వాక్యమై ఉన్నాడు. చీకటి గడియలో ఖచ్చితంగా ఆయనే ఆ వెలుగయున్నాడు. అవునండి, ఈ అబద్ధపు వెలుగులు మరియు ఈ సంగతులన్నీ గతించిపోవును. అవునండి, ఆయన ఇక్కడ ఉన్నాడు. భయపడకుడి. ఆయన యొక్క వాగ్దాన వాక్యమైన ఆ వెలుగును ప్రసరింపజేయుడి. అది జీవించును, అది చేయును. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను మీరును చేయుదురు. అప్పుడు అది వాక్యమై ఉన్నది. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆయనను పంపిన తండ్రి ఆయనలోనికి వచ్చెను. మిమ్మను పంపించు యేసు మీలోనికి వచ్చును. మరియు ఆయన అప్పుడు చేసిన క్రియలు ఆయన అదే కార్యమును చేయును. ఎందుకనగా ఎందుకు వాక్యము శరీరమై మానవ శరీరములో ఈ దినమునకు వెలుగుగా దానంతటా అదే ప్రత్యక్షపరచుకొనును. అక్కడే మనమున్నాము. అది అక్కడే ఉన్నది. అది సరిగ్గా ఆ వెలుగులో వెలుగునద్దకు దారి చూపించుచున్నది. సిద్ధాంతములు మరియు సంఘశాఖల ద్వారా అంధులవ్వనటువంటి జ్ఞానులు ఆ వెలుగులో నడుస్తారు. ఓ మాయ్, వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. అది సరియే. ఆయన ఏమి చేయును? ఈ దినమునకు ఆయన యొక్క వాక్యమును నిర్ధారించుట ద్వారా ఆయనేమి చేయును? ఈ దినమునకు వాక్యమును వాగ్దానము చేసిన దేవుని కుమారుడైన యేసు సరిగ్గా ఇక్కడ మనతో ఉన్నాడు. భయపడకండి. వారు చేయుచున్న దానిని అసలు లక్ష్య పెట్టకండి. మీరట్లు చేసిన ఎడల మీరు చీకటిలో నడిచెదరు. జ్ఞానము కలిగి ఉండు. జ్ఞానముగా ప్రవర్తించువారు దానియేలు ఇలాగ చెప్పెను, ఈ అంత్య దినములలో తమ దేవుని కొరకు గొప్ప కార్యములు చేసెదరు. చూశారా? చూశారా? ఆయన వెలుగులోనున్న ప్రకారము వారును వెలుగులో నడిచెదరు. విచారించవద్దు, చీకటి పడవచ్చును. వారు మనలను, ప్రతి ఒక్కరిని బలవంతము చేయబోనట్లు కనబడుచున్నది. వీటన్నిటినీ, వారి చాటింపు బయలువెలుటను మీరు చూడండి. ఈ చిన్న సంఘములు మరియు అట్టి సంగతులన్నీ ఇప్పుడు లోపలికి రావలను. మీరు లోపలికి రావలను, లేదా వారు మిమ్మను మూసివేయుదురు. వారు దానిని చేయనయున్నారు. ఇప్పుడు ఈ రాత్రి నేను ఈ విషయమునకు వచ్చినప్పుడు దానిని చాలా కఠినముగా మేము చెప్పగోరుచున్నాము. చూడండి, ఇప్పుడు వారు మనము మూయబడబోచున్నాము. మీరు వారిలో ఒకరై ఉండవలను, లేదా లేకుండవలను. మీరు దానిలో చేరని ఎడల మీరేమీ చేయలేరు. కనీసం క్రయ విక్రయములు చేయలేరు. అది అంతే. మీరు రోగులకు ప్రార్థించుట కొరకు ధైర్యం చేయలేరు. మీరు ఏ రోగికైనా, లేదా ఎటువంటి ఆత్మ సంబంధమైన విషయముతోనున్నా ఏ వ్యక్తికైనా పరిచర్య చేయుచు పట్టబడిన ఎడల ఫెడరల్ చట్ట ప్రకారముగా మీరు ఉరితీయబట్టకు బద్దులై ఉందరు. అది ఖచ్చితముగా సరియే. చూశారా? అది మీకు తెలియను. అది వాస్తవం, అది వారి పత్రాలలో ఉండి ఉన్నది. అవునండి, కావున దానిని మీరు చేయలేరు. మీరు ఆ మత విశ్వాసమునకు చెందాల్సి ఉంటుంది. సహోదరా, మీకొక విషయం చెప్పనియండి. మీరు ఇప్పుడే క్రీస్తును నిశ్చయంగా మీ హృదయముల్లో చేర్చుకునటం మంచిది. ఎందుకనగా అది మీకు నిజంగా అవసరమయ్యే ఒక సమయం రానున్నది. అప్పుడు మీ పనైపోవును. గుర్తుంచుకోనండి, ఆ ముద్ర వేయబడినప్పుడు అది మంచి కొరకే అక్కడ ఉన్నది. చూశారా? కావున దానిని మీరు చేయకండి. అటువంటి వాటిని మీరు నమ్మకండి. మీరు సరిగ్గా ఇప్పుడే వాక్యమైన క్రీస్తులోనికి రండి. అవునండి, వాక్యమును నిర్ధారించి మరియు అది ఈ గడి యొక్క వెలుగని చూపించును. ఆయన వెలుగయున్నాడని మనము తెలుసుకునేది ఆ ప్రకారమే అయి ఉన్నది. ఎందుకనగా శరీరములో దానికదే ప్రత్యక్షపరచుకుంటున్న ఆ వెలుగు ఆయనే అయ్యున్నాడు. మనకెట్లు తెలియను? ఆయన దేవుని యొక్క శరీరధారి అయిన వాక్యమయ్యున్నాడు. చూడండి, వాక్యము దానికదే చూపించుచు దానికదే నిరూపించుకొనుచున్నది. మెస్సయా వచ్చినప్పుడు తాను ఏమి చేయునన్న దానిని అది చూపించుచున్నది. ఆ బావినొద్ద ఆ స్త్రీ ఇట్లన్నది, మెస్సయా వచ్చినప్పుడు ఆయన ఈ కార్యములను చేయును. మాకు ముందుగా ఈ సంగతులను చెప్పుచున్నావు గనక నీవు తప్పక వాక్యమైనా ప్రవక్తవైందువు. ఆయన ఇట్లనెను, నేనే ఆయనను. చూశారా? అది చాలును. ఆ వెలుగు వాగ్దాన వాక్యంపై ప్రకాశించినది. వెలుగు అక్కడ ఉన్నది. ఆమె నేరుగా ఊర్లోనికి వెళ్లి ఇట్లు చెప్పినది, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన మెస్సయ కాడా? అది అదే అయ్యున్నది. చూశారా? ఇతరులు ఏమి చెప్పినప్పటికీ అది మెస్సయ అని ఆమె ఎరిగిండెను. గుర్తుంచుకోనండి, ప్రతి కాలములో అంధకార సమయములో ఆ చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యమును కలిగియున్నాడు. ఆయన లూథర్ దినములలో దాన్ని కలిగియున్నాడు. కాథలిక్ సంఘము సమస్తమును కలిగియున్నప్పుడు లూథర్ను ఒక ప్రకాశించుచున్న వెలుగుగా ఆయన పంపెను. మరియు లూథర్ చీకటి నుండి సత్యమును వేరుచేసెను. మరియు ఆ లూథరన్లు వక్రీకరించబడినప్పుడు ఆయన ఒక జాన్వెస్లీని తయారు చేశాను. మరియు అతడు చీకటి నుండి వెలుగును వేరు చేశాను. మరియు పెంతుకోస్తు దినములలో ఆ వెస్లియన్లందరూ మరియు ఆ మెథడిస్టులందరూ మరియు బాప్టిస్టు మరియు ప్రెసిపిటేరియన్లు మందగించినప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేయటకు పెంతుకోస్తు వర్తమానమును పంపాను. ఆ పెంతుకోస్తు తిరిగి మరలా వారి సిద్ధాంతములను మరియు అట్టి కార్యములను తీసుకుని ఆ విధంగా వారి మతశాఖలోని అంధకారములోనికి వెళ్ళెను. ఇప్పుడు ఈ వాక్యము నిర్ధారించబడే గడియ వచ్చియున్నది. ఆయన వెలుగును అనగా ప్రత్యక్షపరచబడిన వాక్యమును పంపును. ఆయన ఆదిలో చేసినట్లే వాక్యమును పంపును. మరియు అది దానికదే నిరూపించుకొను. వెలుగు అచ్చట ఉన్నది. మరియు ఆయన ఎల్లప్పుడూ వేరు చేస్తాడు. ఆదిలో ఆ చిన్న చిన్న నిత్యత్వపు వెలుగులు ఉండినట్లే ఇప్పుడును ఉండియున్నవి. పిల్లలను చూస్తున్నాను, నేను చెప్పిన సమయము మించి 5 నిమిషాలు గడిచినది. కాని ఈ ఒక్క విషయమును చెప్పనీయండి, ఒక వ్యక్తి ఉన్నాడు. వారేమి చెప్పినా గాని భయపడకండి. పితప, నేనెక్కడికి వెళ్లవలను, నాకు తెలియనటువంటి పరిస్థితికి వచ్చుటను నేను చూసి ఉన్నాను. కాని ఆయన ఎల్లప్పుడూ ఉండియున్నాడు. ఎన్నడూ తప్పిపోని సన్నిధితో ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన వెలుగును ప్రసరింపజేయగలడు. అవునండి, ఆయన కేవలము నీవు ఏమి చేయబోచున్నావో చూచుటకు వేచియున్నాడు. ఆయన కోరిక మేరకు ఏ సమయములోనైనా ఆయన ఆ మీటను నొక్కగలడు. అవునండి, వెలుగులను ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. మరణ ఛాయలలోని ప్రాంతాలలో కూర్చున్న వారు, వారిలో కొందరు క్యాన్సర్ క్రింద, కొందరు సంఘ శాఖ యొక్క మరణము క్రింద, కొందరు సిద్ధాంతముల యొక్క మరణము క్రింద, కొందరు ఆచారములనే మరణము క్రింద, మరియు అన్ని రకములైన మరణము క్రింద ఉన్నవారు, మరి వారు ఒక గొప్ప వెలుగును చూచిరి. అప్పుడు ఆ వెలుగులను ప్రసరింపజేసిన ఆ వ్యక్తి, ఆదిలో వెలుగు కలుగును గాక అని పలికిన ఆయనే అయ్యున్నాడు. నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగానున్న అదే దేవుడు ఆయన ఈనాడు సరిగ్గా ఇప్పుడిక్కడ ఉన్నాడు. భయపడకండి, ఆయన వెలుగును ప్రసరింపజేయగలడు. హింసలు వచ్చినప్పుడు భయపడకండి, ఆయన తన ప్రజలను కొనుక్కోవునని చెప్పునట్టి ఒక వెలుగు ఉన్నది. ఆమె శ్రమల గుండా వెళ్లదు. ఆమె ఎన్నడూ అట్లు వెళ్లదు. ఆమె వెళ్లదని ఆయన చెప్పెను. ఆమె కొనిపోబడును. బ్రహ్మ సహోదరుడా, వారెట్లు వెళ్ళుదురు? కటిక చీకటిగా కనపడుచున్నది. అది ఎంత చీకటిగా ఉన్నప్పటికీ మీ ఎదుట మీ చేయి మీకు కనపడనంత చీకటిగా ఉన్నను కేవలం గుర్తుంచుకోనండి. ఆ వెలుగును ప్రసరింపజేయగల ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఆ సంగమును కొనిపోవును. మీరిట్లు అనవచ్చు, సరే నేను సరియే. అవునండి, శద్రకు మెషకు మరియు అబద్ధకు సరిగ్గా ఆ అగ్నిగుండము వద్ద నుండిది. అయితే గాలిని వీచినట్లు చేయగల ఒక ఆయన అక్కడ ఉన్నాడు. అవునండి, పెంతకోస్తు దినమున వీచినటువంటి ఆ బలమైన గాలిని ఆయన మరలా దానిని పంపించి మరియు ఆ అగ్నినంతటిని వారి యొద్ద నుండి దూరముగా విసిరివేశను. అక్కడ ఒక ఆయన ఉండి ఉన్నాడు. ఆయన 4వ వ్యక్తిగా పిలువబడినాడు. ఈనాడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మాత్రమే హల్లెలూయా. ఆయన తన చేతిలో ఆ వెలుగు యొక్క మీటను కలిగి ఉన్నాడు. మరణ ఛాయపు ప్రాంతములలో కూర్చుండిన వారికి గొప్ప వెలుగు ప్రకాశించెను. దానిని తులసివేయకండి. ప్రభు యొక్క నామములో దానిని స్వీకరించండి. కేవలం ఒక్క క్షణము మన శిరములు వంచిండగా
come where the dewdrops of mercy are bright. Shine all around us by day and by night. Jesus, the light of the world. We walk in the light. It's such a beautiful light. It comes where the dewdrops of mercy are bright. Shine all around us by day and by night. Jesus, the light of the world. Come ye saints of light, proclaim Jesus, the light of the world. Then the bell of heaven will ring. Jesus, the light.
ఈ నాడు ఆ నిర్ధారించబడిన వాక్యము యేసే. ఆయన వాక్యమై ఉన్నాడు.
Oh, shine all around us by day and by night. Jesus, the light of
మీ శిరములు వంచి ఉండగా ఈ దినము యొక్క నిర్ధారించబడిన వాక్యమై ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం క్రింద ఈ వెలుగులో నడుచుటకు ఎంతమంది ఇష్టపడుదురని నేను ఆశ్చర్యపోచున్నాను. చూశారా, ఈ దినమునకు దేవుడు వాగ్దానం చేసిన ఆ వాక్యము అది ప్రత్యక్షపరచబడుటను చూడండి. ఆయన ఆదియందు ఉన్నట్లే ఉన్నాడు కదా. ఆయన వాక్యమై ఉన్నాడు. కుమారుడు జన్మించెను. ఆయన వాక్యమై ఉండెను. ఆయనే ఆ మెస్సయ. ఆయన నిర్ధారించబడిన వాక్యమై ఉన్నాడు. కావున అప్పుడు ఆ వాక్యము దేవుడు ఆది నుండే అంతమును గుర్చి పలికెను. ఇప్పుడు ఈ దినమునకై ఒక వాక్యము ఉండి ఉన్నది, మరియు ఆ వాక్యమును నిర్ధారించుచు ఆయన ఇచ్చటున్నాడు. ఈ గందరగోళములో చీకటి మరియు అబద్ధపు వెలుగులు అవి చాలా వరకు అసలైన దాని వలె కనిపించును, కాని అవి అది కాదు. ఆ సిద్ధాంతము అవి అది అని రుజువు చేయబడదు. యేసు ఇట్లు చెప్పెను, నేను దేవుని యొక్క వ్రేలుతో దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల మీరు ఎవరి వలన వాటిని వెళ్లగొట్టుచున్నారు? వారు వాటిని వెళ్లగొట్టలేదు. చూశారా, అయితే తెలుసుకోండి, నేను దేవుని యొక్క వ్రేలుతో ఒక దయ్యమును వెళ్లగొట్టిన ఎడల అప్పుడు దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినట్లే. ఓ, మనము మన చేతులను ఎత్తిందగా మనము దాని గూర్చి ఆలోచించదము. ఇప్పుడు నెమ్మదిగా మరియు చాలా ప్రశాంతంగా ఆలోచించండి.
And it comes where the dewdrops of mercy are.
మీ ఒప్పుకోరును చేసుకొనిడి. ఇప్పుడు దేవుడిని నమ్మండి.
It comes where the dewdrops of mercy are bright. Shine all around us by day and by night. A Jesus, light of the world.
వారు పాటను కొనసాగించుచుండగా నేను ఒకటి అడగగోరుచున్నాను. ప్రతి కాలము ఒకే విధంగా ఉన్నది. నోవహు దినములలో ఆ వెలుగును త్రోసివేసిన వారు వారేమి చేసిరి? దేవుని యొక్క న్యాయ తీర్పులోనికి వెళ్లిరి. మోషేలోని ఆ మండుచున్న పొద యొక్క ఆ వెలుగు దినములలో ఫరోకి ఏమి సంభవించెను? మృత సముద్రంలోనికి నడిచి వెళ్లెను. వెలుగులో నడకను ప్రారంభించి మరియు పిదప దానిని త్రోసివేసిన ఆ దాతానుకి ఏమి సంభవించెను? నెల విడిచిన భూమిలోనికి నడిచి వెళ్లెను. అది అతడిని మింగివేశెను. వెలుగులో అనగా ఆ దినపు వెలుగునందు నడుచుటలో విఫలమైన వారికి అన్ని కాలములలో ఏమి సంభవించెను? అన్ని కాలములలోనూ అది యేసే అయి ఉండెను. ఆ మనుషుల దినములలో అది యేసే అయి ఉండెను. ఈనాడు కూడా అది యేసే అయి ఉండెను. ఏలయనగా ఆయన వాక్యమై ఉన్నాడు, మరియు ఆ వాక్యమే వెలుగును కలగజేయును. అదే ఈ దినపు వెలుగయున్నది. ఇప్పుడు యథార్థముగానుండగా ఇప్పుడు చాలా మౌనంగా దాని గూర్చి ఆలోచించండి, ప్రశ్నించుకోండి. మీరు ఆ వెలుగులో నడుచుచున్నారా? మనము మరలా దాన్ని పాడుచుండగా
Jesus, the light of the world.
ఇప్పుడు మనము లేచి నిలబడదుము. ఇక్కడున్న ప్రజల యొక్క హృదయములలోనూ, మరియు దానిని టేపు ద్వారా వినేవారిలోనూ ఈ వర్తమానము చాలా లోతుగా నాటబడవలనని నేను పరలోకపు తండ్రిని ప్రార్థించుచున్నాను. మరియు ఈ వెలుగు వాక్యము మీద అనగా ఆ విత్తనం మీద ప్రకాశించి, మరియు ఇక్కడున్న ఈ వివిధమైన అబద్ధపు వెలుగులలో మరియు సంఘ శాఖలలో నాటబడిన ముందుగా నిర్ణయించబడిన ప్రతి విత్తనమును మొలిపించునుగాక. వారు నికోదేము వలె చూచుదురుగాక, వారు రాత్రివేళ రావలసి వచ్చినప్పటికీ వెలుగునొద్దకు వచ్చుదురుగాక. తండ్రి, దానిని అనుగ్రహించండి. చేతి సహాయము లేకుండా ఆ పర్వతము నుండి తీయబడిన ఈ రాయిని గూర్చిన ఈ గొప్ప విషయము సంభవించునుగాక. అది ఈ రాజ్యములన్నింటినీ, ఆత్మ సంబంధ రాజ్యములను మరియు ప్రకృతి సంబంధ రాజ్యములను, ఈ అన్యుల రాజ్యములను తుత్తినీలుగా చేసి నేలమట్టము చేయును. మరియు ఆ రాయి భూతలమంతటిని కప్పును. అది ఒక శుద్ధి చేయబడిన వ్యవహారమై ఉండును. ఆ బండ ఎవని మీద పడునో వాడు తునకలైపోవును. ఆ బండ మీద పడువాడు ఒక స్థిరమైన పునాదిని కలిగి ఉండును. ఓ క్రీస్తు, ఈ బండ మీద నీ వాక్యమనే ఈ బండ మీద నీ సేవకునిగా నన్ను చనిపోనిమ్ము. ప్రభు అయిన దేవా, దావీదు వలె మరియు దావీదు కొరకు నిలిచిన ఆ పురాతన యోధుల వలె నన్ను నిలబడనిమ్ము. ఆ సంఘశాఖల చేత ఇది త్రోసివేయబడటం నేను చూచుండగా ఈ దినపు వాక్యము కొరకు నన్ను నిలబడనిమ్ము. అది ఇక్కడే ఎక్కడో ఒక చిన్న విశ్రాంతి స్థలములో ఉండి ఉన్నది. ఓ దేవా, ఈ ఘడియలు అంతకంతకు అంధకారమగుచున్నవి గనుక మేము నిలబడినట్లు శక్తిని మరియు ధైర్యాన్ని మరియు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. అయితే ఆ వెలుగును ప్రసరింపజేయటకు నీవు ఉన్నావని మేము ఎల్లప్పుడూ గుర్తించుకున్నట్లు చేయండి. తండ్రి, నీవు కోరుకొను ఏ ఘడియలోనైనా నీవు వెలుగును ప్రసరింపజేయగలవు. కావున మేము ప్రార్థించుచున్నాము, మీరు లోకమునకు వెలుగైన్నారు అని నీవు చెప్పినట్లు ప్రభువా అనుగ్రహించండి. నీ సేవలోనున్న మా వెలుగులను ఇతరులకు చాలా ప్రకాశవంతంగా వెలుగునట్లు చేయండి. తద్వారా దినదినము మేము జీవించుచున్న దాన్ని బట్టి ప్రభువా వారు సువార్త యొక్క వెలుగును చూచెదరుగాక. పూర్తిగా దీనత్వముతో మరియు మాధుర్యముతో ఆయన ఉన్నప్పటికీ వాక్యము ఆయన ద్వారా జీవించుచు ఆయన భూమి మీద ఉన్నట్లే యేసుక్రీస్తు యొక్క జీవమును వారికి ప్రతిబింబించుదుముగాక. ప్రభువా దానిని అనుగ్రహించండి. ఎట్లనగా చేతిలో మీటను కలిగి ఉన్న ఆ గొప్పవాడవైన నీవైపే మేము చూచుచున్నాము. నీవు లోకమును నీ చేతిలో పట్టుకుని ఉన్నావు, నీవు సమస్తమును నీ చేతిలో పట్టుకుని ఉన్నావు, మరియు నీ వాక్యము చేత లోకమును ఎత్తి పట్టుకున్నావు. ఓ తండ్రి, మేము వాక్యమును స్వీకరించినట్లు చేయండి. ప్రభువా దయ ఉంచి నీవు దానిని చేయుదువా. ఇక్కడున్న ప్రతి హృదయం యొక్క సాక్ష్యము మరియు ఆశ అదే అయి ఉండునుగాక. తండ్రి, మేము ఈ పాటలు పాడుచుండగా దావీదు పాటలు పాడగా మరవి ప్రవచనముగా మారిను. అవి ప్రవచనమై ఉన్నవి మరియు అవి ప్రవచనములని మీరు గుర్తించి ఉన్నారు. ప్రభువా, మేము వాటిని పాడుచుండగా మా హృదయములలో కూడా అది అట్లే ఉండనిమ్ము. మేము ఈ వెలుగులో నడుచుచున్నాము అని మేము పాడుచుండగా ప్రభువా అట్లే జరగనిమ్ము. ఇది ఒక అందమైన వెలుగు. ఇది వాక్యమై ఉన్నది. అది క్రీస్తు మన మధ్య జీవించుటయై ఉన్నది. ఆయన ఏమై ఉండనన్నది కాదు, ఆయన ఏమై ఉన్నాడు అనున్నదై ఉన్నది. మరియు ఆయన ఏమై ఉండనన్నది కేవలం ఆయన ఏమై ఉన్నాడన్న దానినే ప్రతిబింబింపజేయుచున్నదని మేము ఎరిగియున్నాము. మరియు తండ్రి, ప్రజలు అర్థం చేసుకుని మరియు ఈ అందమైన వెలుగులో నడవవాలని మేము ప్రార్థించుచున్నాము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఒక్క క్షణము మనం నిలబడి ఉండగా అందరము పాడవలనని నేను కోరుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రెస్బిటేరియను, మెథడిస్టు, కాథలిక్కులు ఉండియున్నారు. సంఘశాఖ విషయానికి వస్తే ఇది ఒక మిశ్రమమైన సమూహమై ఉన్నది. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఈ అబద్ధపు వెలుగులో ఉన్న ప్రజలకు వ్యతిరేకంగా నేనేమీ మాటలాడుటలేదని తెలియబడును గాక. అయితే అవి అబద్ధపు వెలుగులని నేను బైబిల్ ప్రకారంగా దాన్ని రుజువు చేశాను. అది కాని ఎడల ఆయన వాగ్దానము చేసినట్లే క్రీస్తు వారితో వ్యవహరించేవాడు. చూశారా? అయితే వారు దానిని త్రోసివేశారు. చూశారా? మరియు మీరక్కడికి వెళ్లినప్పుడు మీరేమి కనుగొంటారు? ఒక సంఘములో చేరుట మరియు ఒక సిద్ధాంతమును పాటించుట. మరియు అది ఏ విధంగా తయారగును? మార్గాంతమునకు వచ్చినప్పుడు అది ఒక అబద్ధపు ఎండమావి అని మీరు కనుగొంటారు. క్రీస్తు వాక్యమైన్నాడు, ఆయన వెలుగైన్నాడు. ఇప్పుడు మీరు జీవించగలిగినప్పుడే జీవించండి. మీరొక దాని కొరకు జీవించండి. మీరు దేని కొరకు బ్రతుకుచున్నారు? చనిపోవుట కొరకు. మీలో ప్రతి ఒక్కరూ మీరు దేని కొరకు పనిచేయుచున్నారు? తినుట కొరకు. మీరు దేని కొరకు తినుచున్నారు? బ్రతుకుట కొరకు. మీరు దేని కొరకు బ్రతుకుచున్నారు? చనిపోవుట కొరకు. కావున జీవించుట కొరకు బ్రతకవచ్చు కదా, జీవించుట కొరకు ఎందుకు బ్రతకకూడదు? అప్పుడు మీరు జీవించగలుగుటకు ఒకే ఒక మార్గం ఏదనగా వాక్యమును అంగీకరించుటయే. ఎందుకనగా మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు. కాని ఇక్కడ మనము చెమటోడ్చి సంపాదించిన దాని వలన కాదు, కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనై ఉన్నది. ఇప్పుడు దేవుని నోట నుండి వచ్చిన మాట సరిగ్గా ఇక్కడ మన ఎదుట పరిశుద్ధాత్మ ద్వారా నిర్ధారించబడుచున్నది. దాని వలన జీవించండి. మీరు జీవించెదరా? ఇప్పుడు దీనిని మరలా మనం పాడుచుండగా మనము ప్రతి ఒక్కరము మన స్థలములలో లేచి నిలబడి ఎవరినైనా సమీపించి మరియు చేతులు పట్టుకుని మరియు సహోదరుడా మనము వెలుగులో నడిచెదము అని చెప్పవలనని నేను కోరుచున్నాను. వెలుగులో నడిచెదము అని పాడుచుండగా మీరట్లు చేయుదురా? వీలైనంత వరకు మన కన్నులు మూసుకుని దానిని మనం కలిసి పాడుచు ఒకరిపై ఒకరు చేతు ఉంచగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. అది ఎవరు? ఇప్పుడు మన చేతులు ఎత్తెదము. అందరము ఇప్పుడు దానిని బిగ్గరగా పాడుదము. ఇప్పుడు మన శిరములు వంచుదుము. ఇశ్రాయేలీలు వారి ప్రయాణములు ఉన్నప్పుడు అనుదినము మన్నాను తినుచు వారు ఆ అగ్నిస్తంభం యొక్క వెలుగులో నడిచారని గుర్తించుకోనండి. ఆ అగ్నిస్తంభము యేసుక్రీస్తే అదే అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. మరియు ఈనాడు ఆయన మనతో ఉన్నాడు. మనము దానిని కలిగి ఉన్నాము. ఆయన మనతోనున్నాడని మనము ఎరిగి ఉన్నాము. అదే అగ్నిస్తంభము ఆయన వాక్యమును నెరవేర్చుటకు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన అదే కార్యములను చేయుచున్నాడు. మనమిక్కడ నుండి వెళ్ళుచుండగా మనము జ్ఞాపకం చేసుకుందాము. మన గృహములకు మనం వెళ్ళుచుండగా ఆ పాటను మన హృదయములలో ఉంచుకుని ఆ వరుసలను స్మరించుకుందాము. మీరు భోజనము చేయుటకు ముందు మీ శిరమును వంచి మరియు ఈ భూమి మీద మీ భౌతిక శరీరమునకు ఆహారమును తీసుకుని వచ్చుటకు వెలుగును పంపినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. పిదప ఆత్మకు ఆహారమునుగా ఇచ్చుటకు ఆయన వాక్యమనే ఆత్మీయమైన వెలుగును పంపినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ఏలయనగా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మీ గృహములలో మీ జనుల మధ్య మీలో మీరు కేవలం ఈ పాటను పాడుచూనుండి మరియు ఈ రాత్రి దాదాపు 6:30కి ప్రార్థనా కార్డుల కొరకు మరియు వాటి నిమిత్తము తిరిగి ఇక్కడ మమ్మలను కలుసుకొనుడి. అప్పుడు మేము మిమ్మలను చూచెదము. అప్పటి వరకు మీ శ్రమలు వంచండి. సంఘ కాపరి అయిన సహోదరుడు నెవిల్ ఇక్కడకు వచ్చి ప్రార్థనతో మనలను పంపించవలసిందిగా నేను అతన్ని అడగబోచున్నాను.